నీ ఒడిలో పండిన వేళ రామకథలు ఊహూయం సును కొట్టగా బడివై నేర్పితివమ్మ ఆది గురువై బంగారు కలాన ఆ గడియల్ నేడు మరల్పలేను ఆ గడియల్ నేడు మరల్పలేను రసనగ్రం వందు నర్తింప నా రసనగ్రం వందు నర్తింప నీ అడుగుందా మరలంటి వేడెదనే నా రసనగ్రం వందు నర్తింప నీ అడుగుందా మరలంటి వేడెదనే అమ్మా అమ్మా నన్ను దీవింపుమా నీ అడుగుందా మరలంటి వేడెదనే అమ్మా నన్ను దీవింపుమా.
రామాయణం మీద భారతీయుడైన వాడు ఎవడు ఏం మాట్లాడినా అదంతా అతని తల్లి నుంచి నేర్చుకున్నది. మన అదృష్టం మన దేశంలో తల్లులు ఇంకా దారుణంగా చెడిపోలే, ఈ మధ్యనే చెడిపోతున్నారు. కానీ నా వయస్సు 46, నా తరం వరకు తల్లులు బానే ఉన్నారు. నా వయస్సు 46 అని చెప్పడం అవసరం, లేకపోతే 56 అనుకుంటున్నారు అందుకని చెప్పేస్తుంది. గ్లామర్ తగ్గిపోతుంది కదా అంతే. కొంచెం ఇప్పుడు పిల్లలకు ఇబ్బందులు వస్తున్నాయి ఇండియాలో కూడా. ఎవరు కూర్చోబెట్టి కథలు చెప్పే తల్లి కానీ తండ్రి కానీ లేరు. టీవీలకు వాళ్ళని వదిలేశారు, వీళ్ళు బలయ్యారు టీవీలకు వాళ్ళనే వదిలేశారు. అవేం చెప్తే అవే వాళ్ళు వింటున్నారు. అందులోనేమో మోడర్న్ రామాయణం మోడర్న్ భారతం అని రాముణ్ణి సీతని కృష్ణుణ్ణి అందరినీ వెక్కిరించే వేషాలని వేస్తున్నారు. ఆ స్థితి నుంచి మనల్ని కాపాడవలసింది మళ్లీ తల్లులు. అందుకని ఈ సమావేశానికి స్త్రీలు ఎక్కువ హాజరైనందుకు నాకు ఆనందంగా ఉంది. ఈ బాధ్యత స్త్రీలదైనా పురుషులకి లేదా ఈ సమస్య కాదండి. స్త్రీ వాక్కులోను చూపులోను ముఖ్యంగా శరీరంలోను భగవంతుడు ఒక మృదుత్వాన్ని పెట్టాడు, ఒక మార్గం, ఒక సాఫ్ట్నెస్ ని పెట్టాడు. మీరంతా సాఫ్ట్వేరే కానీ స్త్రీలు పుట్టుకతోనే సాఫ్ట్వేర్, మగాడు పుట్టుకతోనే హార్డ్వేర్. అందులో డౌట్ ఏం లేదు, అదే మారే వ్యవహారం కాదు. ఆ శరీరం మృదువు, మనస్సు మృదువు, ఆలోచన మృదువు, చూపు మృదువు కావడం వల్ల పిల్లలకు చెప్పేటువంటి మాటలన్నీ కథలన్నీ స్త్రీలు చెబితే అవి బాగా వంట పడతాయి వాళ్ళకి. మా అమ్మ బాగా చిన్నతనం నుంచి రామాయణం భారతం భాగవతం అనేక రకాల కథలన్నీ మాకు చెప్పేది. పైగా చెప్పడం ఎలాగంటే ఇలాగే, సాయంత్రం సమయంలో మా ఇంట్లో మేము 7 సంతానం, 5 మగపిల్లలు, 2 ఆడపిల్లలు. నేను లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఇక మన తర్వాత ఎవరు లేరు. అందుకని మన మీద ప్రేమ ఎక్కువ. అప్పుడు కడసారం వాడు కడసారం వాడు ఉంటుంది, ఇంకా ఎంతమందిని కనాలనుకుందో తెలియదు. కానీ అందుకని మా నాన్నగారు చేసి దెబ్బలు తిన్న వాడిని మా 7 సంతానంలో నేను ఒక్కనే. అందుకు ఆవిడే కారణం, ఎప్పటికప్పుడు చక్రం అడ్డేసి వాడిని కొట్టడానికి వీల్లేదు. ఏమిటంటే వాడి తర్వాత ఇంకెవరు పిల్లలు లేట, అదో అదృష్టం, అదో క్వాలిఫికేషన్ అనమాట. ఆ రకంగా బతికే మొత్తం మీరు దెబ్బలు లేకుండా జీవితంలో కూడా దెబ్బలు ఎదురైనా ఆవిడే కాపాడింది. నిజంగానే నన్ను నేను ఉన్నాను నీకు ఎందుకు రాబోతుంది. అందుకని నేను ఏ సభలో ఏం మాట్లాడినా ఆవిడ తలుచుకోకుండా మాట్లాడలేను. ఎవరికైనా ఎవరి తల్లి అయినా ఇలాగే చేస్తుంటుంది, అందులో అనుమానం వల్లే మనం తలుచుకోవడం లేదంటే అది పెద్ద విషయంగా మనం భావించట్లా. భావిస్తే జీవితంలో అంతకంటే విజయ రహస్యం ఏముండదు. సాయంత్రం పూట భోజనాలు పెడుతూ 7 ఇంకా మా అక్కగారి పిల్లలు ఉండేవు. మా అమ్మ మా అక్క కలిపి పురుళ్లు పోసుకున్నారు. పూర్వం ఆ సంప్రదాయం ఉంది. మా అక్క పెద్ద కూతురు నాకంటే 7 పెద్దది. రెండో కూతురు నేను సమానం, మూడో కూతురు నాకు ఇద్దాం అనుకున్నారు, ఇవ్వకపోవడం వల్ల అది సుఖపడింది, నేను సుఖపడ్డాను. అందుకని వాళ్ళు కూడా ఇంటికి అస్తమానం వస్తూ ఉండేవారు. ఇంతమంది కలిపి పెద్ద పల్లెల్లో గోంగూర బసరన్నం కలిపేసి ఇంతంత ముద్దలు చేసి పెట్టేది అందరూ. ఇంతంత ముద్ద ఎందుకంటే ఈ 12 మందికి పెట్టాలి, ఈలోపు మళ్ళీ వీడు అడగకుండా ఇంత ముద్ద, ఇంత ముద్దలు చేసి పెడుతూ మధ్యలో ఒక కథ అందుకునేది. ఈ కథలో పడి రంజు రంజుగా శుభ్రంగా తినేసేవాళ్ళని పెట్టింది ఏదో ఏదో ఓ పచ్చడి అన్నం మజ్జిగ వచ్చి పెట్టేసి కడుపులో వేడెక్కుతుంది రాబట్టి మజ్జిగ తాగాలని మజ్జిగానం పెట్టేసి పంపించాం. అదిగో ఆ కథల వల్ల ఈవేళ మీకు భారతమేనా నిన్న, ఈవేళ రామాయణమేనా నేను చెప్పగలుగుతాను. అందుకని నా రసనాగ్రం అంటే నాలుగు చివరు నర్తించవలసిందిగా అమ్మకి దండం పెట్టుకుని మొదలు పెడతాను. రామాయణ భారత భాగవతాల గురించి ఒక 3 వాక్యాలు నేను చెప్పాను. భారతం మన నిజ జీవితం, రామాయణం ఆదర్శ జీవితం, భాగవతం దివ్య జీవితం అని. జీవితం అన్న జీవనం అన్న ఒకటే. ఇవాళ మరొక మాట చెబుతున్నాను ఈ 3 గురించి. మనం భారతం నిజ జీవనం, రామాయణం ఆదర్శ జీవనం, భాగవతం దివ్య జీవనం అనుకున్నది అందులో కథావస్తువును బట్టి, పాత్రను బట్టి. ఇవాళ రచనా విధానాన్ని బట్టి ఈ 3 రకాలుగా విభజించవచ్చు. అంటే కవులు రాసిన విధానాన్ని బట్టి. రామాయణం వాల్మీకి రచించాడు మీకు తెలుసు, కానీ భారత భాగవతాలు రెండూ కూడా వ్యాసమహర్షి రచించాడు. ఈ వ్యాసుడు పరాశరుని యొక్క కుమారుడు, పరాశరుడు శక్తి మహర్షి యొక్క కుమారుడు, శక్తి వశిష్ఠ మహర్షి యొక్క కుమారుడు. వ్యాసం వశిష్ఠ నప్తారం అంటారు, అందుకని వశిష్ఠునికి ముని మనవడు వ్యాసుడు, అది వాడు బంధుత్వం. వశిష్ఠుడు రామాయణ కాలం వాడు, వ్యాసుడు భారత కాలం వాడు, దాన్ని బట్టి కూడా తెలుస్తోంది. ఈ చరిత్రలు సరదాగా కల్పించేసిన కథలు కావండి. వశిష్ఠుడు రామాయణ కాలంలో ఉంటాడు, మీకు భారత కాలంలో వశిష్ఠుని పాత్ర కనపడదు, రామాయణ కాలంలో వ్యాసుని పాత్ర కనపడదు. ఆయన ముని మనవడు, ఎలా కనపడతాడు? ఆ పరంపర అది. వశిష్ఠుని కంటే ముందు వాడు వాల్మీకి, ఇంచుమించు సమకాలికం అనుకోండి, కొన్ని సంవత్సరాలు తేడా. ఆయన రచించిన కావ్యం రామాయణం, వ్యాసుడు రచించింది భారతం, తర్వాత ఇంచుమించుగా వ్యాసుడు చివరి దశలో రాసింది భాగవతం. బహుశా భాగవతం తర్వాత ఇంకేమీ రాయలేదు అంటారు ఆయన, అదే చివరి గ్రంథంగా రాశారు అంటారు. ఈ 3 రచనాపరంగా వాడు రచించిన విధానంగా ఒక మాట ఏమిటంటే, రామాయణం రసధ్వనియాత్మకం, భారతం ప్రతిధ్వనియాత్మకం, భాగవతం ప్రతీకాత్మకం. ఆ స్టైల్ ఆఫ్ పోయిటరీ, ఆ రచనా శైలి ఎటువంటిదంటే, రామాయణంలో రసధ్వని ఉంటుంది ప్రధానంగా. రసధ్వని అంటే కథ నడుస్తూ ఉంటుంది, శ్లోకాలు పరిగెడుతూ ఉంటాయి, నీకు కథ కావాలంటే కథే దొరుకుతుంది, కానీ కథలో ఉండే ఘట్టాలన్నీ కాస్త ఒక సూత్రంలో బంధించి అందులో పాల్గొన్న పాత్రలు, ముఖ్యంగా రాముడు, సీత, హనుమంతుడు, వశిష్ఠుడు లాంటి పాత్రలు మాట్లాడిన మాటలు గమనిస్తే ఈ కథల వెనకాల ఉండే ఏకసూత్రత ఏమిటో అర్థమవుతుంది, అది ధ్వనిస్తుంది. అందుకే రామాయణాన్ని ప్రధానంగా కవులు ధ్వని కావ్యం అన్నారు. ధ్వని కావ్యం అంటే అది పెద్దగా ధ్వని చేస్తూ చదవడం కాదు, డిస్టర్బెన్స్ అయ్యేలా, అది ధ్వని చేయకూడదు, మనం ధ్వని చేయకూడదు, దాంట్లో ఉండే ధ్వనిని గ్రహించాలి. ధ్వని అంటే మనకు మామూలు ఉదాహరణతో చెప్పాలంటే, మన ఇంటికి ఒక మన ఆఫీసుకు ఒక ఇన్స్పెక్టర్ వచ్చాడు పరీక్ష చేయడానికి. ఓ రోజు ఉన్నాడు ఆయన, ఆ రోజుతో వెళ్ళిపోతాడని మనం అనుకున్నాం. ఆయన ఆ రోజు సాయంత్రం, నేను రేపు కూడా ఉండదలుచుకున్నానయ్యా అన్నాడు. అప్పుడు మనం చాలా అందంగా మాట్లాడతాం, ఉంటారు సార్ అంటే మన గుండెలో రాయబడింది, పైకి మాత్రం హ్యాన్ నవ్వుతున్నాం, ఇదే ధ్వని. నీ గుండెల్లో రాయబడినట్టు కూడా ధ్వనించింది నీ నవ్వులో, నీకు తెలియలేదు కానీ, నువ్వు దాచుకోలేదు దాన్ని. ఉంటారు సార్, ఉండండి, తప్పకుండా ఉండండి అంటే. అంటే నిజంగా మనం హృదయపూర్వకంగా ఉండమంటే ఆ మాటలు వేరు, ఓ ముఖం వికసించిపోతుంది, అసలు ఆ ధోరణ వేరుగా ఉంటుంది. ఈ ఉంటారా సార్ అని నెమ్మదిగా ఆగి నవ్వడం, ఈ పెదవి పక్కకి లాగడం, ఈ వంకర డైలాగ్ ఎందుకు అంటే అది ధ్వని, ఉండక్కర్లేదని. నువ్వు ఉండడం నాకు ఇష్టం లేదండి, ఇదే ధ్వని అంటే. ఈ ధ్వని ఇలాంటి వంకర మాట కాదు, మీకు ఉదాహరణ కోసం చెప్పాను కానీ రామాయణ పాత్రల యొక్క మాటల్లో కనిపిస్తుంది, వాళ్ళ చేతల్లో కనిపిస్తుంది, వాళ్ళ ఆలోచనల్లో కనిపిస్తుంది. మరి ఇంత ధ్వన్యాత్మకంగా రసధ్వని అంటాను దీన్ని. కావ్యంలో ఉట్టి ధ్వని అంటే ఏదో సౌండింగ్ కాదు, రీసౌండింగ్ కాదు, ఒక బ్యూటిఫుల్ సౌండింగ్ ఉండాలి, ఆర్ద్రమైనటువంటి ధ్వని ఉండాలి. అంటే పొయిటిక్ సౌండింగ్ అంటారు రసధ్వని అంటే అర్థం, కావ్యపరమైన ధ్వని ఉండాలి. రామాయణం ప్రధానంగా కవిత్వం, కావ్యం అది, చరిత్రే దాని కావ్యంగా మలిచాడు మహర్షి వాల్మీకి. ఆయన రసధ్వన్యాత్మకంగా రాశాడు, అది ఎలా రాశాడు మనం చూద్దాం, మా కథ అదే కదా. భారతం ప్రతిధ్వన్యాత్మకం అన్నాను, భారతంలో వ్యాస మహర్షి కవిత్వం మీద ఎక్కువ దృష్టి పెట్టలా, కథ చెప్పుకుంటూ వెళ్ళాడు. ఆయన కావాల్సిన దాంట్లో ఏమిటంటే మనుషులు చెడిపోతున్నారు చెడిపోతున్నారు చెడిపోతున్నారు, ఎంత చెడిపోతున్నారంటే ఇంత చెడిపోతున్నారు అని చెప్పడం. ఇటు ఒక 100 మంది ఉంటారు, అటు ఒక 100 మంది ఉంటారు. ఒక సామ్రాజ్యానికి అధిపతి అయినటువంటి వాడి భార్య ద్రౌపదికి వస్త్రాపహరణం జరుగుతుంటే చూస్తూ ఊరుకుంటారు, ఇదనమాట. ఇంతకంటే చెడిపోయేదేం లేదు సమాజం అని వ్యాస మహర్షి ఉళ్ళు మండి భారతం రాశారు. ఇదిరా అబ్బాయి మన ప్రవర్తన, ఇక మనం ఏవో గొప్పలు చెప్పడం దీనికి, చేయగలిగిన వాడు ఊరుకుంటాడు, చేయలేని వాడు ఊరుకుంటాడు, అంతా కలిసి ఒక మహాయుద్ధాన్ని సృష్టిస్తాడు. ఈ యుద్ధానికి చివరి కారణం కృష్ణ పరమాత్మ అని వాణ్ణి చెప్పిస్తారు అందరూ కలిసి. ఆయన కారణం కానే కాదు, ఆయన యుద్ధం చేయమని చెప్పలేదు, కొట్టుకోండిరా అని చెప్పరు. యుద్ధం తయారయ్యాక రంగంలోకి వచ్చాక మానేస్తానంటే ఇప్పుడు మానేయడం ఏమిటో వీరవేధ వానడు తప్ప, మొదటి నుంచి యుద్ధాన్ని ప్రోత్సహించలేదని స్పష్టంగా వెళ్ళి రాయిభారం కూడా చేశాడు. 5 రోజులు ఇమ్మని కూడా అడిగాడు, ఇంకేం చేయమంటారు ఆయన మీరు దేవుణ్ణి, ఎందుకంటే అయినా కొట్టుకుంటే ఆయన ఏం చేస్తాడు, ఆయన పని ఏదో ఆయన చేశాడు. దీన్ని గెలిపించాలో ఉన్నంతలో ఏ పక్షం మంచిదో ఆ పక్షాన్ని గెలిపించాడు. నేను చెప్పుకున్నాం కదా, ద్వాపర యుగం ఉంటే 50-50 దెబ్బ అంతే, ఆ ఉన్న దెబ్బల్లోనే కాస్త మంచి దెబ్బ కూర్చోమని చూడు మనం గెలిపించాడు. మనం ఇండియాలో ఓట్లు ఇట్లా ఉన్నంతలో మంచి వెధవకి, ఇద్దరు వెధవలో ఏం చేస్తాం, ఓటు హక్కు వదిలేస్తామా, వదిలేస్తే వాడు ఎవడో వేసేసారు, ఇంకోటి ఎవడో వేసేసుకుంటాడు. అదే మనం ఓటు హక్కు వృధా పోదాం, దుర్వినియోగం అవుతుంది. అందుకని భారతం ప్రతిధ్వన్యాత్మకం. వ్యాసుడు ఎంతసేపు సంఘటనలు చెప్పడం, దీన్ని చెప్పి దాన్ని చెప్పి దీనికి పోటీగా ఇది జరిగింది, దానికి పోటీ మీకు ఇందాక నిన్న ద్రోణాచార్యుడు కథలో విన్నారు మీరు, అన్ని ప్రతిక్రియలు. మరి నేను చేసింది ఆయన చేశాడు, ఆయన చేసింది నేను చేశాడు, ఎవడో ఒకడు ఆగుంటే అంతవరకు వెళ్ళేది కదా కదా. ద్రౌపది నవ్వు గురించి కూడా చెప్పుకున్నాను, నవ్వడం వల్లే మైసభలో అవమానం జరిగింది ఒకటి మొదటి కారణం, అందువల్లే మాయుజూదం రెండవ కారణం, అందువల్లే వస్త్రాపహరణం మూడవ కారణం, అందువల్లే యుద్ధం నాలుగవ కారణం, అందుకే నవ్వు 4 విధాలు చేయటం అన్నది. ఇవన్నీ ప్రతిక్రియలే, రియాక్షన్స్. అనుకోకుండా వాడు జారిపడడం, ఇవిడు నవ్వడం జరగకపోయి ఉంటే ఇవన్నీ జరిగేవి కావ్యమో బహుశా ఇంత తీవ్రంగా. అంచేత మనం జీవితంలో అనేక సంఘటనల్లో జాగ్రత్తగా ఉండాల్సిన విషయాన్ని మనకు భారతం తెలియజేస్తున్నది ప్రతిధ్వన్యాత్మకమైన రచన. వ్యాస మహర్షి దృష్టి కవిత్వం మీద కాదు, కథ మీదే ఉంది ఎక్కువ. భాగవతం ప్రతీకాత్మకం, అది ఈ 3 రోజుల్లో మనకు ఎక్కడ దాని ప్రసంగం లేదు, నిజానికి అది ఇప్పుడు టచ్ చేస్తే మళ్ళీ మనకు ఒళ్ళు తెలియదు, అది వేరే గ్రంథం, అది మరోసారి ఎప్పుడైనా మళ్ళీ అమెరికా వచ్చి మీ దగ్గరికి వచ్చామో చెప్పుకుందాం ప్రత్యేకం భాగవతం. అది ప్రతీకాత్మకం. అక్కడ గజేంద్ర మోక్షం కథ అంటే ఏనుగు మసలు అనుకోకూడదు, అజ్ఞానం అది. గజేంద్రుడు మధ్యతరగతి మానవుడికి ప్రతీక, ఇట్స్ ఎ సింబల్. మొసలి ఒక మహాయోగికి ప్రతీక, ఇట్స్ ఎ సింబల్. వాడు దుర్మార్గుడు కాదు, వాడు ఏనుగు కాలు పట్టుకుంటాడు, ఏనుగు కోసం పట్టుకోలేదు. కరిపాదాక్రాంత నిర్వక్రమైన పద్యం రాస్తాడు పోతన్నా, అది పొరపాటు. హరిపాదాక్రాంత నిర్వక్రమై విష్ణుమూర్తి దొరకాలి అంటే ఏనుగు కాళ్ళు పెట్టుకోవాలి, ఏనుగుని పీడిస్తే తప్ప విష్ణుమూర్తి రాడు చంపడు, అందుకోసం వాడు ప్రయత్నం చేశాడు. ఎందుకంటే వాడు కావాలి, వాడు గంధర్వుడు, వాడు మొసలి రూపంలో పడి ఏడుస్తున్నాడు. వాడికి శాప విముక్తి ఎప్పుడు అంటే విష్ణువు చంపినట్టు, విష్ణువు చంపాలంటే విష్ణు భక్తుల్ని పీడించాలి, అందుకని వాడు ఏనుగు కాళ్ళు పట్టుకున్నాడు. నేరట్టుగా విష్ణుమూర్తి కాళ్ళు దొరకవు కాబట్టి ఇలా పట్టుకున్నాడు త్రూ ప్రాపర్ ఛానల్. ఏ ఋషిని, ఏ బ్రహ్మజ్ఞానాన్ని, ఏ భక్తుడిని బాధించినా విష్ణుమూర్తి వస్తాడు అక్కడ. మనకి ఇక్కడ ఈ దేశంలో ఎక్కడేం జరిగినా పిలవకుండా 9 నొక్కిగానే వచ్చేస్తారు వాళ్ళు, ఆ రకంగా అనుమానం లేదు, వచ్చి కాపాడతాడు, సంబంధం లేకపోయినా సరే. పిలవక్కర్లేదు కూడా ఒక్కోసారి, అసలు పిలిస్తే చెప్పక్కర్లేదు. అంచేతను ఏదైనా సరే, దుర్వాసుడు అంబరీషుడు కథలో దుర్వాసుడు అమితమైన అహంకారానికి కోపానికి ప్రతీక, ఋషిత్వానికి కాదు. రుక్మిణి కళ్యాణం కథలో రుక్మిణి అనూక్ష్యమైనటువంటి భగవద్భక్తికి ప్రేమకి ప్రతీక, అంతే తప్ప ఒక స్త్రీ కాదు. ఇవన్నీ భాగవతం అంతా కూడా ప్రతీకాత్మకం, అన్ని సింబాలిజమే. ఈ ఆ సింబల్స్ ఏమిటో తెలియకపోతే ఆ కథార్థం అవుతుంది. ఊరికే మనం కథలాగే అనుకుంటాం, వింటే పుణ్యం అనుకుంటాం అంతే. దానివల్ల ఏం కలిసి రాదు. రామాయణం అలా కాదు, రసధ్వన్యాత్మకం అన్న. వాల్మీకి ఇంత రసధ్వనితో పైకి ఒకటి చెబుతూ లోపల ఇంకోటి సౌండింగ్ ధ్వనించే విధంగా ఎలా రాయగలిగాడంటే ఆయన చరిత్ర దానికి సమాధానం. మహానుభావుడు వాల్మీకి. పుట్టను పుట్టు జీవులకు పుట్టున తేనియలెక్కడేనియున్, పుట్టను పుట్టు జీవులకు పుట్టున తేనియలెక్కడేనియున్, పుట్టిన వెట్లు నీకు కవి పుంగవ తేనిజలుకు పద్యము. పుట్టను పుట్టు జీవులకు పుట్టున తేనియలెక్కడేనియున్, పుట్టిన వెట్లు నీకు కవి పుంగవ తేనిజలుకు పద్యము. కట్టిన బట్టతో కటిక తానలకేగిన పుణ్యమూర్తికి పట్టముగట్టినావు, కట్టిన బట్టతో కటిక కానలకేగిన పుణ్యమూర్తికి పట్టముగట్టినావు. మృదుభావు కవీధులలో రసధ్వనిన్. సాగరఘోష కావ్యంలో నేను రామాయణ ఘట్టాల గురించి చెబుతూ వాల్మీకి నమస్కరిస్తూ చెప్పిన పద్యం ఒక చమత్కారం. కవిత్వం అంటేనే చమత్కారం. ఆయన వాల్మీకి అంటే వాల్మీకి నుంచి పుట్టాడు, అది పునర్జన్మ, అసలు జన్మ వేరే. తపస్సు చేస్తే ఆయన పుట్టలు ఇలా పోసేసి ఆయన శరీరం అంతా కప్పేసే చీమల పుట్టలు పాముల పుట్టలు. ఆయనకి అవేం తెలియదు. ఆయన రామ 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 అంటూ రాముడు లీనమైపోయినట్టుగా ఉన్నాడు, తెలియదు అసలు. కానీ ఆయన బయటికి రావాలి, ఒక మహాకావ్యం రాయాలి. అది పర్వతాలున్నంతకాలం నదులున్నంతకాలం ప్రపంచంలో ఉండాలి. ఆ పని ఆయనే చెయ్యాలి, మామూలు వాడు చేయకూడదు. అందుకని బ్రహ్మదేవుడు స్వయంగా వచ్చి తన కమండలూదకాన్ని పుట్ట మీద చల్లి అతన్ని మేల్కొల్పాడు. ఆ పుట్టంతా కరిగిపోయి వాల్మీకి బయటపడ్డాడు. అంతకుముందు అతని పేరు రత్నాకరుడు అంటారు, బోయేవాడు అంటారు. వాడు తపస్సు చేసి వాల్మీకి నుంచి బయటపడ్డాడు కాబట్టి వాల్మీకి అన్నారు. అందుకే నేను సరదాకి వాల్మీకి మహర్షితో చమత్కారం చేస్తున్న కవిత్వం అంటేనే వేళకోళం కదా. ఏమయ్యా ఎక్కడైనా పుట్టలో పుట్టిన వాళ్ళకి తేనెలు పుడతాయా, విషం పుడుతుంది కానీ పుట్టలో పుట్టేది పాము. నువ్వు కూడా పుట్టలోంచి బయటకు వచ్చావంటే పాము అయి ఉండాలి. పాము నోట్లోంచి విషం రావాలి కానీ నువ్వేమిటయ్యా, తేనీయులకే పద్యాలు రాసే విచిత్రంగా ఉంది. పుట్టను పుట్టు జీవులకు పుట్టుని తేనీయులు ఎక్కడేనియం, పుట్టిన ఎట్లు నీకు కవి పొంగవా, అది నాకు అర్థం కావట్లా. నువ్వు పుట్టలో పుట్టడం ఏమిటి, నువ్వేమో తేనె గురిపించడం ఏమిటి, విషం గురిపించాలి కానీ. తేనీయులకు పద్యములు ఎందుకు ఆ రసధ్వని వచ్చింది, ఎందుకంత తేనెలకే పద్యాలు రాయగలిగాడు అంటే ఆయన ఎన్నుకున్న హీరో అటువంటి వాడు. సినిమా నిర్మాణం చేయాలంటే ఇప్పుడు ఏం చేస్తారంటే ముందు తెలుగులో హీరో ముందు ముఖ్యం. వాడు బుక్ అయిపోతే సినిమా అంతా అయిపోయినట్టే. చిరంజీవి కాల్ షీట్ ఇచ్చేస్తే మొత్తం సినిమా అంతా సక్సెస్, నిర్మాతకు 5.5 కోట్లు మిగిలిపోయినట్టే అని ఒక నమ్మకం ఉంది. చచ్చిపోతున్నారు వాడు కాల్ షీటు చేయి షీటు కోసం. ఇంకా వాడు ఒప్పుకుంటే చాలు, కథ అక్కర్లేదు. హీరోయిన్ ఎవరు అసలు ఆట, హీరోయిన్ ఎవరికి కావాలండి, ఏదో పెట్టా. ఓ 50 48 ఏళ్ల వాడు పక్కన ఓ 16 ఏళ్ళ అమ్మాయిని నుంచి పెడతారు. ఏదో వాడు ఇలా దాన్ని చిన్నపిల్లని తిప్పినట్టు ఇలా ఉండరంగా తిప్పుతాడు సార్. ఆ వాడు హీరో అంటే ఇవిడు హీరోయిన్ మనం చూడాలి, తాత మనవరాలు సినిమాలో ఉంటుంది. సరే ఇది ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే మన పూర్వం నుంచి ఉంది. ముందు హీరో ముఖ్యమే కదా, మరి ఎన్నుకోవాలి కదా. కానీ వాల్మీకి ఎన్నుకున్న నాయకుడు ఎలాంటి వాడు ఉంటే ఆయన ఎన్నుకోలేదండి. రాయమని చెప్పిన బ్రహ్మదేవుణ్ణి అడిగారు, నేను ఎవరి కథ రాయాలి అన్నాడు. ఎందుకంటే తపస్సు నుంచి బయటకు వచ్చాడు, 800 సంవత్సరాలు తపస్సు చేశాడు, ఆయనకే తెలియదు. ఆయన వయస్సు ఉంటే ఆయనకు తెలియదు. ఏదో నేను ఏదో అయ్యాను, నాకేమి గుర్తులేవు, పూర్వజన్మవి, నేను ఎవరినో ఏమిటో. ఇప్పుడు ఏం చేయాలంటే కావ్యం ఉంటాయి. ఈ కావ్యం అంటే ఏమిటి, వేగ అప్పటికేం ఆదర్శాలు లేవు. భారతకాలం నాటికి వ్యాసుడికి రామాయణం ఉంది, 3 కావ్యాలు ఉన్నాయి. వాల్మీకి ఏమి లేదు, ఇదే మొదటి కావ్యం, అసలు సృష్టిలోనే మొదటి కావ్యం. నీకేం అక్కర్లేదని బ్రహ్మదేవుడు వరమిచ్చాడు. నీకన్నీ మా అబ్బాయి నారదుడు, నాకు ప్రస్తుతం ఖాళీ లేదు, నేను ఇండియాలోనూ చైనాలోనూ చాలా బిజీగా ఉన్నా. సృష్టికార్యం కదండి, చాలా మందిని పుట్టించాలి కదా, అక్కడ 125 కోట్లు ఇక్కడ 100 కోట్లు. నాకు ఆ 2 దేశాలు 2 కళ్ళు నాయన, నేను చాలా బిజీగా ఉన్నాను. అందుకని మా అబ్బాయిని పంపిస్తా, నారదుడు వాడికి పని బాట ఏం లేదు. స్వాతంత్ర సమర యోధులకి ఫ్రీ టికెట్ ఇచ్చినట్టు మొత్తం టికెట్ ఇచ్చారు ఆయన, మొత్తం ముల్లోకాలు తిరగబోయాలి. అందులో భాగంగా మీ దగ్గర పంపిస్తాను, ఆయన అడుగు నీకనే చెప్తున్నాను. వస్తే రాముణ్ణి నారదుడిని అడిగాడు, పూర్వస్మిన్ సాంప్రతం లోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్ ధర్మజ్ఞ కృతజ్ఞ సత్యవాక్యో దృఢవ్రత అన్నాడు. నాకు ఒక నాయకుడు కావాలయ్యా, వాడేదో ఇంత పొడుగు అంత ఒడ్డు పొడుగు ఉండడం కాదు నాకు కావలసింది. వాడు ఎన్ని కోట్లు డిమాండ్ చేస్తాడు సినిమాకి, ఇది నాకు కాదు. సత్యవాక్యం ఉండేవాడు, దృఢవ్రతుడైన వాడు, ధర్మజ్ఞుడైన వాడు, కృతజ్ఞుడైన వాడు, పరాక్రమవంతుడైన వాడు ఎవడైనా ఉన్నాడా? అసలు ఉంటే రాస్తాను, లేదా నాకు అక్కలేదు ఈ పని, నా తపస్సు నేను చేసుకుంటాను. అప్పుడు నారదుడు, అమాయకుడా, నువ్వు ఇప్పుడే తపస్సు నుంచి బయటకు రావడం అలా మాట్లాడుతున్నావు, ఇప్పుడు ప్రస్తుతాన్ని దేశాన్ని పాలిస్తున్న రాజు రామచంద్రమూర్తి అలాంటి వాడేనాయా, ఆయన కథ రాయి అబో ఇంకేం అదృష్టం అన్నాడు. ఆయన ఇప్పుడు ఆయన పాలిస్తుంటే గొడవ ఏముందండి? అందుకని రాముని కాలంలో ఉండి వాల్మీకి రామాయణం రాశాడు. అంతేకాదు, బ్రహ్మదేవుని యొక్క వరం వల్ల నీకు గతమంతా తెలుస్తుంది, ప్రజెంట్ ఎలాగూ తెలుస్తుంది, భవిష్యత్తు కూడా తెలుస్తుంది అన్నాడు. అందుకని అందులో అన్ని నిక్షిప్తం చేసి రాశాడు. విచిత్రం, వాల్మీకి రామాయణాన్ని రాముడు కూడా చదువుకున్నట్ట, లవకుశుల ద్వారా విని తర్వాత గ్రంథం తెప్పించుకుని చదివేట. చదివి ఓహో భవిష్యత్తు ఇలా ఉంటుందన్నమాట అని తెలుసుకుని దానికి మానసికంగా సిద్ధపడ్డాడు. దాన్నే మార్చలేదు ఆయన, దానికి మానసికంగా సిద్ధపడ్డాడు. ఎందుకు ఆ కావ్యం ఇంతకాలం నిలుస్తుంది అంటే నేను పద్యం చివరి రెండు పాదాలు చెప్ప, కట్టిన బట్టతో కటిక కానల చేయగిన పుణ్యమూర్తికి పట్టము కట్టినాను. ఎటువంటి నాయకుడికి మనం సినిమాలోనో నాటకంలోనో కావ్యంలోనో పట్టం కట్టాలంటే త్యాగం చేసిన వాడికి పట్టం కట్టాలి. తాగేవాడికి, సిగరెట్లు కాల్చేవాడికి, ఎవరినో ప్రేమించి వాళ్ళ అమ్మా నాన్నని అరెస్టు చేయించేవాడిని హీరో చేయడం కాదు. వీళ్ళు ప్రేమించుకోవడం తల్లిదండ్రులు విరణ సోనం, వాళ్ళని అరెస్టు చేయడం వీళ్ళు హీరో. అందుకే వాళ్ళు చెడిపోయారు, మన పిల్లలు చెడిపోతున్నారు. వాల్మీకి అటువంటి నాయకుడిని ఎన్నుకోరాలి. తల్లిదండ్రుల పేరు నిలబెట్టేటువంటి నాయకుడిని ఎన్నుకున్నాడు. పరమత్యాగాన్ని జీవిత లక్ష్యంగా ఎంచుకున్నటువంటి నాయకుడిని ఎన్నుకున్నాడు. ఇటువంటి నాయకుడు కథ ఎందుకు రాయగలిగాడు అంటే ఆయన చరిత్ర అటువంటిది. ఆయన పడవలసిన కష్టాలన్నీ పడ్డాడు. వాల్మీకి బోయేవాడు కాదు, ఆయన ప్రచేతసుడు అనేటువంటి ఋషి కుమారుడు. అందుకే ఆయన ప్రాచేతసుడు అంటారు. వేద ప్రాచేతసాదాసీత్ సాక్షాత్ రామాయణాత్మనాన్, వేదమే ప్రాచేతసుని యొక్క ముఖం నుండి రామాయణం అనే రూపంలో వచ్చింది. ఇప్పుడు ఎందుకు ఈయన బోయేవాడయ్యాడు, మధ్యలో బోయేవాడు అయ్యాడు, బోయేవాళ్ళలో కలిశాడు. బోయే కులమున కలిసి పొలుపు దక్కి అని ఇక్కడ తెలంగాణ రామకృష్ణుడు రాస్తాడు, అలా కలిశాడు. అది కూడా మనం గమనించాల్సిన విషయమే. ఈ కాలంలో కూడా అడ్డమైన గడ్డి తినేస్తున్నాం కానీ అన్ని రకాలను తినేటప్పుడు కొంచెం ఆలోచించే తినాలి. అలా తినకపోవడం వల్లే వాడు బోయేవాడు అయ్యాడు. అది వాడు చేసిన తప్పు కాదు, వాడు అమ్మ చేసిన తప్పు. ప్రచేతసిన భార్య కడుపుతో ఉండగా వాళ్ళ అరణ్యంలో ఉండేవారు, ఆశ్రమంలో. భార్యను చాలా జాగ్రత్త చూసుకునేవాడే, గర్భిణీ స్త్రీ కదా, జాగ్రత్త చూసుకోవాలి. వాళ్ళు కోరిన కోరికలన్నీ తీర్చాలి, ఇది కాదనకూడదు. వాడు మనసు బాధపడిందంటే లోపల బిడ్డ కూడా కొంచెం దెబ్బతింటాడు. ఒక్కోసారి గాభరా పడిందంటే మనసు వాడు నెల ముందే పడతాడు, నెల తక్కువ ధవాన్ని తిడతాడు అందుకనే. ఎందుకంటే వాడికి బ్రెయిన్ ఏర్పడదు, ఏదో ఆలోచన చేస్తే వీడు ఎవడో నెల తక్కువ వాళ్ళే ఉన్నాడు అంటాడు. సగం ఏర్పడలేదు అవయవాలు, మరి నెల ముందు పుట్టించాడు, అడ్వాన్స్ బుకింగ్ అయిపోయింది వ్యవహారం. అందుకని నెల తక్కువ వాడని తిట్టు కూడా వచ్చింది, మాసావరహ అని. సంస్కృతంలోనూ ఉంది, తెలుగులోనూ ఉంది. అందుకని మన సంస్కృతిలో విశేషం గర్భిణీ స్త్రీని ఐదో నెలలోనో ఏడో నెలలోనో పుట్టింటికి పంపేస్తారు గొడవ లేకుండా. ఎందుకంటే నీ మొగుడు తినగా ఉండడు, ఏదో ఒకటి అంటాడు, ఏదో ఒకటి చేస్తాడు, ఏదో భ్రమపడతాడు, ఇంకా అప్పుడు కూడా ఏదో సంత. అందుకని పుట్టింటికి పంపేస్తాడు. పంపిస్తే తల్లి చాలా జాగ్రత్తగా మరో ప్రాణంలో చూసుకుంటుంది అమ్మాయి, చాలా జాగ్రత్త. అందుకని బిడ్డకి అన్ని విధాలు బాగుంటాయి. ఏదైనా కోరుకుంటే తల్లికి చెప్పకుండా మిఠాయిను తినాలని ఉంది, లేకపోతే ఆ మొగుడిని కాల్చుకు తినాలని ఉందండి, ఇది చెప్పాలి కదా. అది చెప్తే తల్లి ఆ కోరిక దసారి మీ ఆయన కబురు చేస్తానని వచ్చే కాల్చుకుంది. ఓ మాట వాడిని మైక్రోవేవ్ లో పడేసి బయటికి తీస్తే సరిపోతుంది, అదే కాల్చుకుదన్నట్టు అని అని ఆవిడ కోరిక తీరాలండి. తీరకపోతే బిడ్డకి ఇబ్బందులండి. అందుకని గర్భిణీ స్త్రీని దర్శించడానికి ఏదైనా మనం ఆ ఇంటికి వెడితే ఏదో ఒకటి పట్టుకుని వెళ్ళమన్నారు. దేవుడి దగ్గరికి వెడితే ఊరికే వెళ్ళకూడదు, గురువు దగ్గరికి, దేవుడి దగ్గరికి, రాజు దగ్గరికి, గర్భిణీ స్త్రీ దగ్గరికి, రోగి దగ్గరికి, చిన్నపిల్లవాళ్ళ దగ్గరికి ఉట్టి చేస్తుంటే వెళ్ళకూడదు. రాజు దగ్గర ఊరికే పెడితే గవర్నమెంట్ ఆఫీసు పని అడగదు, ఏదో ఒకటి పెట్టుకెళ్ళారు రాజు అంటే అర్థం. అది గవర్నమెంట్ ఆఫీసు వెళ్ళవు, ఏదో పెట్టకపోతే పని చేయడవాడు, జీతానికి కూడా పనిచేస్తాడు. దేవుడి దగ్గర ఊరికే వెళ్ళకూడదు, ఎందుకంటే సమర్పణ, ఏదో ఒకటి సమర్పించాలి, త్యాగభావం. ఆయన కావాలని కాదు, మనం ఇవ్వడం అవసరం. గురువు దగ్గరికి ఏదైనా పట్టుకెడితే గౌరవం, సంతోషిస్తాడు ఆయన. నువ్వు పట్టుకెళ్ళపోయినా ఆయన బాధపట్టుకుని పట్టుకెడితే సంతోషిస్తాడు. మా శిష్యుడు నేనంటే ఎంత ప్రేమ, ఏదో ఇచ్చాడు పాపం, ఆ వస్తువు చూసినప్పుడు అలా ఆయన గుర్తొస్తున్నాడు అనుకుంటాడు. రోగి దగ్గరికి ఎందుకు అంటే వాడు కదలలేడు మెదలలేడు మనసు మీద ఉన్నాడు, నువ్వు రెండు పళ్ళు ఎట్టుకడితే కోసుకుని తింటాడు, వాడు తెచ్చుకోలేడుగా. గర్భిణీ స్త్రీ కూడా అంతే, ఆవిడ భర్తకి చెప్పగలగచ్చు చెప్పలేకపోవచ్చు కోరిక, సాటి ఆడవాడు వాళ్ళే ఊహించుకుని కాస్త పట్టుకెడితే నాలుగు మిఠాయిలు చేసి పట్టుకెడితే నేను ఏదో అనుకున్నాను ఏమిటో చెప్పలేకపోయాను ఫోన్లే తెచ్చావు అక్కయ్యా అని రుణంలో తింటుంది ఆవిడ. చిన్నపిల్లవాడి దగ్గరికి ఏం పట్టుకోకుండా వెళ్ళకూడదు, ఎందుకంటే వాడు మన మొహం మీద అంటాడు ఏమొచ్చా ఏదో మొహం వేసుకుని ఏం తెచ్చాడు, వాడికి మొహమాటం ఏం లేదు, రాగానే మన సంచి లాక్కుని అందులో చూసి ఆడించుకుంటూ వచ్చేవాటి ఏం లేవటండి అంటాడు. అందుకని మొహమాటం లేకుండా శాస్త్రంలో చెప్పారు ఇప్పుడు ఇప్పుడు ఏమైనా పట్టుకెళ్ళమా. ఈ ప్రచేతసుడు ఇంటికి రోజు అడవిలో ఉండేటువంటి బోయేవాడు ఒకడు రకరకాల పళ్ళు పట్టుకుని ఇచ్చాడు. పట్టుకొచ్చి అమ్మగారు మీరు బ్రాహ్మలు ఋషులు కడుపుతో ఉన్నారు మీరు ఏదో ఒక తినండి రకరకాల పళ్ళు బాగుంటాయండి ఇవి చెర్రీ పళ్ళు కదండి ఏదో పెట్టారు బ్లూ ఫెర్రీ ఏదో అన్నారు, బ్లూబెర్రీ పళ్ళు అండి చాలా బాగుంటాయండి ఇవి తినండి అని పెట్టి పెడితే అక్కడ శుభ్రంగా బాగున్నాయని తినడం మొదలెట్టింది. రెండు రోజులు పోయాక ఒక రోజు ఋషి గారు చూశాడు ఈ విషయాన్ని, చూసి వాడు వెళ్ళిపోయాక భార్యకు చెప్పాడు, వాడు పెట్టడం నువ్వు తినడం బాగానే ఉంది నాకేం అభ్యంతరం ఏం లేదు కానీ మంచిది కాదు, వాడి వృత్తి బోయే వృత్తి ఆ మనస్సే కాదు ఆ శరీరం కూడా అలాగే ఉంటుంది ఆ చేతులకంతా అదే ఉంటుంది, చేతులకు ఎలా అంటుతుంది అనుకోక, మన మనఃప్రవృత్తి అంటే మన రక్తం యొక్క లక్షణం, మన రక్తంలో అన్ని అవయవాల్లో ప్రసరిస్తుంది కదండి అందుకని శరీరానికి అంతా అంటుతుంది అనుమానం ఇండ. అందుకని ఆ చేతులతో ఇచ్చిన పళ్ళు నువ్వు తినకూడదు నా మాట విను, కావాలంటే ఈ కొడుకో కూతురో పుట్టేశాక తర్వాత నువ్వు ఏకంగా మకాం ఎట్టి తిను నాకు అభ్యంతరం లేదు, ఇప్పుడు తినకు వాడు బాడైపోతాడు అన్యాయంగా అంటే మీరు ఎలాగే చెబుతారు మీరు తేరు ఎవరిని తేనవరు ఈ బామలందరూ ఇంతే అని తిట్టింది ఆవిడ, ఈ ఋషులందరూ ఇంతే మీకు కోరికలు ఉండవు మా మనస్సులు మీకు అర్థం కావు ఫోన్లే వాడు ఎవడో మా అబ్బాయి లాంటి వాడో తెచ్చి ఇస్తున్నాడంటే అది కూడా తినద్దని అదో రెస్ట్రిక్షన్స్ అని చెప్పి ఇప్పుడు తెలియకుండా ఋషిగారికి తెలియకుండా కానిచ్చేయడం మొదలెట్టింది. ఈయన చెప్పాడంతే చెప్పడమే నా ధర్మం వినకపోతే నీ కర్మం, మహాయోగి ఎప్పుడు అలాగే ఉంటాడు, వదిలేశాడు ఆ విషయం. వాడు పుట్టాడు విచిత్రంగా, పుట్టిన మూడో రోజు నుంచే వాడు బోయేవాడు భాషలో మాట్లాడడం మొదలెట్టాడు, దినదినాభివృద్ధి పువ్వు పుట్టకనే పరిమళించను అన్నట్టే వాడు ఆరు నెలలకి ఏడు నెలలకి పెట్టెలను చంపడం మొదలెట్టాడు. అప్పుడు అర్థమైంది తల్లికి భర్త ఎందుకు చెప్పాడు, ఇప్పుడు ఏం చేస్తుంది. ఇప్పుడు కూడా ఈ ఋషి ఓపికగా ఒక ఉపాయం చెప్పాడు, వాడిని ఒక ఐదారేళ్ల పాటు చాలా జాగ్రత్తగా పెంచుదాం మనం పర్వాలేదు, పెంచారు చాలా జాగ్రత్తగా పెంచారు, వాడు మొత్తం వేళ్ల మీదకి బాణాలు ఎక్కువ పెట్టే విధంగా తయారయ్యాడు, ఏం మార్పు రా. దాంతో విసిగిపోయేప్పుడు నీ మమకారం తెంచుకో ఇంక వీడు మనకి పనికిరాడు మన వంశం నాశనం అయిపోతుంది, మళ్ళీ వీడికి మనం ఇంకో అమ్మాయి నుంచి పెళ్లి చేస్తే అమ్మాయి బతుకు పాడవుతుంది అంచేది వీడిని వర్జించడం మంచిది వాడిని వదిలేశారు. వాడు ఆ వదిలేసిన వాడు ఎలాగూ బోయేవాడే కాబట్టి ఆ గుణం ఉంది కాబట్టి బోయేవాళ్ళలో కలిసి బోయేవాళ్ళ అమ్మాయినే పెళ్లి చేసుకున్నాడు స్థిరపడ్డాడు, అది వాళ్ళ మీకు చరిత్ర. తర్వాత కథ మీకు తెలుసు, వాడు అలాగే దారి దోపిడీలు కూడా చేశాడు మనుషులను చంపాడు, సప్త ఋషులు ఎదురయ్యారు ఏడుగురు వాళ్ళని ఆపాడు, ఏముంటుందని వాళ్ళ దగ్గర గోచిగుట్టు ఉంటుంది యోగదండం ఉంటుంది ఏముంటుంది వాళ్ళ దగ్గర వాళ్ళని కూడా ఆపాడు, అంత దుర్మార్గమైంది ప్రభుత్వం. అందులో ఒక ఋషికి ఒళ్ళు మండి ఏమిట్రా యథవా బుద్ధి ఉందా లేదా మనుషులను చంపడం ఎలాగా, తీసుకో మా దగ్గర ఏముంది యథో గుచి ఉడబెక్కు ఎంతకంటేనా తీసుకో మాకు బరువుగానే ఉన్నాయి ఇవన్నీ తీసుకో, అలా కాదు మీ దగ్గర ఏదో ఉంటుంది దాసం తీయండి తీయండి అన్నాడు. అప్పుడు ఇందులో పుణ్య పాపంలో ఏమైనా భాగం నీ భార్య పిల్లలు పంచుకుంటారేమో అడిగిరా రాబోయ్ వాళ్ళ కోసమే కదా ఇవన్నీ చేస్తున్నానన్నావు, మనం చెబుతాం కదండి ఏదైనా వస్తే ఎందుకయ్యా ఇంత సంపాదన అంటే వైపుణ్య చిల్లరన అండి అబ్బా వాళ్ళ ముగ్గురు కోసమే మూడు కోట్లు, ముగ్గురు మూడు కోట్లు అవసరమా అని అడిగారు వాళ్ళు, మనకి సంపాదించాలనుంది వంకర పనులు చేసి మనకే తీరదు తృష్ణ వంక వాళ్ళని చెబుతూ ఉంటాం మన ఫ్యామిలీ బర్జన్స్ అండి, బర్జన్స్ ఎన్ని ఉన్నాయో అన్ని కాగితం మీద రాసుకుని దానికి ఎంత అవసరమో అంత సంపాదించుకుంటే ఎక్కడొక్కడ చుక్క పెట్టచ్చు అభ్యంతరం లేదు, చుక్క పెట్టాం భగవంతుడు బలవంతంగా మనకి యాక్సిడెంట్ చేసి చుక్క పెట్టే వరకు మనం ఏ చుక్క పెట్టాం, అప్పుడు కన్నీటి చుక్కలు రాల్చడం తప్ప ఇక చుక్క పెట్టుకుని ఉపయోగం ఏం లేదు అయిపోయింది జీవితం వృధా అయిపోయింది. వాడికి అప్పుడు జ్ఞానోదయమై ఇంటికి వెళ్ళాడు పరిగెత్తుకుంటూ భార్య మీద చాలా ప్రేమతో పిల్లల మీద నమ్మకం, వాళ్ళంతా మొహమాటం లేకుండా చెప్పారు నువ్వు మగాడు బాబాయ్ పోషించడం నీ డ్యూటీ నిన్ను దోపిడీలు చేయమని నేను చెప్పలేదు ఆవిడ చెప్పిందంటే తప్పేం లేదండి, వాల్మీకి భార్యను ఆక్షేపించాల్సిన పని లేదు ఆవిడ కరెక్ట్గానే చెప్పింది రత్నాకరుని భార్య, నువ్వు మంచి పనులు చేసి సంపాదిస్తాంటే మా ఉద్దానమా నువ్వు ఎన్నుకున్న వృత్తి నాకు అనవసరం అదంతా పోషించడం నీ పూచి అంచేత నీ పాపాల్లో మాకేం భాగం లేదు అని అమ్మ చెప్పింది, అమ్మ చెప్పినట్టే పిల్లలు కూడా మా అమ్మ చెప్పినట్టే అన్నారు. అప్పటికి రత్నాకరుడికి జ్ఞానోదయమై ఈ ఋషి కాళ్ళ మీద పడి కొంపలు అంటుకుపోయాయ్యా, ఎంతమందిని చంపానో నాకే తెలియదు, దిక్కుమహలేశ అంతా. ఇవన్నీ నేను అనుభవించాలంటే ఒక 1000 జన్మలు కూడా సరిపోవు నాకు. అందుకని ఎలాగైనా మహానుభావులు మీరే కాపాడాలి. ఇంతవరకు నేను అందరినీ దోసుకున్నాను, మరి ఇప్పుడు నన్నేం దోసుకుంటారో దోసుకోండి, ఇంకా నా దగ్గర ఏం లేదు, మీకు ఏమి ఇయ్యగలనో తెలియదు, నాకు మాత్రం ఏదైనా చెప్పండి దారంటే. వాళ్ళు అతనికి రామా అని రెండు అక్షరాలు ఉపదేశించారు. ఈ రామశబ్దంలో ఉండే విశేషం ఏమిటంటే, వశిష్ఠ మహర్షి రామచంద్రుడు పుట్టగానే ఆ పేరు ఎందుకు పెట్టారు అంటే, మనకి వైదిక ధర్మంలో రెండు ప్రసిద్ధమైనటువంటి మంత్రాలు ఉన్నాయి. ఓం నమో నారాయణాయ అనేది వైష్ణవ మంత్రం, ఓం నమ శివాయ అనేది శైవ మంత్రం. ఆ నారాయణాయలో రెండవ అక్షరం రా అనేటువంటి దాన్ని, నమశివాయలో రెండవ అక్షరం మా అనేటువంటి దాన్ని తీసుకుని రామ అనే పేరు వశిష్ఠ మహర్షి సృష్టించారు. ఆయన పేరు పెట్టాడు. గురువులు పేరు పెడితే అంత అందంగా ఉంటాయి. మనకు మనమే ఆలోచించుకుని తిక్కతిక్క పేర్లన్నీ పెట్టేసుకుంటే వేరుగా ఉంటాయి. పెద్దాడికి అభిషేక్, చిన్నాడికి అవివేక్ అని పెట్టేవాడు. కథార్పులు రావాలి కదా. నేను చూశాక అవివేక్ అంటే అర్థం తెలుసా అని, ఏమోనంటే బాగుందని పెట్టేసి, బాగుందని పెట్టవండి తలకాయ అవివేక్. ఏదో పుస్తకం చూడటం పేరు పెట్టాను. ఆ పుస్తకంలో ఇంగ్లీష్లో ఉంటాయి అక్షరాలు, అవి చూసి పెట్టేస్తారు, అర్థం కలిగి దాని పేరు ఏదో ఉండాలి, అర్థం ఉండాలి కదా. ఒక తండ్రి చాలా కష్టపడి వెతికి అమ్మాయికి పేరు పెట్టాడు, నీల విలోచి నేను పెట్టాడు, అంటే నల్లని కళ్ళు కలిగింది. ఆ బామ్మగారికి సరిగ్గా అర్థంగా ఏమిటిలా, నీడ విలోచనాలా బాగుందిరా అని అక్కడి నుంచి మనవరాలు వసే నా నీళ్ళ విలోచనాలు ఇలా రామ్మా అంటే అదో పేరు నీల విలోచన ఏమిటి ఎవరికి తెలియదు, గుర్తుంది నీలాన్ని పెట్టుకోవచ్చుగా సుఖంగా ఉంటుంది. ఆవిడకి తెలియక నీళ్ళ విలోచనాలు, ఇంకా అమ్మాయి తర్వాత సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయినా పేరు నీళ్ళ విలోచనాలే, చిన్నప్పుడు పెట్టారు కదండి పేరు మరి. అందుకని రాముడికి పేరు గురువు పెట్టాడు. దశరథుడు పెట్టాలా, కౌశల్య, సుమిత్ర, కైకేయి వీళ్ళు పెట్టాల్సి వస్తే ఏమవుతుందంటే ఈవిడికో మొక్కు ఉంటుంది. నేను పాముకు మొక్కుకున్న సుబ్రహ్మణ్య స్వామి కళ్ళలో కనపడ్డాడు కడుపుతో ఉండగా, అందుకని నాగా అని చేస్తా. నేను సూర్య నమస్కారం చేశానంటాడు తండ్రి, అందుకని సూర్య అని చేస్తా. నాకు అనవరం మొక్కు ఉంది కాబట్టి సత్య నాగ సూర్య సత్య వెంకట భాస్కర్ మొత్తం మీద వాడు రేపు పొద్దున పాస్పోర్ట్లో చచ్చిపోతారని ఉద్యోగానికి అప్లికేషన్ పెట్టినప్పుడు వాళ్ళు ఎక్కడ మార్చారు, కొడుకు పుట్టాడు. ఏం పేరు పెట్టారు, ఏం పేరు పెట్టాను, తల్లి తండ్రి తాత ముత్తాత అందరూ కొడుకు చెప్తున్నారు అక్కడ. వాళ్ళు వీళ్ళు చక్కగా చెప్పేసి వాడు ఒళ్ళు మండేది, విన్నాడు విన్నాడు విన్నాడు, విసుకొచ్చి ఎదవసాంత వాడిని ఎక్స్ అని కూడా తర్వాత చూద్దాం అన్నట్టు. వాడికి అలవాటు కదా క్లాసులో కూడా తెలియకపోతే ఎక్స్ అనుకోండి, ప్రస్తుతానికి ఎక్స్ అనుకోండి, వాడి విలువ తర్వాత కనుక్కుందాం, ఉంటే కనుక్కోవచ్చు లేకపోతే లేదు, విలువ ఉంటే కదా కనుక్కు. పేర్ల మీద ఇంత భాగవతం ఉంది. అందుకని వశిష్ఠ మహర్షి రామ అని పెట్టిన మళ్ళీ ఎవరు మాట్లాడలేదు. ఇంకా అది ఈవేళ మొత్తం జగత్తుకి తారక మంత్రం అయింది, రాముడికి సీతకి కాదు మనకి తారక మంత్రం అయింది. ఇన్ని లక్షల సంవత్సరాలు గడిచినా కూడా ఇప్పటికి తారక మంత్రం. మన పురాణాల లెక్క ప్రకారం చెప్పాలంటే రామాయణం 23వ మహాయుగంలో, త్రేతాయుగంలో జరిగింది. ఇది 28వ మహాయుగం, కొన్ని లక్షల సంవత్సరాలు దాటిపోయింది. ఇంగ్లీషు వాళ్ళు వేసిన కాకుల లెక్కల ప్రకారం చెప్పాలన్నా 7000 ఏళ్ళు అయింది, ఇప్పటిదేం కాదు. అప్పటికి ప్రపంచంలో ఏ జాతి సరిగ్గా కన్ను తెరవలేదు, కావ్యాలు సమస్య లేదు. అటు ఉండేటప్పుడు మన జాతి ఈ కథలో వింటారు మీరు, ఘట్టాల్లో వచ్చేటువంటి అద్భుత సన్నివేశాలు అంత నాగరికమైన స్థాయికి ఎదిగింది అంటే మనం గర్వించాల్సిన విషయం, అటువంటి జాతికి చెందిన వ్యక్తులుగా చాలా గర్వపడాల్సిన విషయం. ఇప్పటికీ భారతదేశం పట్ల ఇతర దేశాలకు అసూయ కారణం అది. వీళ్ళు చాలా పూర్వం వాళ్ళు ఏం చెప్పినా మా దగ్గర ఉన్నాయంట, నిజమే. మరి వీళ్ళ అనేక వైజ్ఞానిక ఆవిష్కరణలు బయటపడుతుంటే మరింతగా భారతీయ వేదానికి వేదాంతానికి దగ్గరవుతున్నాయి ఆ సిద్ధాంతాలన్నీ. ఐన్స్టీన్, హైసెన్బర్గ్ లాంటి మహానుభావులు పుట్టాక వాళ్ళు కనిపెట్టినటువంటి సిద్ధాంతాలను, ఐన్స్టీన్ యొక్క థీరీ ఆఫ్ ఫోటాన్స్ కానీ, హైసెన్బర్గ్ యొక్క అనిశ్చితవాదం కానీ, ఇవన్నీ అద్వైతానికి దగ్గరమవుతాయి. అద్వైతం వేదాల్లో ఉంది, అది సత్యం, దాన్ని ఎవడు కాదంటాడు. అందుకే వివేకానందులు అంత ధైర్యంగా వచ్చి ఇక్కడ నాది సత్యం తెలుసుకోండి అని చెప్పాడు, అంతే మొహమాటం లేకుండా. నాది అని నేను చెప్పడం లేదు, మీరు బావిలో కప్పల్లా మీరు ఒక్కడే చదువు కూర్చున్నారో నేను అన్ని చదివాను, దమ్ముంటే రండి వాదానికి అనండి, అంతే అలా నిలబడి చెప్పాడు. అందుకని మన ఋషులు అంత ఆలోచిస్తారు ఒక పేరు పెట్టడానికైనా సరే. మీకు పార్వతీదేవికి హిమవంతుడు ఉమా అని పేరు పెట్టాడు, ఎక్కడదండి ఆ పేరు? ఓం. ఓం అనే దాన్ని రాయండి, ఆ ఉ ప్లస్ మకార పొల్, ఆ ఊ కలిపితే గుణసంధి ప్రకారం ఓ అవుతుంది, దానికి మకార పొల్ కలిపితే ఓం అయింది. హిమవంతుడు ఏం చేశారంటే తెలివిగా ఆ ఆకారాన్ని ఇటు తీసుకొచ్చాడు, ముందున్న అకారాన్ని మకారం పక్కకి చేరిస్తే ఉ మా అమ్మవారికి అలా పేరు పెట్టారు. అంటే ఓంకారాన్ని తిప్పితే ఆవిడకి పేరు పెడితే మరి ఆవిడ ఓంకార స్వరూపిణి కాదండి. అలా ఆలోచన చేయాలి పైకి, అవి చిరస్థాయిగా మిగిలిపోతాయి. ఉమా ఉమా అంటే అర్థం అది ఓంకారమే ఆవిడ. ఆ ఆకారాన్ని ఇటు పెడితే ఓం, అటు పెడితే ఉమా, అంటే ఇటు పెడితే పురుషుడు, అటు పెడితే స్త్రీ అంతే లెక్క. అందుకని ఆవిడ పరమ పురుషుడు ఆవిడే, ఆవిడే స్త్రీగా పుట్టింది, అందుకని ఇటు మార్చాడు. అటు మార్చేస్తే మళ్ళీ శివుడైపోతుంది, వాళ్ళకి తేడా ఏం లేదు. ఇలా ఉంటాయి పేర్ల వెనకాల రహస్యం. అందుకని ఆయన ఆ రామనామాన్ని అలా ఎంతకాలం ఉచ్చరించాడో తెలియదు. అది కూడా నాకు చేత కాదు రా రా అన్న తెలియదు. ఆ నాలికి ముద్దైపోయింది, మాంసం తిని 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 అందులో గుడ్డు మాంసం కూడా తినడమో తిని తిని రా అనడం తప్ప పలకట్ల. నాకు పలకదంటే మరా అని నేర్పారు ముందు వాడికి తిరగేసి. ఆ మరా మరామ రామంటే రామరామ అయింది అది. అది అలాగా ఎన్ని వందల ఏళ్ళు జపించాడు. దీన్ని బట్టి మనం గ్రహించాల్సింది ఏంటంటే ఏ నామం ఏ మంత్రం ఎవరు ఉపదేశించారు సమయం ఇవన్నీ పెద్ద విషయాలు కావండి. మీరు ఎక్స్వైజెడ్ 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 అనుకున్నా పర్వాలేదు, అంతకంటే రామ అనుకోవడం మంచిది కదా. ఒక దివ్య భావన స్ఫురిస్తుంది కృష్ణ రామ అంటే శివ అంటే. ఎక్స్వైజెడ్ అంటే ఏం స్ఫురించదు, కానీ మీరు జపించడానికి ఎక్స్వైజెడ్ కూడా పనికొస్తుంది, ఏం అభ్యంతరం లేదు. కానీ దాని మీదే దృష్టి పెట్టి కళ్ళు మూసుకుని అదే నామధ్యానం అంట, అదే నామం మీద దృష్టి పెట్టి అలా ముందు పెద పైకి తర్వాత ఉపాంశు అంటారు. పెదవులు పదులు తగ్గైనా బయటికి సౌండ్ రాదు, దాన్ని ఉపాంశు జపం అంట. ముందు పైకి పైకి బాగా రామ 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 అంట, తర్వాత అంట నీకు వినపడుతుంది ఎవరికి వినపడదు. ఇక తర్వాత ఆ మాట కూడా అనకుండా పెదవులు మూసేసి మనస్సుతో స్మరించడం చాలా ముఖ్యం. ఆ మనస్సులో స్మరణ అలా ఆయన పెదవులతో చేసి 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 కొన్నాళ్ళు తనలో తాను వినపడేలా చేసి మనస్సులో చేయడం మొదలుపెట్టాడు. ఆ మనస్సులో అదే నామం మీద మీరు ఆ దృష్టి పెడితే కొన్నాళ్ళకి నామం ఉండదండి, ధ్వని ఉంటుంది, కేవలం సౌండ్ ఉంటుంది, మీకు అక్షరాలు ఉండవు. ఆ సౌండ్ మీదకి దృష్టి పెడుతుంది. సృష్టి అంతా సౌండ్ నుంచి వచ్చిందని జస్ట్ ఒక రెండు నెలల క్రితం బయటపడిన సిద్ధాంతం అమెరికా వాళ్ళు బయటపెట్టింది. అది మనం ఎప్పుడో చెప్పాం, ఓంకారం నుంచి వచ్చింది, ప్రణవం నుంచి ఏర్పడింది, దాని నుంచి వేదాలు, దాని నుంచి సృష్టి అని చెబితే ఆక్షేపిస్తారు అందరూ. అన్ని వేదాల్లోనే ఉన్నాయిషా, ఆ ఇండియన్స్కి చాదస్థం, చాదస్థం ఏం కాదు శాస్త్రం అని. ఇప్పుడు వీళ్ళు ఒప్పుకున్నాక మనం ఇప్పుడు మళ్ళీ తెలుసుకుంటున్నాం నిజమేట అంటే ఎంత మోసపోతాం ఇంకా తెలుసుకోకపోతే. వీడెవడో ఏదో ఏదో గొట్టబెట్టుకుని ఆకాశంలోకి చూసి చూసి ఒక వందేళ్ళు అయ్యాక మనం చెప్పింది కరెక్ట్ అయిన వరకు మనం కూర్చుంటే అంతవరకు మనం ఉండదు ఇక్కడ. వీడు గొట్టం వీడుని ఎదో గొట్టం తపస్సు చేసి ఏ గొట్టము లేకుండా వాడు దర్శిస్తే దాని మీద మనకి నమ్మకం లేక ఈ గొట్టాలు పట్టు కూర్చున్నాం మనం. గిరిగిరిజో గొట్టమును ఇంకో కోపెర్నికస్ గొట్టము వీళ్ళందరూ కనిపెట్టినవన్నీ చివరికి ఆ వశిష్ఠుడు చెప్పింది అండి. మీరు ఎందుకు చెప్పి ఇప్పుడు చెప్పడమేటి ఆ విషయం, పూర్వమే చెప్తే కొన్ని ఉన్నాయి, ఏం అబద్ధమే లేదు. జర్మనీ వాళ్ళు పట్టుకెళ్ళి మొత్తం ఇవే వేదాలను ఇదే పండితులను శుభ్రంగా తీసుకెళ్లి కోట్లు ఇచ్చి వాటిని ఇంగ్లీషులోకి వాళ్ళ ద్వారా తెలుసుకుని వాటిని ఇంగ్లీషులోకి మార్పించి జర్మనీ భాషలోకి మార్పించి పరిశోధనలు చేసి సిగ్గు ఎగ్గు లేదు మన ప్రభుత్వాలకి. వేదాల్లో ఉండే సైన్స్ అని ఒక పెద్ద కెసిడీ ఓటు తీసి మన ప్రధానమంత్రి గారికి బహుమతి ఇచ్చారట కనుక ఈయన కీకి అని వెళ్ళి తీసుకుంటాడు. దాన్ని మనం చేయాల్సిన పని, వాడెవడో చేయడు, వీడి మనకు బహుమతి ఎవడు పెట్టండి. అంటే మన బిడ్డకి మనం గుడ్డలు కొనలేని స్థితిలో ఉంటే అవతల పారేస్తే ఎవరైనా మన బిడ్డకి మీ బిడ్డ ఇందాక ఆడుకుంటూ చూసాను గుడ్డ ఎప్పుకున్నాడు ఇగో ఈ డ్రైవర్ తోడుకుంటే ఎలా ఉంటుందండి, సిగ్గు కదా ఇది, నీ బిడ్డకి నువ్వు డ్రైవర్ కొనలేవు. మన వాళ్ళు తీసుకుని వచ్చి జర్మనీ వాడు ఇచ్చాడని చెప్పడం సిగ్గు ఉండాలి తీసుకుని, కనీసం వచ్చాకైనా చేయించాలి ఆ పరిశోధన. అవి చెయ్యాలి. వేదం చదువుకున్న పండితులు చెప్తే దుఃఖం వస్తుందండి, ముష్టి చెంబు తోముకుంటున్నారు బ్రాహ్మ ఆంధ్రదేశంలో. చెంబు తోముకుని ఎవడైనా పిలిస్తే బాగుండు, 10 రూపాయలు ఇస్తాడని. అందుకని వాడి పిల్లలు ఎవరికి వేదం చెప్పించాలి. మనం విమర్శిస్తాం బ్రాహ్మలంతా ఇంగ్లీష్ చదువులు చదువుతున్నారంటే మిగిలిన వాళ్ళే బ్రాహ్మలు అనేది గుడ్డు మోసిపోయిన వాళ్ళు. వాడు వేదం చదువుకుని ఏం చేయాలి, దాని వృత్తిది. మీరు వేదాన్ని పోషిస్తే వాడు వేదంగా చదువుకుంటాడు. వేదం మనకు అక్కర్లేనప్పుడు వాడు ఎందుకు చదవాలండి దాన్ని, వాడు డాక్టర్ అవుతాడు, వాడు ఇంజనీర్ అవుతాడు, గుడ్డు అని మొత్తం అంతా నాశనం అయిపోయింది. ఎవరికి కావాలి, ఎవరికి అక్కర్లేని బ్రాహ్మడికి ఎందుకు. విమర్శించడం కాదు, మనం పోషించామా, వేదం చదువుకునేది బ్రాహ్మడే కావచ్చు, ఏం వేద విద్యను పోషించలేవా. ఎవడైనా వేద పాఠశాల పెట్టాడంటే ఓ 10,000 సందాయం లేవు, 10,000 అంటే ఇక్కడ ఇక్కడ పోల్చుకుంటే ఏదో 40-30 డాలర్లు కూడా కాదు ఇవ్వచ్చు కదా, బుద్ధి కదా. ఓ 200 డాలర్లు ఇస్తే 10,000 అవుతుంది. అంచేతను అలా చేస్తే వేద విద్య పోషణ జరుగుతుంది. అది ఉంటే వేదం చదువుకోవాలని పిలిచేవాడు. నిజంగా వెంకటేశ్వర స్వామికి దండ పెట్టాలి మనం. టీటీడీ వాళ్ళు పల్లెటూళ్ళలో ఉన్న వేద పండితులను మీ గుళ్ళోని ఉండి చదువుకో, నీకు నెలకు 3,000 జీతం అనబట్టి ఇంకా అక్కడ వేద విద్య నిలబడింది. లేకపోయేది. అది తత్వం. అందుకని వాల్మీకి మరా 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 అనే దాన్ని ధ్యానిస్తే మరా అన్నాడా మిరా అన్నాడా కాదండి, అదే దృష్టితో ధ్యానం చేస్తే వాడికి ప్రపంచం అంతా రద్దయిపోయి విశ్వం పోయి విష్ణువు మిగిలాడు. విశ్వం విష్ణువు అని విష్ణు సహస్రంలో ఉంటుంది. నీకు విశ్వం కావాలంటే విష్ణువు ఉండడు, విష్ణువు కావాలంటే విశ్వాన్ని వదులుకోవాలి. కానీ విష్ణువును నమ్ముకుంటే విశ్వం అంతా నీ వెనకాల వస్తుంది, విశ్వాన్ని నమ్ముకుంటే విష్ణువు రాడు, అది లెక్క. అందుకని ఆయన విశ్వాన్ని వదిలేశాడు, విష్ణువును రామ అనే పేరు మీద స్మరించాడు. చక్కగా చివరికి చూడండి, వాల్మీకి మహాకవి అయ్యాడు, రామాయణం రాశాడు. ఈ వేళటికి మీకు భారతదేశంలో ఏ భాషలోనూ కూడా వాల్మీకి రామాయణంతో పోల్చదగిన రామాయణం లేదు. వ్యాసుడు భారతం రాస్తే కవిత్రయం ఆయన మించి రాశాడు భారతం. నానైతిక్కన భారతం ముందు నిజంగా వ్యాస భారతం సరిపోదు, అంత మధురంగా ఉంటుంది. నేను కొన్ని పద్యాలు విన్నాను మీరు అందరూ వచ్చి. కానీ రామాయణాన్ని ఎంతమంది రాసినా వాల్మీకిని మించి రాసిన వాళ్ళు లేరు. అంతో ఎంతో కాస్త ఆ ఛాయలకు వెళ్ళే మహానుభావుడు ఎవరన్నా ఉంటే ఒకే ఒక్కడు, విశ్వనాథ సత్యనారాయణ గారు. ఆయన రామాయణ కల్పవృక్షం రాశాడు వాడు. అందులో పద్యాలు కూడా కొన్ని చెప్పుకుంటాం మనం సందర్భాన్ని బట్టి. ఆయన ఒక మహానుభావుడు, ఆయన కనిపించిన తపస్వి. పైకి ఆయనకి ఏదో గర్వం అనే అది ఆయనకున్నది ఆత్మవిశ్వాసం, గర్వం కాదు. అడ్డమైన వెధవులో ఆయన దగ్గర మాట్లాడితే ఆయన ఊరుకోపోరా వెధవ నీకేం తెలుసు అని చెప్పాడు. అగో నన్ను వెధవ అన్నాడు, ఈయనకి బ్రాహ్మణ అహంకారాన్ని ప్రచారం చేశాడు. అవును వాడు వెధవే కాబట్టి అనని చెప్పాడు ఆయన స్పష్టంగా. ముఖమాటం వెళ్ళేది ఆయన, ఎవరినైనా వెధవనే అంటాడు. ఆయన యొక్క దిషణాహంకారం అది. ఆయన చదువుకున్న నిజంగా 150 పుస్తకాలు రాశాడండి. ఆయన 1000 పడగల నవలు రాశాడు 28 రోజుల్లో. ఎలాగో తెలుసు, ఆశ్చర్యపోతారు మీరు. పేకాడుతూ రాశాడు, ఫ్రెండ్స్తో పేకాడుతూ మల్లాది వసుంధర పక్కన కూర్చుంటే డిక్టేట్ చేశాడు. పేకాట పేకాటే పుస్తకం పుస్తకం, ఎక్కడైనా ఒక తప్పు చూపించండి పుస్తకంలో, ఒక సంఘటన పైగా పేజీకి 20 పాత్రలు వస్తాయని రాసిన మహానుభావుడు నిజంగా. ఆ ధారణాశక్తి పేజీకి 20 పాత్రలు, ఒక 4 పేజీలు తిప్పించాడు 80 క్యారెక్టర్స్, ఏది ఏమిటో ఏ ప్రవృత్తి అన్నీ గుర్తే ఆయనకి. పేకాడుకున్నాం, ఇది అవధానం అంటే. అందుకే ఆయన ఎవడో అడిగట అష్టావధానాలు మోజులు బాగా ఉన్నాయి ఇప్పుడు, మరి ఇదే గొప్ప కదా మనకప్పుడు. అందుకే మీరు అవధానం చేస్తారని అడిగితే నేను చేస్తాను, దమ్ముంటే పెట్టించు. ఎటువంటి అవధానం అంటే ఆ పద్యం ఈ పద్యం చెప్పడం కాదు, ఒకడికి నవల, ఒకడికి నాటకం, ఒకడికి డిటెక్టివ్ నవల, ఒకడికి సంస్కృత కావ్యం చెప్తాను, 8 మందిని పిలుచుకురా అని చెప్పాడు. అది ఆయన ప్రతిభ. ఆయన 150 పుస్తకాలు రాశారండి, ఏ పుస్తకమో కూడా నెలలాళ్ళకి మించి రాయలేదు. 1000 పడగల నవల 28 రోజుల్లో పూర్తయింది, అదే పెద్దది. మిగిలిన అన్ని 10-15 రోజులే. తమలపాకులు వేసుకుంటూ చెప్పాడు రాశాడు. అటువంటి మేధావి పుడతాడో మరొకడు ఇంకోడు, ఒక శతాబ్దం సరిపోదు. ఆయన అడిగారు ఒకసారి, రామాయణ కల్పవృక్షం ఒకటి 30 పట్టింది ఆయన రాయడం, 12,000 పద్యాలు, 6 కాండాలు. అదేమిటండి మీరన్నీ 30 రోజుల్లో రాశారు, ఇది ఒకటి 30 పట్టిందంటే? ఎప్పుడు స్వభావం ఒకటే కదండి, సింహం సింహంలాగే. అది నేను రాయలేదు రా, రాముడు రాశాడు, వాడికి పట్టింది 30 నాకైతే పట్టదని. మీరు అహంకారం అనుకోండి, భక్తి అనుకోండి, పరిశీలిస్తే అది భక్తి. ఆ కావ్యం నేను రాయలేదయ్యా, నేనైతే రాసేసేవండి, రాముడు రాశాడు సరే, వాడు గొడవ వాడు రాసుకుంటాడే వదిలేశాను నేను. వాడికి పట్టింది 30 నాకైతే పట్టదన్నాడు. నిజంగానే ఆయనకు పట్టదండి. అర్ధరాత్రి 1 లేపు పద్యం చెప్పబోయాంటే కల్పవృక్షంలో పద్యం ఎంత ప్రౌఢంగా మధురంగా ఉంటుందో ఆ స్థాయిలో పద్యం చెబుతాడు ఆయన 1 కూడా. ఎప్పుడు కవితామయమైన స్థితి అది. మహానుభావులు కూడా అందుకే ఆయన ఏదో నన్నయ్యని 2వ వాల్మీకి అని అడగని, మేమైతే విశ్వనాథే 2వ వాల్మీకి, మరో వాల్మీకి. అది చదివితే ఆ కావ్యం యొక్క మాధుర్యం అర్థం. అది వాల్మీకి కథ. సరే 2వ వాల్మీకి కథ, ఇద్దరు రచయితల గురించి చెప్పేస్తున్నాం కాబట్టి కథలో కడతాం. రాముడికి 12 వయస్సులో ఆయన జీవితంలో ఒక అద్భుతం జరిగింది. ఇది వాల్మీకి రామాయణంలో ఉండదు, యోగ వాసిష్టంలో ఉంటుంది. అది కూడా వాల్మీకి రచనే, అది శుద్ధ వేదాంత గ్రంథం. ఇది పూర్తిగా కథ. కానీ యోగ వాసిష్టంలో కథ అంతా కూడా రాముడికి 12 వయస్సులో జరిగింది. ఈయనకి ఇంకా పెళ్లి కాకముందు 12 వయస్సులో, విశ్వామిత్రుడు కూడా అప్పటికి రాకముందు సుమారుగా, ఆ బాలుడికి 11-12 వయస్సు అండి. అలా ఏదో ఆలోచనలో పడ్డాడు ఆయన రామచంద్రమూర్తి. రాత్రి పడుకుంటే నిద్ర పట్టట్లేదు. ఏమిటంటే ఆయనకు వచ్చిన ఆలోచన, ఈ శరీరం ఏమిటి, నేనెవరు, ఈ ఆలోచన వచ్చింది. ఈ ఆలోచన ఎవరికైనా వచ్చి ఒక 10 మీరు ఆలోచనలో పడ్డారంటే ఖాయం, ఎక్కడికి వెళ్ళిపోవలసిందే, ఎవరినో అడగాల్సిందే, లేదా ఏదో చేసుకోవలసిందే. ఈ ఆలోచనే రావాలి, ఇక ఆలోచన వచ్చాక ఇంకేమీ ఆలోచన రావాల్సిన అవసరం. ఇది ఒకటి తేలితే మనిషికి అన్ని తేలి. నేనెవరు? దట్ ఈస్ ది ఓన్లీ క్వశ్చన్. నో క్వశ్చన్ ఆఫ్ సెకండ్ క్వశ్చన్. ఆ ప్రశ్న రాముడికి వచ్చింది, నేనెవరు నేనెవరు. ఆయన ఒకసారి ఆలోచించుకున్నాడు, నా కాలు నా చెయ్యి అంటున్నావు, నేనే కాలు నేనే చెయ్యి అనడం లేదే. పోనీ నేనే ఈ శరీరం అనుకుందామంటే అందరూ చనిపోతున్నారు, ఆ శరీరాన్ని పక్కకీడిచేస్తున్నారు. మరి అంతవరకు నేను అన్నవాడు ఎవడు? అందరూ ఏమయ్యాడు? వాడు ఎక్కడొక్కడ వెళ్ళి ఉండాలి, లేదా అక్కడ పోయి ఉండాలి, ఏదో తెలుసాలి కదా. ఎక్కడికి వెళ్ళకపోతే అందులోనే సమాధి అయితే ఎలా అవుతాడు? వాడు ఏదో ఒక రూపంలో ఉండుండాలి కదా. అంతకుముందు అందులోనే మునిగిపోయినా ఏదో ఒక రూపంలో ఉండాలి కదా. వాయువు అందామా? వాయువు అందులో ఉంది, వాయువు బయటకెడుతోంది, స్పష్టంగా తెలుస్తోంది శవం అయినప్పుడు. పోనీ తేజస్సు అందామా? అంతకుముందు ఉంది తేజస్సు, మరి ఇప్పుడు లేదు. ఆ తేజస్సే నిజమైన తేజస్సు అంటే ఆ ఒక్కటి ఇలా తేజస్సులు మొత్తం ఎన్ని కోట్ల జీవులుంటే అన్ని తేజస్సులు విడిగా ఉంటాయా? ఇవన్నీ పెద్ద అనుమానం. ఇదంతా యోగ వాసిష్టం జరిగితే కానీ తెలియదు. ఈ అనుమానంతో రాత్రి 1 గంట వరకు ఉండి రాముడికి నిద్ర పట్టక 11 ఏళ్ళ కురాడికి ఆ వయసులో రావాల్సిన ఆలోచన కాదు, వచ్చిందంతే దైవయోగం. ఎవరండి గురువు? వశిష్ఠుడు. అందుకని అర్ధరాత్రి ఆయన ఇంటికి పరిగెత్తికెళ్ళాడు. పరిగెత్తికెళ్ళి వశిష్ఠుడు తలుపు కొట్టాడు. యోగ వాసిష్టం ఇలా ప్రారంభమవుతుంది. భగవద్గీత కంటే కూడా నా దృష్టిలో ఉత్తమ స్థాయి వేదాంత గ్రంథం 1 యోగ వాసిష్టం, 2 భగవద్గీత. దాని పరిణామం కూడా అంతే, అది రామాయణ కాలం, ఇది భారత కాలం. దాని స్టార్టింగ్ ఎంత ఆశ్చర్యకరంగా ఉంటుందో చూడండి. వశిష్ఠుడు తలుపు కొడతాడు ఇలా ఉంటుందంటే ఆ వాక్యంతోనే మొదలవుతుంది ఆ గ్రంథం శ్లోకం. 32,000 శ్లోకాల గ్రంథం అది. వాల్మీకి రామాయణం 24,000, ఈ గ్రంథం 32,000. వశిష్ఠుడు, ఎవరు నువ్వు అంటాడు. అది తెలియకే వచ్చాడు అంటాడు. అది గ్రంథం ప్రారంభం. బ్రహ్మాండమైన సస్పెన్స్తో రచన ఎలా చేయాలో మన వాళ్ళకి ఎవడో చెప్పక్కర్లేదండి. ఇది మీకు ఉదాహరణ. నేను భాగవతం గురించి చెప్పాను. కృష్ణ నిర్యాణాన్ని ముందు చూపించి అర్జునుడి బాధ, పాండవుల బాధ అన్నీ చూపించాక 2 అశ్వాసంలో ఎక్కడో కృష్ణుడు కథ మొదలు పెడతాడు. అంటే విషయం పట్ల ఆసక్తి కలిగించడం, అప్పుడు ఆ విషయం మొదలు పెట్టడం. అందుకని నువ్వెవరు అంటే అది తెలియకే వచ్చానంటాడు. అంతేగాని నేను దశరథుడి కొడుకుని అని ఇలా అలా వెంటనే తలుపు తీస్తాడు వశిష్ఠుడు. అంటే ఆ ప్రశ్నతో ఎవరు వచ్చినా సద్గురువు అయిన వాడు వెంటనే తలుపు తీస్తాడు, వెంటనే చెబుతాడు. ఆ ప్రశ్న అలా ఉండాలి, అది మౌలికమైన ప్రశ్న. మనిషి ఏ జీవి అయినా వేసుకోవచ్చు. ఇవాడు మనం ఇక్కడ ఇంత గట్టిగా మాట్లాడుకుంటున్నాం, పిల్లలందరూ అక్కడ ఆడుకుంటున్నారు. వాళ్ళకి అది ఉపయోగించే విషయం కాదు, వాళ్ళకి ఎక్కదు అని వాళ్ళు భావించారు. అంతేకాదు వాళ్ళు అక్కడ ప్రశాంతంగా ఆడుకుంటే మనకే మంచిదని మనం కూడా భావించాం. ఉన్న విషయం ఒప్పేసుకుంటాం. కానీ ఇంకొంచెం ఎదిగాక వాళ్ళే ఎలాంటి ప్రశ్నలు వేస్తారు, ఇక్కడ కూర్చుంటారు. మీరంతా చిన్నప్పుడు ఆడుకునే వాళ్ళమేగా మనం అంతా. ఆ వయసులో అది తప్పు కాదు, ఈ వయసులో కూడా ఆలోచన రాకపోతే తప్పే, కనీసం రావాలి కదా. రాముడికి 11 ఏళ్ల వయసులోనే వచ్చింది. అందుకని వేదాంతం ఎప్పుడు కూడా ఏదో ముసంతనంలో వస్తుంది అనుకోండి. కాళహస్తీశ్వర శతకంలో దుర్జుడు చాలా అందంగా చెబుతాడు ఈ మాటలు. దంతంబుల్ పడనప్పుడే, తనువు నందారుమునప్పుడే, కాంతాసంగము రోయనప్పుడే, కురుల్ వెల్వెల్లగానప్పుడే, చింతింపన్వల నీ పదాబ్జములను శ్రీకాళహస్తీశ్వర. దంతాలు ఊడిపోకుండా ఉండానే, తనువునంద ఆరుడి ఉన్నప్పుడే, శరీరంలో ఇంకా బలం ఉన్నప్పుడే, వింతల్మేన చెరింపనప్పుడే, కురుల్ వెల్వెల్లగానప్పుడే, కాంతాసంగము రోయనప్పుడే, జరాక్రాంతంబుగానప్పుడే. ఆడవాళ్ళు చూచినన్ను అప్పుడే ముసలాడైపోయాడు అని అనకముందే నీ చింత కలగాలి అన్నాడు స్పష్టంగా. ఒక ఇండికేషన్ అనమాట. ఏమిటంటే జుట్టు తెల్లబడింది అని ఆడవాళ్ళు అంటున్నారంటే గ్లామర్ తగ్గింది, అదొక ఇండికేషన్. కురుల్ వెల్వెల్లగానప్పుడే తెల్లబడిపోతూ ఉంటాయి, వెంటుకు నెరుస్తూ ఉంటాయి. విదేశీయులు ఉంటారు మహానుభావులు, వాడు పుట్టుకతోనే నేను సింగపూర్ లో అవధానం చేస్తుంటే అప్రస్తుత ప్రసంగాన్ని అడిగారు. సింగపూర్ అంటే సింహపురి, మనకి నెల్లూరుని మీ ఊరే కదండి, దాన్ని సింహపూరి అంటారు. నెల్లూరుని సింహపూరి అంటారు. నేను నెల్లూరులోనే అవధానం చేశాను. అందులో సింహపూరులో ఎవరు? పరుచూరు గోపాలకృష్ణ సినిమా డైలాగ్ ఆయన అప్రస్తుత ప్రసంగం. అవధాన గారు, సింగపూర్ అంటే సింహపురి కదండి, నెల్లూరు కూడా సింహపురి కదా, నెల్లూరుకి ఇక్కడికి తేడా ఏమిటి అని అడిగారు. ఈయన తెలుసుండాలో మాకు. నేను వెంటనే అన్న, నెల్లూరులో నెరజాణలు ఉంటారు, ఈ ఊళ్ళో నెరిసిన జాణలు ఉన్నారు, తేడా కదా మరి సింహపూరి ఇక్కడ ఉంటుంది. అంత జుట్టు నిలిచిపోయాను గ్యాంగ. ఎవడు నూరు రాయడు సత్యం. ఈవిడు చూసేది ఆ జుట్టు అందం. నాలుగేడపడు చూస్తున్నాడు ఒక ఆవిడ చూస్తే నాకు ఎటువంటి ఆలోచన పొరపాటు ఆలోచన రాదమ్మా ఆవిడ అదృష్టవంతుడు. అమెరికా ఆడవాళ్ళ సంగతి నేను చెబుతాను. బే ఉన్న స్త్రీవాంచ నశిస్తుందండి. ఇంక అనుమానం వల్ల వైరాగ్యానికి భక్తికి జ్ఞానానికి ప్రశాంతతకి దేశం పెట్టింది పేరు. అందులో ఉప్పు కారం లేని తిండికి ఉన్న కోరికలు కూడా తెచ్చిపోయి ముఖ్యంగా నిలవ తిండికి మరింత తెచ్చిపోయి హాయిగా అలా కూచిన రామకృష్ణ తప్ప ఇంకో ధ్యాస ఉండనే ఉండదు ఈ దేశం. అందుకే నాకు ఏడాదికి 2 నెలలు ప్రశాంతంగా తపస్సు చేసుకుంటుంది ప్రదేశాలు ఇవన్నీ. ఎవడు తపస్సు చేయట్లే ఇక్కడ నాకు ఆశ ఏ ఇల్లు చూసినా పెద్ద తోట ఉద్యానవనం ఏమిటిది వీళ్ళంతా ఇలా ఏమో మాకు తింటారు తాగుతారు ఏమిటి ఎంతసేపు ఆ మొక్క దగ్గర కూర్చుందాం దాన్ని ఆనందిద్దాం అక్కడ కూర్చొని రామకృష్ణ అనుకుందామని ఆలోచించారు. ఎంత ప్రశాంతం అంటే మన దగ్గర నేను కాకినాడలో నాకు ఏదైనా ధ్యానం చేసుకున్న పని కాసేపు ఇలా కళ్ళు మూసుకుంది ఇందాక చెప్పాను ఏదో రామ రామాను అలా చూద్దామంటే కుదరదు మాకు బానిగుడి జంక్షన్ నిమిషానికి ఒక కారు ఒకటి నిమిషానికి ఒక బస్సు ఇటు భయం భయం అంటే ఏం చేస్తుంది ధ్యానం. పైగా 6 అపార్ట్మెంట్ల మధ్యలో ఒక అపార్ట్మెంట్ మరి ఇక్కడే చేస్తామండి ధ్యానం. నాకు ఇక్కడికి వచ్చినప్పుడు అది అనుకుంటాను ఏదైనా దొరికితే కాసేపు పడుకుంటాననే వంకనే ధ్యానం చేసుకుంటాను. ఎందుకంటే ధ్యానం చేసుకుంటున్నామంటే మళ్ళీ ఏర్పాట్లు చేసేస్తారు పూజ గదిలో చేసుకోండి అంటారు అచ్చిపళ్ళు పెడతారు ఇవి పెడతారు అవి పెడతారు మొత్తమే ధ్యానం కదా అబ్బో ఇంకా దానికి బోల్డ్ డెకరేషన్ చేస్తాను నేను అక్కడ కూర్చుంటాను. అందుకే నేను చెప్పను నాకు ఏం లేదమ్మా నేను ధ్యానం చేసుకుంటాను నన్ను వదిలి నా దారి. అందుకని శుభ్రంగా పడుకుంటానండి మనసు ఎక్కి ఎందుకు పడుకుంటామని 4-5 గంటలు బుద్ధి లేదా 1 గంటే పడుకునేది మిగిలినంత ధ్యానమే లేకపోతే ఈ విషయాలు అడే తెలిస్తే ఏదో భగవంతుడు సాయం ఉండాలి కదా. ఒక ఏకాగ్రత మనకు ఉండాలి. ఏం పర్వాలేదు మనసమే పడుకుని చేస్తాను నేను ధ్యానం అంటే నాకు వచ్చిన మంత్రం ఏదో ఉంది మా అమ్మ చెప్పిందో ధ్యానం చేసుకుంటాం చాలు మనసమే పడుకుని ముసిగే టేస్ట్ చేసుకోవచ్చు. కావలసింది ప్రశాంతత ఏకాగ్రత తప్ప నువ్వు ఇలా కూర్చోవడం పోసుకోవడం ఎదుటివాడు భయపెట్టడం కాదు. అవన్నీ అనవసరం. అవన్నీ ఎప్పుడంటే తిండి లేకపోతే అట్టిపళ్ళు కావాలి ప్రసాదం కావాలి ఓ చెట్టు కింద కూర్చొని ఆ పూజ పెడితే కళ్ళు తెరిచేసరికి 6 డజన్లు అట్టిపళ్ళు మనకి తినేసాక చేసే ధ్యానానికి ఇవన్నీ అక్కడ మనకు కావలసింది ప్రశాంతత. అటు ఉండేప్పుడు అది నీకు భగవంతునికి సంబంధించిన విషయం తప్ప ఎవరి ముందు ఎగ్జిబిట్ చేసే విషయం కాదు. అందుకని పరమ ప్రశాంతమైన దేశంలో మీరు ఉంటున్నారు. శబ్దం వై విరయంగా వచ్చేది నిశ్శబ్దం పోయిన దేశం కూడా నేను చెప్పాను అక్కడ పంచిన ఈ దేశమంతా నిశ్శబ్దమే నేనే ఇక్కడ శబ్దం అన్నా. అందుకని ఆ నిశ్శబ్దమైన దేశంలో నిజంగానే మీరు దీని ధ్యానానికి ఉపయోగించుకుంటేనండి చాలా తొందరగా మహత్తరమైన జ్ఞానం కలుగుతుంది ఆ ధ్యానం కారణం. ఒక ఏకాగ్రత మీ ఇష్టం ఎక్స్వై జెడ్ అని కూడా చెబుతున్నాడు కదా ఇంకా వేరే నామం వేరే చెప్పాలి ఏదైనా సరే మీ ఇష్టం ఒకే పేరు మళ్ళీ 2 మార్చదు దూరికి పార్టీని మార్చినట్టు ఒకటే అది దృష్టి ఉండాలి. అలా పెట్టుకుని మనసులో కళ్ళు మూసుకుని అలాగే దాని మీద దృష్టి పెట్టి ధ్యానం చేస్తే ముందు రూపధ్యానం మీ ఇష్టం వచ్చిన దేవుణ్ణి రామచంద్రమూర్తి రూపం కంటే గొప్ప రూపం ఎక్కడైనా ఉంటుందో అంత అందమైన కూడా పుంసామోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. విశ్వామిత్రుడు మోహించాడైంది ఎవరో కాదండి. విశ్వామిత్రుడు మోహించి వాళ్ళ రామలక్ష్మణుడు వెనకాల వస్తుంటే మాటి మాటికి వెనక్కి తిరిగి చూస్తున్నట్టు రాముడి తీసి చూస్తున్నట్టు చూస్తుంటే లక్ష్మణుడికి అనుమానం వచ్చింది రాముడికి రాలా రాముడికి తెలుసు ఎందుకో నవ్వుకున్నాడు పాపం మహర్షి అని నవ్వుకున్నాడు. లక్ష్మణుడికి అదమ్మా వాడు ఎవరండి విష్ణుమూర్తి అంశ కాదు వాడు శేషుడు అంశ వాడు అనుమానాలు వాడుకుంటే పావు కదా. అందుకని వెంటనే అన్నగారితో అన్నట్టు అన్న ఏమిటి గురుగారికి అనుమానం ఏంటి మనం వెనకెళ్ళిపోతాం అర్థమానం వెనక్కి తిరిగి చూస్తున్నాం ఎందుకంటే వీళ్ళు బలవంతంగానే తీసుకొచ్చారు ఇంచుమించు యజ్ఞ సంరక్షణ అనే పేరు మీద యజ్ఞ సంరక్షణ అయిపోయి కూడా ఇంకా తిప్పుతున్నాడు ఆమె చేస్తున్నాడు ఏదో మిథులు అంటున్నాడు శివధనుష్ గెలవాలి జర గెలవలేకపోతే ప్రెస్టేజ్ భంగం. ఈ మన మీద అనుమానం ఏంటి వెనక్కి వెళ్ళిపోతాం అస్తమానం వెనక్కి తిరుగుతున్నారు గురువు గారంటే రాముడు నవ్వుకొని నీకు అన్ని ఎలాంటి అనుమానం లేదా నువ్వే అడుగు ఎందుకైనా మంచిదనని గురుధిక్కారం రాముడికి ఇష్టం ఉండదు. అందుకని లక్ష్మణుడు ఏమంటే గురువు గారు ఏమనుకోకుండా అస్తమానం వెనక్కి తిరుగుతున్నారు అంటే నీకు ఏం చెప్పనయ్యా మీ అన్నయ్య అందాం నువ్వు చూస్తే కదా తెలిసేది నీ దృష్టి వీరినారా నేను పావు చూపు నీకు అన్నగారి కనపడతాడు అలకెలగనియారాణ్ముని ఎటు పొంగిను జగరాజస్వామి కీర్తన. ఈ నుదుటి మీద ఈ ముంగురులు ఇలా ముందుకు పడి ఇలాగ తిరుగుతూ ఉంటే నడుస్తూ ఉండమని చెమట పట్టిందట ఆ పైన ఇలా ముంగురులు ఇలా ఉన్నాయట ఎంత అందం రాముడిది ఎంత అందం రాముడిది మళ్ళీ ఈ కాస్త పెళ్లి చేసి పంపిస్తే ఇదంతా సీతాదేవి సొంతం నాకు దక్కదు. అందుకని ఆయన ఇప్పుడే చూసేస్తున్నట్టు మాట మాటి ఆ విషయం రాముడికి తెలుసు లక్ష్మణుడికి తెలియదు. ఇలాగే కొన్ని కొంతమంది మహర్షులు ఆయన వెంటబడ్డారు ఆశ్చర్యపోతారు మీరు ఒకసారి కౌగులించుకుంటానయ్యా ఎంత బాగున్నావయ్యా అంటాడు అంటే వద్దండి ఆ అవకాశం చేతికి ఒక్కరికి రిజర్వ్డ్ తప్పండి మీరంతా వచ్చే జన్మలో ఏకంగా పుట్టిన తర్వాత చూసుకున్నారు, వాళ్లే పుట్టారు గోపికల కింద, ఈయన కృష్ణుడే పుట్టారు. ఇంకప్పుడు మొత్తం భారీ పరిశ్రమ, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కాదు, వేసుకో 16,000. ఈ మహర్షులు నిజంగా ఇంత యోగం ధ్యానంలో ఉన్నవారండి. ఆ రూపంలో పడిపోయి ఆ రూపాన్ని వదిలిపెట్టలేక మళ్ళీ జన్మెత్తారు వాళ్ళు గోపికల కింద. అందున గొల్లపురంలో స్త్రీల కింద పాలు పెరుగు అమ్ముకునే అమ్మాయిల కింద పుట్టి కుష్ఠుడు వెనకాల పడి ఏడిచారు వాడు. అప్పటికైనా వాళ్ళకి ముక్తి రాల, ఇంత తపస్సు చేస్తే రాని ముక్తి ఆ కాలంలో వచ్చింది. కుష్ఠుడు వాళ్ళని ప్రేమించినట్టుగా ఎవరిని ప్రేమించారు? నా కోసం పుట్టారు వాళ్ళు, ఈ జన్మతో వాళ్ళకి అయిపోవాలి అంటే నేను వాళ్ళ కోసమే ఉంటాను అని స్పష్టంగా. అందుకే చాలా పెద్ద వయసు వచ్చే వరకు ఆయన అక్కడ ఉండిపోయాడు, మళ్లీ తిరిగి గోకులానికే వచ్చాడు చివరిలో కూడా. అంత ప్రేమ వాళ్ళు, ఎందుకంటే పూర్వం లింకులన్నీ తెలిసి ఈయనకి, ఈ గొడవలన్నీ, అమ్మో వీళ్ళు మళ్లీ జన్మ ఎత్తారు పాపం, నేను ద్రోహం చేసిన వాడిని అవుతాను. ఈ జన్మతోటి వాళ్ళకి భగవంతునికి సంబంధించిన తృష్ణ అంతా తీరిపోవాలి. ఆ జగదేక సౌందర్యాన్ని ఎంత చూస్తారో చూడండి, ఏం బాగలేదు, ఏం అనుభవిస్తారో అనుభవించని అంతటి సుందరమైన రూపాలు రాముడు కృష్ణుడు అంటే. ఆ ఇష్టమైన వాళ్ళు ఆ కృష్ణ విగ్రహాన్ని మనస్సులో పెట్టుకుని ధ్యానించండి, రూపధ్యానం అంట. రామ విగ్రహాన్ని ధ్యానించండి, రామ నామధ్యానం అంట, రూపధ్యానం అంట. తర్వాత రామ కృష్ణ అనే నామాలను ధ్యానించండి, దాని నామధ్యానం అంట. తర్వాత ధ్వని మీద గడుతుంది మీ దృష్టి, అదే వాల్మీకి చేసిన పని. అందుకే ఏంటంటే మహాకావ్యాన్ని రాయగలిగింది, అది కథ. సరే, రామాయణ కథలో ముఖ్యమైన ఘట్టం మీకు యోగ వాసిష్టం అని చెప్పాను. ఈయన వెళ్ళి తలుపు కొట్టడానికి నువ్వెవరు అన్నాడు, అనగానే ఆ తెలియకే వచ్చానన్నాడు. అంతే, తలుపు తీసి వశిష్ఠుడు అక్కడే కూర్చొని చెప్పడం మొదలుపెట్టాడు. అది వశిష్ఠుడు రాముడికి ఉపదేశించిన గ్రంథం, అందున యోగశాస్త్రం కాబట్టి యోగ వాసిష్టం అన్నారు. మహత్తరమైన జ్ఞానాన్ని బోధించింది కాబట్టి జ్ఞాన వాసిష్టం అన్నారు. వశిష్ఠుడు రాముడికి చెప్పాడు కాబట్టి వశిష్ఠ రామాయణం లేదా వశిష్ఠ రామాయణం అన్నారు. రామాయణం కంటే సంఖ్యలో ఎక్కువ కాబట్టి 32,000 కాబట్టి మహారామాయణం అన్నారు. ఇన్ని పేర్లు వచ్చేది భారతీయ వేదాంత సాహిత్యంలోనే నంబర్1 బుక్. మీకు వెబ్సైట్ లో శుభ్రంగా దొరుకుతుంది, పేజీలకు పేజీలు పెట్టేశారు. యోగ వాసిష్ఠ రత్నాకరం అని వ్యాసాశ్రమ సుఖబ్రహ్మాశ్రమ స్వామి విద్యా ప్రకాశ ఆనందగిరి స్వామి ఆయన వ్యాఖ్యానంతో రాశారు. మహానుభావుడు ఆయన, మహాయోగి. అది ఆ బోధ అంతా వశిష్ఠాశ్రమం దగ్గర జరిగింది. నేనేమిటో, ఆత్మ ఏమిటో, మనస్సు ఏమిటో, ఇంద్రియాలు ఏమిటో అని చెప్పాడే. రాముడికి ఈ మాయ విడిపోయింది, ఆయన కలగవలసిన జ్ఞానం కలిగింది 11-12 వయస్సులని. అప్పుడు ఆయన రాజ్యానికి తిరిగి వెళ్ళాడు. ఇంతవరకు దశరథుడికి ఏం చెప్పాడు అంటే, ఆయన భయంకరమైన అజ్ఞాని దశరథుడు కదా మీకు తెలుసు. ఈ జ్ఞానం ఆయనకు లేదు, వాడు అదృష్టం కొద్దీ రాముడు వాడు కడుపును పుట్టాడు, కానీ ఈ జ్ఞానం ఆయనకు లేదు. రామా రామా అని ఏడవడమే తెలుసు, అది కూడా పర్వాలేదు, మంచిదే, ఆయన భగవంతుడు కాబట్టి. ఆ తర్వాత విశ్వామిత్రుడు దశరథుని ఆస్థానానికి వచ్చి యజ్ఞ సంరక్షణ కోసం నీ పిల్లలిద్దరిని పంపించమని అడుగుతాడు. దశరథుడు కాదంటాడు మీకు తెలుసు. ఎప్పుడూ దెబ్బలాడుకునే వశిష్ఠ విశ్వామిత్రుడు అక్కడ ఏకమయ్యాడు. వశిష్ఠుడు వచ్చి, మహారాజా నీకు తెలియదు, రాముడి గురించి తెలియదు, విశ్వామిత్రుడి గురించి తెలియదు, నీ గురించే నీకు తెలియదయ్యా, నేను చెప్తున్నాను, విశ్వామిత్రుడు సామాన్యుడు కాదు, పంపించు, నీ పిల్లలకి మేలు జరుగుతుంది. 11 వాడు చిదిమి నా పాల్గారు చెక్కు డద్ద ముళ్ళపై జిల్లిబిల్లి చిరునవ్వురలయ్యవాడు. కందుకూరి చిరంజీవిరావు గారు దశరథుడు వేసి అద్భుతంగా నటించేవాడు ఈ పద్యానికి. వాడి వయసు అప్పటికి 12 ఇంకా చిదిమిన పాల్గారు అంటాడు ఈయన. ఢిల్లీకి రాజైనా తల్లి కొడుకే అని తండ్రి ప్రేమలా ఉంటుంది. నే పంపను నేను వస్తానన్నాడు. వెంటనే విశ్వామిత్రుడు, నీ వల్ల కాదయ్యా, రథసంతా నీ బాణాలు నీ ధనుసు నాకు తెలుసులే, ఏదో కొబ్బరి పొల్ల పురుకోస పెట్టుకుని నువ్వు పెద్ద వీరుడు, నాకు తెలుసు రాముడు ఎవరో పంపమంటే పంపమేంటి అని కోపం. విశ్వామిత్రుడు లక్షణం కొంచెం కోపం, ఆయన శాంతంగా మాట్లాడడం ఆయన కొంచెం అలవాట్లేదు. వశిష్ఠుడు అలా కాదు, పరమశాంత ఆయన కోపడితే విశ్వామిత్రుడు ఆగమని చెప్పి వశిష్ఠుడు వెళ్ళి, నేను చెబుతున్నాను కదా పంపించు, మాట తప్పక అనవసరంగా అప్రదృష్టి తెచ్చుకో, ఆయన కోరిక తీరుస్తానని మాట ఇచ్చు. ఆయన కోరింది నేను డబ్బు అడిగాడు, నేను పిల్లలు ఏం చేస్తాడు, నేను అక్షరంగా తెస్తాను అనుకోండి, తీసుకెళ్ళి అడవులు పెడుతున్నాడు, ఏం చేయడం, ఆయన తీసుకొస్తాడు, శుభవార్తతో తీసుకొస్తాడు, పంపించాను. అప్పుడు ధైర్యం చెప్పాక పంపించాడు. ఇక్కడదే నిన్న మొన్న అవధాన కళా విన్యాసంలో ఒక శ్లోకం చెప్పాను నేను వాల్మీకి రామాయణం నుంచి. వీళ్ళు వచ్చి అరణ్యంలో ఆ సంచారం అయ్యాక వాళ్ళకి ఆకలి దప్పికలు లేకుండా ఆయన బల అతి బల అని 2 మంత్రాలు ఉపదేశిస్తారు. టానిక్లు అండి, బీ కాంప్లెక్స్ టానిక్లు, అంతకంటే ఏం లేదు. మంత్రం ద్వారా సాధ్యమది, పదార్థం ద్వారా సాధ్యమైన ప్రతీదీ భావన ద్వారా సాధ్యమవుతుంది, భావన ద్వారా సాధ్యమైన ప్రతీదీ ధ్యానం ద్వారా సాధ్యమవుతుంది. మంత్రం భావన, అందుకని పదార్థం వల్ల ఏది సాధ్యమవుతుందో అదంతా కూడా మంత్రం వల్ల సాధ్యమవుతుంది. మనం ఆ మంత్రాన్ని ధ్యానం చేసిన కొద్దీ మంత్రం వస్తు రూపాన్ని ధరిస్తుంది. ఆగ్నేయాస్త్రం, వాయవ్యాస్త్రం, వరుణాస్త్రం, బ్రహ్మాస్త్రం అంటే అవే. అవి మాయా కల్పన కాదు. అది ఆ మంత్రానికి స్మరించేవాడు మామూలు బాణమే వేస్తాడు. అగ్నేయాస్త్రం అంటే ప్రత్యేకంగా ఇంత లాభం ఉండదు, మామూలు బాణమే. దానికి ఇలాగ వెదురు పొల పొడుగ్గా ఉండి దానికి చివర ఇనప మునికి ఉంటుంది, అంతే. ఏ బాణమైనా అంతే. చివర గ్రద్ద ఏకలు కడతారు. ఆకాశంలో వేగంగా ఎగరాలంటే గ్రద్ద ఏకలు ఉండాలి. అందుకని దాని కంకపక్షములు అంటారు. చివర కడతారు అవన్నీ. ఇక్కడ వెనకాల అమ్ముల పొది పాండ్సు పూడ దెబ్బ ఒకటి ఖాళీ చేసి వెనకాల పెట్టుకుంటారు. అందులో పెడతారు ఈ బాణాలు ఒకటి. ఇలా లాగుతారు. ఇలా అగ్గేటప్పుడు ములుకు భాగాలు కింద ఉంటాయి, కుచ్చు భాగం పైన ఉంటుంది. ములుకు భాగం పైన ఉంటే వీడి వేలు దిగుతుంది ముట్టుకుంటుంది. అందుకని ములుకు భాగం కిందికి, కుచ్చు భాగం పైకి పెట్టి ఒక బాణం తీసి ఇలా వేస్తారు. అగ్నేయాస్త్రం కూడా మామూలు బాణమే, కానీ ఈ మంత్ర ధ్యానం వల్ల వెంటనే అది ఫలిస్తుంది. ఒక్కసారి అంటే ఎలా ఫలిస్తుందండి? అప్పుడు ఒక్కసారి అంటాడు యుద్ధంలో, కానీ వాడంతకు ముందు ఆ మంత్రాన్ని కొన్ని లక్షల సార్లు జపం చేశాడు. ఆ జపసిద్ధి ఫలించి ఇప్పుడు ఒకసారి అంటే చాలు. ఎలాగా? పరీక్షకు ముందు మీరు ఒక క్వశ్చన్ ని కంఠస్థం చేయడం కోసం 20 సార్లు చదివారు. పరీక్షలో కూర్చున్నాక ఒకసారే గుర్తు చేసుకుంటారు. 20 సార్లు గుర్తు చేసుకుంటారా? మనకు అన్వయం చేతకాక విమర్శలు చేస్తామన్నీ అబద్ధాలండి. గ్యాస్ అండి, ఏమిటి గ్యాస్? 5 గేలల గ్యాస్ కాదు అది. అన్ని సాక్షాత్ నిజాలు అవన్నీ, అందులో అనుమానమే లేదు. జ్ఞాపక స్థితి ఎలా వస్తుందండి మనకి? ఒకసారి చదువుతున్నాం ఇంటి దగ్గర, పరీక్షలో ఒకసారి గుర్తు చేసుకున్నాం. 3 సార్లు కూడా అండి కదా, టైం వేస్ట్ వస్తుంది. ఇంటి దగ్గర వాడు ఖాళీ సమయంలో ప్రతిరోజు లక్షలు లక్షలు జపం చేస్తాడు ఈ మంత్రాన్ని. అప్పుడు ఒక్కసారి ఇలా అనేసరికి వస్తుంది. అది ఆగ్నేయాస్త్రం, వాయవ్యాస్త్రం లాంటి ఆ అస్త్రాలన్నీ ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత గడ్డి పక్క మీద పడుకుంటారు రాత్రిపూట వాడు. అప్పుడు వాల్మీకి ఒక అద్భుతమైన శ్లోకం రాస్తాడు. దశరథం రూపసూను సప్తమాభ్యం తృణశయనే అనుచితే ఉపోషితాభ్యం కుశికసుత వచోను లాలితాభ్యాం సుఖమివసా విభవౌ విభావరీచ. ఆ రాత్రి విభావరి అంటే రాత్రి. అందుకే మ్యూజికల్ నైట్ అనే దానికి సంగీత విభావరి అని పేరు పెడతారు మన వాళ్ళు. విభావరి అంటే రాత్రి. ఆ రాత్రి గడిచింది అడవిలో. ఎలాగా? దశరథ మహారాజు కుమారుడు లాంటి వాళ్ళు తృణశయనే అనుచితే ఉపోషితాభ్యాం. పందిరి మంచాల మీద మీ అమెరికా పక్కన ఉంటాయే, మధ్యలో పడుకుగానే ఇలా వచ్చేస్తుంది పడుకు. వాళ్ళప్పుడు వెళ్ళిపోతారు మెత్తగా. అటువంటి పక్కన మీద పడుకుంటాడు రాముడు లక్ష్మణుడు. వాళ్ళు వచ్చి ఇక్కడ గడ్డి పక్క మీద పడుకున్నారు. ఏం కర్మ ఈ పిల్లలు, నేను ఎంత బాధపడుతున్నాను, అనవసరంగా తీసుకొచ్చాం పాపం. ఇంకా అసలు పని జరగల, తాటకని చంపాలి, యజ్ఞ సంరక్షణ అవన్నీ జరగలేదు, జరగకుండానే అని ఆయన ఒక శ్లోకం రాస్తారు. అని వాళ్ళు ఎక్కడ పడుకోరో, నిద్రపోక ఇబ్బంది పడతారేమో, చీమలు దోమలన్నీ ఉంటాయి మరి అక్కడ. అందుకని కథలు చెప్పాట. ఆ కథ గంగావతరణం కథ అప్పుడే చెబుతాడు, క్షీరసాగర మథనం కథ అప్పుడే చెబుతాడు విశ్వామిత్రుడు. రామాయణంలో వస్తాయి ఈ కథలన్నీ. ఇవన్నీ రాముడు ఆహా ఓహో అని తేలికి వింటాడు. ఈయన ఎవడో ఈయన తెలుసు, ఆహా వింటాడు. ఎందుకంటే అందరూ వినాలగా, లక్ష్మణుడు కూడా వినాలగా, అందుకని వింటాడు. అంతే, చాలా ఆనందంగా ఆయన చెబుతూ ఉంటాడు, ఈయన వింటూ ఉంటాడు. ఇలా విన్నాక వాల్మీకి ఇక్కడ పుష్పితాగ్రం అనే ఛందస్సు రాస్తాడు. ఎందుకంటే ఆ మర్నాటి నుంచి వాళ్ళ జీవితం పుష్పించబోతుంది, అందుకని పుష్పితాగ్రం అని ఒక రైమ్ వాడతారు. అక్కడ ఛందస్సులు సరదాకి వాడరు మన కవులు, దాని సార్థకత కోసమే వాడతారు. పుష్పితాగ్రం అంటే ముందు ముందు, టు బి రైజ్ టుమారో, బ్లోజమింగ్, ఆ వికాసం అనేది టుమారో, రేపు రాబోతుంది అని చెప్పడానికి పుష్పితాగ్రం అని రాశాం. అంతే, సరిగ్గా మర్నాడు అక్కడ తీసుకెళ్ళాడు. మీరు ఆ యాత్రలో గమనించండి, రాముడు చేసిన పనులు సరిగ్గా. విశ్వామిత్రుడితో వెళ్ళినప్పుడు ముగ్గురు స్త్రీలను చూశాడు ఆయన. ముగ్గురు స్త్రీలను కలిశాడు ఆ యాత్రలో, విశ్వామిత్రునితో చేసిన యాత్రలో ముగ్గురు స్త్రీలను కలిశాడు. ఒకరు తాటక, 2 అహల్య, 3 సీత. కానీ ముగ్గురు స్త్రీలతోనూ 3 రకాలుగా ప్రవర్తించాడు రాము. తాటకని సంహరించాడు, అహల్యని సంస్కరించాడు, సీతను స్వీకరించాడు. ముగ్గురు స్త్రీలే. విశ్వామిత్రుడు పరిచయం చేసింది ముగ్గురు స్త్రీలనే. ఒక యువకుడికి ఆ కాలంలో యువనమే 14 ఏళ్ళంటే, ఎందుకంటే అప్పుడు పెళ్లి చేసేసేవాడు. ఎందుకు ఇలా జరిగిందంటే అదే గురూపదేశం. తాటకని సంహరించడం అంటే తాటక తమో గుణానికి ప్రతీక. తమో గుణాన్ని మనం మనస్సులో సంహరించి తీరాలి అంతే. అహల్యని సంస్కరించాడు, అహల్య రజోగుణానికి ప్రతీక. రజోగుణం అంటే యాక్టివిటీ, చురుకుదనం. దాన్ని సంస్కరించుకోవాలి, మంచి పనుల్లోకి మార్చుకోవాలి, చంపకూడదు. చురుకుదనం తెచ్చిపోతే సోమరిపోతే అయిపోతాడు. చురుకుదనం ఉండాలి, కానీ అది మంచిగా ఉపయోగపడాలి. అహల్య రజోగుణానికి ప్రతీక. అప్పుడు దుర్మార్గురాలు కాదు, పుట్టుకతో దుర్మార్గురాలు, పొరపాటును ఒక తప్పు చేసింది. అది కూడా ఆవిడ దారిని ఆవిడ గౌతముడితో కాపురం చేసినంతకాలం ఎప్పుడు చేయాలి, వాడు కొడుకున్నాడు శతానందుడు అని. ఇంద్రుడు వచ్చి ఆవిడ బుద్ధి మార్చాడు. ఇంద్రుడు అహల్యను చూసి జగదేక సౌందర్యవతి ఆవిడ, ఆవిడను చూసి మోసుపడ్డాడు ఇంద్రుడు. వాడు చూసి మోసి పడినవాళ్ళు ఎవరు, అందరిని చూసి పడుతూనే ఉంటాడు వాడు బతికే అంత. వీడొచ్చి అహల్యకి మన ఆధునిక భాషలో చెప్పాలంటే లైన్ వేయడం, ప్రాచీన భాషలో చెప్పాలంటే ముగ్గులోకి లాగడం, ఈ పనులు చేశాడు. అహల్య పాపం పడకూడదు నిజంగా, కానీ ఆ ఇంద్రుడు ఆ ఆకారం ఆ వైభవం వాడి ఆభరణాలు అసలు వాడు ఆరు అడుగులు పొడుగు మూడు అడుగులు వెడల్పు ఇవన్నీ చూసిందే అయిపోబోయి అనుకుందంతా ఒకసారి. మనకి సామెత తెలుగులో రాజుని చూసిన కళ్ళతో మొగుడు చూస్తే మొత్తం దైంది మొగుడు, వీడు మొగుడేనా. చాపల్యం అంతే, ఆవిడకి అటువంటి బుద్ధి పుట్టింది తాత్కాలికమే. వాడు వ్యామోహంలో పడిపోయింది. ఇకంతా ఇద్దరు కలిసి గౌతముడు మోసం చేశారు. గౌతముడు తెలిసి ఇంద్రుడిని భయంకరంగా శపించాడు. అహల్యను ఓ మాదిరిగా శపించాడు. ఇంద్రుడికి భయం, అహల్య కంటే ఇంద్రుడికే ఎక్కువ శిక్ష విషయం. నువ్వు ఏ యథవ అవయవం కోసం పడి చస్తున్నావో నీ ఒళ్ళంతా అవే అవయవాలని చెప్పాడు ఇంద్రుడు. వాడు మళ్ళీ ఏడిచి ఏడిచి దేవతలంతా ఏడిచి ఇంద్రుడు పరుగులా అయిపోతే కష్టం సార్, ఫోటోలు తీయాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది అని అంటే సరేలే, చూసేవాళ్ళ కళ్ళు కింద కనపడతాయి కానీ వాడికి వాడి పెళ్ళడానికి అలాగే కనపడతాయి అని చెప్పాడు. ఎందుకంటే భయంకరమైన శాపం ఉంటుంది, వాడు మణిపోయింది పడుతున్నారు. అహల్యని చాపల్యం అంతకుముందు పాపం చాలా చక్కనే కూడా బాగా కాపురం చేసింది. నీకేం బుద్ధిది అని, సరే మంచిది, ఏ స్పందనాలైన బండరాయిన పడి ఉండాలని. మళ్ళీ రామచంద్రమూర్తి వచ్చి నేను తాకే వరకు నీకు విముక్తి లేదు, ఆయన తాకిన తర్వాత నువ్వు మళ్ళీ స్త్రీ అవుతో తప్పకుండా నేను నిన్ను స్వీకరిస్తాను. గౌతముడికి తాత్కాలికంగా కోపం ఉంటే ఆయన మహర్షి, క్షమాగుణం ఉంది. అహల్యల గొప్పతనం ఏమిటంటే ఆవిడ అంగీకరించింది శాపం. నేను చేయలేదు, ఆ నువ్వు చేయలేదా, మీ బామ్మలు చేయలేదా, మీ అమ్మ చేయలేదు, ఇలాంటి ఎలా మాట మాట్లాడినా. మనం చేసే పని ఇదేగా, మనం తప్పు చేసి ఎందుకు తప్పు చేశామంటే వంకర వాదన. ఎవరో తప్పు చేసినంత మాత్రం నువ్వు చేసిన తప్పు ఒప్పైపోదు. బేకాట ఎందుకు ఆడుతున్నాడు, ధర్మరాజు బేకాడు, ధర్మరాజు బేకాట ఒకటేనా ఆడింది. వాళ్ళు ఉన్న మంచి గుణాలు ఏమైనా నీకు ఉన్నాయా? వాడు 150 ఎక్స్ ప్రశ్నలకి ఎవడు చెప్పకుండా జవాబు చెప్పు, నువ్వు చెప్పు. మనం బ్రెయిన్ ఆఫ్ ఆంధ్రాన్ని పెట్టి ఏబీసీడీ నాలుగు పడితే జవాబులు చెప్పడం కష్టమైపోతుంది. అందులో మళ్ళీ హెల్ప్ఫుల్ అయింది అంటాడు వాడు. రెండు బీకేడు ఇంత చేసి వేసిన ప్రశ్న ఏంటో తెలిసినాడు మీరు ఆశ్చర్యపోతారు. కృష్ణుడి చెల్లెలు ఎవరో ఉంది ప్రశ్న. కృష్ణుడికి ఉన్నది ఒకే ఒక చెల్లెలు. ఆర్యులంటే 8000 మంది నాకు, ఒక్కరు ఒక్క చెల్లెలండి, రెండో చెల్లెలు లేదే. అక్కడ సత్యభామ, రుక్మిణి, ద్రౌపది, సుభద్ర. చెప్పేవాడెవడు, ఆర్య సినిమాలో హీరో. నేను చూసిన దృశ్యం చెబుతున్నాను మీకు అబద్ధం చెప్పండి. ఆర్య సినిమాలో హీరో వాడు, సినిమా హీరోల తెలివితేటలు ఇలా ఉన్నాయి. ఆర్య సినిమాలో హీరో అంటే చిరంజీవి, బావమరిది, అల్లు అరవింద్ కొడుకు స్వయంగా. మనకి చుట్టకాలన్నీ తెలుసు, తిడ్డాన్ని తెలుసుకోవాలిగా. అందరూ పగలపడి చూస్తున్నారు యువతరం అంతా. అరే వాడి పేరేదే ఉంది అదో పేరు, ఆ పేరు చూస్తున్న వాడు, వాడు ఏమిటి చెప్తారు వాడు జవాబు. కృష్ణుడు చెల్లెడు సరే డిఫికల్ట్, కృష్ణుడు చెల్లెలు డిఫికల్ట్. అప్పుడు ఈవిడ ఝాన్సీ గారు ఎదురుగా కాలిపి కలిసి యూ నీడ్ హెల్ప్ లైన్. ఇవన్నీ ఇంగ్లీష్ మాట్లాడిన తెలుగు కార్యక్రమం, యూ నీడ్ హెల్ప్ లైన్ అంటుంది. కావాలని కానీ రెండు బీకేశారు పైకి, రెండు రుక్మిణి సత్యం వాళ్ళు పడాలి కదా. ఇంకా మళ్ళీ కలిసి ద్రౌపది సుసు ద్రౌ, రెండైనా వస్తున్నాడు వాడు. ఈవిడ మెత్త మీద పెదవులకు అదిపి సూ అని అంది. ఎందుకంటే సినిమా యాక్టర్ ఓడిపోతే గొడవ చేస్తారు జనం, అందుకని వాడు మొత్తం ఆ సుభద్ర అనగానే కొన్ని వేల మంది కరతాళ ధ్వనులు, అమ్మా ఎంత గొప్ప చెప్పాడండి, ఎంత సేపటి చెప్పాడండి. ఇది మన వాళ్ళు తెలివితేటలే. ధర్మరాజు ఈ పనులను చేశాడు. మరి ఎక్స్ట్రా ప్రశ్నలు వేస్తే అన్నిటికీ నిమిషాల మీద జవాబులు చెప్పాడు. పైగా గొప్ప మానవతావాలి. నలుగురు బ్రదర్స్లో నేను ఒక్కడనే బతికిస్తానని తమ్ముళ్ళు ఎవరు కావాలో కోరుకోవయ్యా అంటే భీముణ్ణి అడగలా, అర్జునుణ్ణి అడగలా, స్వార్థం లేదు ధర్మరాజుకి, నకులుని అడిగాడు. అదేమిటయ్యా అడుగుతో భీముణ్ణి కోరుకోవచ్చు కదా అంటే, లేదండి నాకు ఈ రాజకీయాలు గొడవలు నాకు అనవసరం. మా నాన్నగారికి ఇద్దరు భార్యలు కుంతి మాద్రి, కుంతి సంతానం మేము ముగ్గురం, అందులో ఇద్దరు చనిపోయారు నేను బతుకున్నాను, మాద్రి సంతానంలో ఒక్కరు బతుకుంటే మా అమ్మకి మాట రాకుండా ఉంటుంది మా పినతల్లి వల్ల. ఇది ధర్మరాజు యొక్క హృదయం. వాడు పేకాట పెట్టండి, అడితే అడతాడు వాడి కర్మ, మనకెందుకు ఆ గొడవ. అంటే తన తల్లి ఈ లోకంలో కాదు ఏ లోకంలో కూడా తన గురించి తల ఉంచుకోకూడదు. మన తల్లిదండ్రుల గౌరవం మనం పెరిగేలా మనం ప్రవర్తించాలి, కానీ మన వల్ల వాడు తలంచుకునే పరిస్థితి రావద్దు అని ధర్మరాజు యొక్క నిష్ట. వాడి నుంచి అధిగ్రహించడం మానేసి పేకాటాన్ని పెళ్ళాన్ని పేకాటలో పెట్టడం గ్రహిస్తాం మనం. మనకున్న వ్యధవ లక్షణాలు అడిగి ఎవరికో అంటకట్టి సమర్థించుకోవాలి. వాళ్ళ యొక్క నిజమైనటువంటి నాయకత్వ లక్షణాలు తెలియ. అందుకని ఇక్కడ కూడా అహల్యలో ఆ చాపల్యం వచ్చింది. అందుకే ఆయన ఉచ్చిసేయడంతో ఒక శాపం అయిపోయింది, ఊరుకున్నాడు. తర్వాత ఖచ్చితంగా నువ్వు మళ్ళీ బాగుపడతా, నేను తీసుకుంటాను. అందుకే రామచంద్రమూర్తి అక్కడికి వెళ్లి ఆవిడ్ని సంస్కరించాడు. అంతేకాదు రామాయణంలో స్పష్టంగా ఉన్న విషయం, అహల్యల స్త్రీ అయి పైకి లేవగానే ఆవిడ కాళ్లకు దండం పెడతాడు. శీలానికి ప్రాధాన్యం ఇచ్చే మనిషి, తాను స్వయంగా ఏకపత్ని నివృతుడైపోయిన మనిషి, తండ్రికి ముగ్గురు భార్యలున్నా సరే తాను రాజే ఉండి ఏకపత్ని నివృతుడై ఒకటే మాట ఒకటే భార్య ఒకటే బాణం అని జీవితాంతం బతికిన మనిషి ఆవిడ కాళ్ళకు దండం పెడతాడు. అమ్మా నువ్వు పశ్చాత్తాపడ్డావు నాకు చాలు, ఆ కథ నాకు అనవసరం, ఇక నుంచి సుఖంగా బతకండి. అంటే రజోగుణం అనేది మనలో ఉంటుందండి, అది యాక్టివిటీ అనమాట, అది తప్పుడు పనులు చేయిస్తుంది. దాన్ని ఎప్పటికప్పుడు మనం పరిశీలించుకుని ఏ మంచి మార్గంలో పెట్టుకో. అంతేకాని యాక్టివిటీ పనికిరాదని చంపేయకూడదు. పిల్లాడు చీకట్లో పెడతామంటే మనకి మామూలుగా అలవాటే అనమాట. ఆంధ్రాలో అయితే తండ్రి అడుగు మీద కూర్చున్నారు, వ్యాధవా చీకట్లో పెడతాం చెప్పాను, వ్యాధవ బుద్ధులని మేనమామ పోలిక మధ్యలో వాడింది కొంపకి అగ్గెట్టుకోవడం అనమాట. ఇప్పుడు ఇంట్లోంచి ఎవడో ఏం పోలిక ఏమన్నారు తగదా పూజ ఆ రోజు గ్రహస్థితి బాగోపోతే ఇలాంటి మాటలు కుర్రాడు చీకట్లో ఉన్నాడు, ఆ గొడవ భార్య భర్త లెక్కల. ఇప్పుడు ఎవరు పూలకో తేలారు వాడు, ఇప్పుడు ఎవరు పూలకో గుర్తుపట్టారన్నా వాడు లైటింగ్ లోకి రావాలి కదా. అనవసరమైన విషయం, వాడిని కాపాడేది లేదు, వాడు కూడా వెళ్ళేది. కామెంట్ ఇక్కడ ఎందుకు తెలియదు, కామెంట్ అనవసర మాట, నోరుంది కదా అని అన్నిటికీ మాట్లాడాలి, అది కాదు చేయవలసింది. వాడిని చీకట్లోకి వెళ్ళొద్దని చెప్పని వెళ్ళొద్దు అంటావు, రేపు జీవితం అంతా చీకటి అవుతుంది వాడికి, నువ్వు కాపాడతావా? చీకటిని ఎదుర్కోవడం నేర్పాలి పిల్లలకి, వెళ్ళొద్దండి కాదు. నీ బాధ ఎందుకు అసలు, నీకేమిటి బాధ? తేలు కొడుతుంది పాము కరుస్తుంది అంతే కదా, అంతకుమించి ఏమన్నా ఉందా చీకట్లో? నీ ఇంట్లోనే ఉన్నాడు వాడు, రోడ్డు మీద వెళ్ళిపోరా, తోటలోకి వెళ్ళాడు, తోట పగల కూడా ఉందిగా చీకటి అంటే అక్కడ ఏదైనా ఉందేమో నీకు అనుమానం. అంటే తెలివైన తల్లి కాని తెలివైన తండ్రి కాని టార్చర్ లేడ్ పట్టుకుని వాడు కూడా వెళ్ళాలి. వెళ్ళి కాసేపు వాడికి అక్కడ జాగ్రత్త వహించి వాడిని తిరగమని, వాడికి ఏం కాకుండా మనం జాగ్రత్త పడుతూ ఒక రెండు నిమిషాలు అయ్యాక నాన్న ఏముందమ్మా ఈ చీకట్లో అంత గడ్డిగా అంతా, ఆ వెలుతురు చూడు ఎంత బాగుంది అని వాడిని వెలుతురులోకి రాకూడదు. అప్పుడు మన వెనకాల వాడు వస్తాడు, వాడి గురించి మనం వెళ్ళినందుకు వాడు చాలా ఆనందిస్తాడు, మా నాన్నకి నేనంటే ఎంత ప్రేమ అనుకుంటాడు. అప్పుడు చెప్పాలి వాడికి, చీకట్లోకి వెళ్ళినప్పుడు చూసుకోవాలమ్మా ఏమన్నా ఉంటాయమ్మా అంటే అప్పుడు వాడు చాలా ఆనందిస్తాడు. ఒక నాకేమీ ఆపద జరగకూడదని మా నాన్నగారు ఆశిస్తున్నారు, అంతే తప్ప నన్ను ఆపేద్దామని కాదు, నా యాక్టివిటీని చంపేద్దామని కాదు అని స్పష్టంగా వాడికి అర్థమై చీకట్లోంచి వెలుతురులోకి వస్తాడు. రేపు పొద్దున తమసోమ జ్యోతిర్గమయ అంటే ఏమిటి వాడికి అర్థమవుతుంది, నువ్వు కామెంటరీ చేస్తే ఏమి అర్థమవుతుంది, తగదాలు తప్ప. ఇదే విశ్వామిత్రుడు రామలక్ష్మణుల విషయంలో చేసిన పని. దశరథుడు వాళ్ళని చీకట్లో అట్టుపెట్టే ప్రయత్నం చేశాడు, అంటే అడవుల్లోకి వద్దండి చిన్నపిల్లాడండి రాక్షసులండి వీళ్ళు ఎక్కడ తట్టుకుంటారండి అయ్య బాబు నా రాముడు అండి నా రామునే విడిచిపెట్టి ఉండలేనండి, ఇలా నువ్వు గారాబం చేస్తే నీ రాముడు కూడా రేపు పొద్దున ఎవరిని విడిచిపెట్టి ఉండలేని పరిస్థితుల్లోకే వస్తాడు. రేపు పొద్దున ఆయన్ని సీత ఎవడో ఎత్తుకుపోతాడు, ఇవన్నీ జరగాలిగా, ఎంతో మందిని విడిచిపెట్టి ఉండాలి, తల్లిదండ్రులను విడిచిపెట్టి 14 ఏళ్ళు వనవాసం చేయాలి, సీతాదేవిని విడిచిపెట్టి 7 ఏళ్ళు బతకాలి, ఇవన్నీ ఉన్నాయి రాసిపెట్టి ఉన్నాయి కర్మ జరగాలి అంటే ముందు అలవాటు చేయాలి వియోగం. పైగా ప్రతిభావంతులైన వ్యక్తిని ఇంట్లో పెట్టు కూర్చుంటే ఎలాగండి, అందుకని లాక్కెళ్ళాడు, అది చీకట్లోంచి వెలుగులోకి తీసుకెళ్ళాలి. ఆ చీకట్లోంచి వెలుగులోకి మనం ఎలా ప్రయాణం చేస్తామో ఈ ముగ్గురు స్త్రీల ద్వారా మనకు చెప్పాడు రాముడు. అంటే తాటక తమోగుణం ఆవిని సంహరించాడు, అహల్య రజోగుణం ఆవిని సంస్కరించాడు, సీత శుద్ధ సత్వగుణం ఏ లోపమూ లేని మనిషి, ప్రపంచంలోనే అటువంటి స్త్రీ ఉండదు అసలు, చూపిద్దామన్నా లోపం దొరకదు. ఇంకా రాముడినైనా ఓ మాట అనగలం కోపం వస్తే, సీతాదేవిని అనడానికి ప్రశ్న లేదు, ఆవిడ పండివన్నీ బాధలే ఏమంటారండి, సీత పండిన కష్టాలు ప్రపంచంలో ఎవడు పడలేదు, అన్నింటినీ ఓపికగా తట్టుకుంది ఆవిడ. అందుకని మహాసత్వ గుణం అది, నమస్కారం చేయడం తప్ప మనం ఏం చేయలేం, మారు మాట్లాడకుండా సీత అటువంటిది కాబట్టే స్వీకరించడం, కనీసం ముందు చూడలేదు, సీత ఎవరో తెలియదు, ఆయనకు ఊహ కూడా లేదు. ఇవన్నీ ఊరికి బాపు గారు సరదాకి ఏదో జీవిట్ పెడదామని ముందు కూడా పెడతారు, కానీ సినిమా కల్పన తప్ప వారికి రామాయణ వాల్మీకి రామాయణంలో ఎక్కడ లేదు, సీత ఎవరో రాముడు తెలియదు. ఇంకోటి కూడా చెబుతున్న సందర్భం వచ్చింది కాదు, సీత రాముడి కంటే ఏడాది పెద్దట, ఇవన్నీ అవమాటలు, సీతకి రాముడికి కనీసం 7 ఏళ్ళు తేడా, సీత చిన్నది, ఇలాంటివన్నీ పెట్టుకోకండి, అవి ఏం లేవు. ఎందుకంటే మనం ఎవరన్నా ప్రేమిస్తాం వాళ్ళు ఒక ఏడాది పెద్ద, అప్పుడు మనం ఈ వాదం చేస్తాం, మనకు అమ్మాయిని చేసేసుకోవాలని ఉంది అర్జెంటుగా. అందుకే ఒకటి చెప్పాడు తండ్రితో, నేను అమ్మాయిని ప్రేమిస్తున్నాడు, వరే వధవ బుద్ధి ఉందా లేదా, నీకంటే 2 ఏళ్ళు పెద్దరా అంటే పోన్లే డాడీ 2 ఏళ్ళు అవుదామన్నాడు. ఇంత తెలివైన వాడు దాన్ని పెళ్లి చేసుకుంటే దాని జీవితం ఏమవుతుందో కూడా చూడొచ్చు. వీడు 2 ఏళ్ళు అవుతాడు, వాడు 10 ఏళ్ళు ఆగాలి పిల్లల కోసం, అంతే కదా మరి. వీడు తిరిగితే అట్లా అలా ఉంటాయి. నద్యన సీత చిన్నదే, రాముడు పెద్దవాడు, ఇవేమీ ఎక్కడ రామాయణంలో లేవు. ఈ మూడింటి నుంచి మనం గ్రహించవలసింది ఈ సిద్ధాంతం. మన వేదాంతులు ఎక్కువ భాగం ఇది చూపిస్తారు. చిన్ముద్ర అంటారు దీన్ని, చిన్ముద్ర, చిత్ ప్లస్ ముద్ర, చైతన్య ముద్ర. దీని ఉద్దేశం ఏంటంటే అంగుష్టమాత్ర పురుష, అంగుష్టం పరమాత్మ, ఈ బొటన ఈ చూపుడు వేలు జీవాత్మ. ఇది మనం, నేను నేను ఎవరనుకుంటున్నామో పేరు రూపం అన్ని పెట్టుకున్నాం కదా మనమే, అది చూపుడు వేలండి. ఈ నామరూపాలు ఏవీ లేక ప్రపంచమంతా వ్యాపించిన పరమాత్మ బొటన వేలు సింబల్, పరమాత్మకు సింబల్ బొటన వేలు. ఈ చెయ్యని మీరు మామూలుగా ఇలా వదిలేయండి క్యాజువల్ గా, ఏం పట్టించుకోకుండా. ఈ వేలు ఎప్పుడు కూడా ఈ మూడింటితో కలిసి ఉంటుంది, మీరు ఏం చేయకుండానే కలిసి ఉంటుంది. కానీ మీరు ప్రయత్నించి ఈ వేలుని దీంతో కలపాలి. ఇదే ముక్తి, ఇదే మోక్షం, ఇదే జీవిత లక్ష్యం. ఇంత సింపుల్ గా చెప్పేశారు, మాట్లాడే పని లేదు. దీనికి దక్షిణామూర్తి ఈ సంఘంతో ఉంటారు. మనోవ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం, అనేక సందేహాలు అందరూ అడుగుతుంటే నో మాట నో టాకింగ్ చూసుకోండి అని చెప్పాడు. అర్థమైపోయింది కూడా వెళ్ళిపోయారు. ఇది ఏమిటంటే సత్వ రజస్ తమో గుణాలు మూడింటిలోనూ మనం కొట్టుకుని చూస్తున్నాం. ఈ జీవుడు ఇందులో బడి ఎడుస్తున్నాడు, వీటిని టచ్ అయ్యి, కొన్నాళ్ళు సత్వం, కొన్నాళ్ళు రజస్సు, కొన్నాళ్ళు తమస్సు. ఎప్పుడు ఈ మూడింటిని విడిచిపెట్టి అతీతంగా ఉండి తాను పరమాత్మతో కలుస్తాడో అదే ముక్తి అని చెప్పడానికి ఇలా చూపిస్తాం. వేదాంతం పరమ వేదాంతానికి ఈ సింబల్ తప్ప మిగిలినవన్నీ కూడా తక్కువ సింబల్స్ కిందే లెక్క. ఇదొక్కటే అత్యున్నతమైన. ఆది శంకరాచార్య స్వామి కూడా ఇలాగే అద్వైతాన్ని సూచిస్తారు. ఇది రాముడు జీవితంలో ఆచరించి చూపించాడు. తమోగుణమైన తాటకిని సంహరించాడు, రజోగుణమైన అహరిజను సంస్కరించాడు, సత్వగుణమైన సీతతో కాపురం చేశారు. ఆ టచ్ ఊరికి అంతే పెట్టుకున్నాడు. కానీ యోగ వాసిష్టం చిన్నప్పుడే తెలుసుకున్నవాడు కావడం వల్ల ఎప్పటికప్పుడే తన మనస్సును పరమాత్మలో లీనం చేశాడు. ఈ మూడింటికి అతీతంగా ఎదిగాడు. ఎంత అతీతంగా ఉన్నాడో మనకు కొన్ని ఉదాహరణలు తెలుసు. సీతాదేవి కోసం, ఆవిడని ప్రేమించడం కోసమే సత్వగుణంతో కలిపినాడు తప్ప ఆయన మనస్సు మాత్రం ఆయన ఎవరో ఆయనకు తెలుసు. ఆయన ఎప్పుడు ఆత్మధ్యానంలోనే ఉంటాడు. అందుకే శివుడికి రాముడు అంటే చాలా ఇష్టం. కృష్ణుడు నారాయణుడు కాదని రాముడు అంటే ఇష్టం. పార్వతీదేవి అడిగింది శివుణ్ణి, అస్తమాను తపస్సు తపస్సు అంటావు, సినిమా షికారు లేదు కదవసంత, ఎప్పుడు అలా కూర్చుంటావు ముక్కు మూసుకుని, ఎవరిని ధ్యానిస్తున్నావా, నువ్వే దేవుడు నీ పెళ్లి చేసుకుంటే అదనమాట. అప్పుడు అర్థమైంది శివుడికి ఇవిడికి ఎందుకు పెళ్లి చేసుకుంటాం. ఇంకెవరినైనా పెళ్లి చేసుకుంటే వాడు సన్యాసం పూసుకుని దేవుడు తపస్సు అంటాడు, దేవుణ్ణి చేసేసుకుంటే ఇంకా గొడవలేదని నేను చేసుకుంటే నువ్వు వస్తమానం మళ్ళీ ధ్యానం అంటావు, ఎవరిని ధ్యానిస్తున్నావు అంటే చాలా స్పష్టంగా చెప్పాడు పరమాత్మ శివుడు అమ్మవారి. శ్రీరామ రామ రామే తీ రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. నేను ఎప్పుడూ మనస్సులో రాముని ఎందు వరిస్తూ ఉంటాను, రాముని ఎందు రమిస్తూ ఉంటాను పార్వతి, నువ్వు అడిగావు కాబట్టి చెబుతున్నాను. నా ఇష్టదైవం రాము, అందుకని రామ 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 అనే నామాన్ని నేను స్మరిస్తూనే ఉంటాను. శివుడు అంతటి వాడు స్మరిస్తూ ఉంటే మనబోటి కాళ్ళం వేరే చెప్పాలని ఆ విషయం. అప్పుడు అర్థమై ఏమిటా రాముడు, ఎవరా రాముడు అని అడుగుతుంది పార్వతి. ఇంతకీ రామాయణం అంతా శివుడు పార్వతికి చెప్పిన విషయం, అసలు కథ మూలం అది. శివుడు పార్వతికి చెప్పినట్టుగా గ్రంథం మొదలవుతుంది. చాలా మనకి పురాణ కథలన్నీ అంతే, సత్యనారాయణ వ్రతం కూడా అంతే. కైలాసంలో ఒక్కనాడు పార్వతీ పరమేశ్వరులు కూర్చుని ఉండగా పార్వతితో నాదులతో నెట్టనయ్యే నాథా, ఈ లోకంలో ఏ వ్రతము చేసినతో సకల పుణ్యములు వచ్చును, ఉన్న ఐశ్వర్యవంతయు కరిగిపోవును, అప్పుల పాలవుదుము, ఆ వ్రతమును గురించి చెప్పును అనగానే అంతర పరమశివుడి ఇట్లనయ్యే దేవి అని మొదలెడతారు. సోమవారం వ్రతానికి ఇదే కదా, మంగళవారం వ్రతానికి ఇదే కదా. నాకు అనుమానం శివుడికి పార్వతికి వేరే బిజినెస్ ఏమైంది కథ. అందుకని మనకి ఆగమం అనే మాట ఉంది గమనించండి. మరి ఆగమం అంటారు, ఆగమం అంటే శాస్త్రం అండి. ఆ గ మా మూడు అక్షరాలకి మూడు అర్థాలు ఉన్నాయి. ఆగతం శివ వక్త్రేభ్యో గతం చ గిరిజాశ్రుతౌ మతం చ వాసుదేవస్య తస్మాద్ ఆగమముచ్యతి. శాస్త్రాలన్నీ కూడా శివుడు నోట్ల నుంచి వచ్చాయి, పార్వతి చెవిలో పడ్డాయి, దాని మీద విష్ణుమూర్తి స్టాంప్ వేశాడు, మళ్ళీ గొడవలేకుండా. అందువల్ల మన శాస్త్రాలు ఇంకా నిర్ద్వంద్వంగా అంగీకరించడమే. శివుడు చెప్పాడు, పార్వతి వింది, విష్ణుమూర్తి ఓకే అన్నాడు. ఆగతం శివ వక్త్రేభ్యో గతం చ గిరిదాశ్రుతం ఆ గ మా మతం చ వాసుదేవస్య. నేను ఒప్పుకుంటున్నానండి ఈ విషయాన్ని. ఇంకెవడండి ఒప్పుకోవలసింది, శివకేశివుడు పార్వతి ఒప్పుకున్నాక వాళ్లే ప్రధాన దైవాలు మన శాఖల్లో, అంతే అయిపోయింది. అది శాస్త్రం అంటే దాన్ని అలాగే రామాయణం అంతే. అది రామనామం యొక్క మహత్యం, రాముని యొక్క మహత్యం. తానేమిటో తనకు తెలుసును కాబట్టి ఆయన ఖచ్చితంగా సత్వరజస్తమో గుణాలతో ఎలా వ్యవహరించాలో అలా వ్యవహరించాడు. ఈ మూడింటిని మనం వదిలి అతీతంగా ఉండాలంటేనండి అజ్ఞానం కలిగిపోవాలి. అజ్ఞానం అంటే ఈ దృశ్యమాన ప్రపంచమంతా నిజం నిజం అనుకోవడం ఉంది, ఇది అజ్ఞానం, ఇది నిజం కాదు. మీరు ఒక్కసారి ఇలా ఉన్నప్పుడు చూడండి, ఇక్కడ ఇదంతా ఇలా ఉన్నట్టుగా ఉంది కానీ ఇది ఇలా లేదు కదా, మీకు తెలుసు భూమి అంతా తిరుగుతోంది, గంటకి 1000 మైళ్ల వేగంతో తిరుగుతోంది. 60 మైళ్ల వేగంతో కారులో పెడుతూ మహావేగం అని మీరు భావిస్తున్నారే, గంటకి 1000 మైళ్ల వేగంతో భూమి తిరుగుతోంది. మనకు ఎందుకు తిరగట్లేదు అంటే మనం కూడా తిరుగుతున్నాం కాబట్టి, ఓపెన్ సీక్రెట్. కానీ మనం ఎప్పుడు దీన్ని భావన చెయ్యాల. ఎలాగా, మీకు ఒక వృత్తం గీయండి ఇలాగ సర్కిల్, ఇక్కడ మీరు నుంచోండి, గుండ్రంగా వృత్తం మీకు కనబడుతోంది కాబట్టి ఓహో మనం గుండ్రని వృత్తంలో ఉన్నామని తెలిసింది. కానీ ఈ ఇల్లంత వృత్తం గీశారు, ఒక చోట మీరు నిలబడ్డారు, మీకు తెలియదు అది వృత్తం అని. మీరున్నంతసేపు కాసేపు ఇటో గజం అటో గజం సరళరేఖలో ఉంటుంది, అంతే కదండి పెద్ద వృత్తం గీస్తే. కాబట్టి మీరేమనుకుంటారు, సరళరేఖ మీదే ఉన్నామని అనుకుంటారు. లేదు, మీరు వృత్తం మీదే ఉన్నారు, మీరు తిరుగుతున్నారు. మనం అంతా తిరుగుతున్నాం, మనం వృత్తం మీద ఉన్నాం, ప్రతి క్షణం తిరుగుతున్నాం. ఎందుకు పడిపోకుండా ఉన్నామంటే భూమి ఆకర్షణ శక్తి, మన శరీరంలో అణువులన్నీ తిరుగుతున్నాయి, శరీరం తిరుగుతుంది. కాబట్టి ఇదే కాంబినేషన్తో ఇలాగే తిరుగుతూ ఉండడం వలన ఇది ఉంది. కాబట్టి ఏ బాంబైనా పేలితే లోపలికెళ్ళి ఆ అణువులు విచ్ఛిన్నమే చస్తున్నాం. శరీరం అంతా ఒకటే అయితే తేలకూడదు, దాంట్లో ఒక బాంబు వెళ్ళకూడదు. ఖాళీ ఉండబట్టే కదండి వెళ్ళింది, ఖాళీ లేకపోతే ఎలా పెడుతుంది బాంబు? ఖాళీ ఉంది శరీరంలో. ఇది వస్తువు అనుకుంటున్నాం మనం, లేదు దీని మధ్యలో ఖాళీలు ఉన్నాయి. మీకు ఒకటే లెక్క, మీకు ఇదేమిటి కారు, మీరు కారు ఇలా లోపలికి వస్తూ మీరు ఒక బటన్ నొక్కారు, ఆ గేటు తెరుచుకుంటుందా లేదా లోపలికి వెళ్ళేది? అంటే మీరు ఇక్కడ ప్రయోగించారని మీ వేలెళ్ళింది అంటే కేవలం నాకు అర్థం కాదు. కిరణాలు వెళ్ళే కాంతి కిరణాలు, అవి గాజును చీల్చుకుని వెళ్ళాయి కదండి. కారుకు ముందు అర్థం ఉందిగా, అద్దాన్ని చీల్చుకుని వెళ్ళే కదా, మరి అర్థమే భద్రపడదే. అంటే ఆ కిరణాలకి గాజు లోపల నుంచి వెళ్లే శక్తి ఉంది. అంటే మనం అనుకుంటున్న అర్థం అర్థం కాదు, అది అణువుల సముదాయం, ఆ అణువుల మధ్యలో ఖాళీ ఉంది. అందుకే ఒక శాస్త్రవేత్త హైసెన్బర్గ్ అని మహానుభావుడు, మొత్తం సృష్టిలో ఉండే పదార్థం అంతా ఎంత అంటే మనం ఏదో ఊహిస్తున్నాం కానీ ఇన్ని వేల కోట్ల జీవరాశి సృష్టి అంతా కలిపిట ఖాళీ తీసేసి కేవలం ఈ పదార్థం అంతా ఓ దగ్గరికి చేరిస్తే ఐ కెన్ మేక్ ఇట్ యాజ్ ఎ క్రికెట్ బాల్ అండ్ పుట్ ఇట్ ఇన్ మై పాకెట్ అని. అది సృష్టి రహస్యం. ఎంత కొట్టుకుపోతున్నాం మనం దీని గురించి, మొత్తం సృష్టిలో ఉన్న పదార్థం అంతా క్రికెట్ బాల్ అని పొందుట. ఐ కెన్ పుట్ ఇట్ ఇన్ మై పాకెట్ ఈజీలీ, నో డౌట్ అన్నది. శాస్త్రం తెలిసిన వాడు వాడు ఐన్స్టీన్ అనగా హైసెన్బర్గ్ అనగా వాడు మహానుభావుడు. అందుకే ఐన్స్టీన్ మీరు 3000 ఆవిష్కరణలు చేశారు, మీరు దేవుణ్ణి నమ్ముతారా అంటే ఆయన చెప్పు తీసి కొట్టినట్టు చెప్పాడు. నేను చేశానంటే అర్థం ఏమిటో ఉంది అని చెప్పాను. నేను ఉంది అని చెప్పిన వాడిని అంత గొప్పవాడినైతే అక్కడ పెట్టిన వాడు వాడు ఎంత గొప్పవాడు అన్నాడు. ఆలోచన ఉండద్దు మాట్లాడడానికి. అంటే సైన్స్కి మతానికి ఎక్కడా భేదం లేదండి. మతం ముందే చెప్పిన విషయాలని సైన్స్ తర్వాత చెప్పింది. మతంలో దురదృష్టవశాత్తు స్వార్థపరులు కొంతమంది అనవసరపు కర్మకాండాలు చేర్చేసి ఏవో సూపర్ స్టిషన్స్ పెంచేసి కొన్ని చేయడం వల్ల గుడ్డి నమ్మకాలు, మనం దాన్ని వ్యతిరేకించాల్సి వస్తుంది, ఆలోచించాల్సి వస్తుంది. అయితే వేదమతంలో వేదంలో ఉన్నదంతా కూడా సైన్సే, ఇంక వేరే ఆచారాలు కర్మకాండలు ఏం లేవు. ఈ సత్యనారాయణ వ్రతమైన పూజలను మీరేమో ఇవన్నీ వేదాల్లో ఉన్నావు కావు, పురాణాల్లో వచ్చాయి. ఎందుకని వేదం అర్థం చేసుకునే స్థాయి ఎక్కడదండి మనకి? మామూలు రామకథ అర్థం కావడానికి ఇన్నిసార్లు ఇంత యాతన పడి చెప్పాల్సి వస్తుంది, వేదం అర్థమవుతుందని. అగ్నిమీయుడు ఏ పురోహితం అంటే నీ దక్షిణలో చూస్తే అగ్నిని పురోహితుడిగా భావించి పూజించడం అంతే ఉంటుంది. అక్కడ పురోహిత శబ్దానికి అర్థం వేరు, అగ్ని శబ్దానికి అర్థం వేరు. తపస్సు చేస్తే కానీ నీకు ఆ విషయం తెలియదు, వాల్మీకి తెలిసింది. కాబట్టి ఆయన వేద ప్రాచీయత సాధ ఆసీత్, ఆ వేదక వేదం అర్థం కాదని వేదాన్నే కథ రూపంలో రామాయణంగా రాసి నీకు అందించాడు. రాముడి జీవితాన్ని దానికి జోడించి ఇంకా కావ్యానికి సంబంధించిన కల్పనలు కొన్ని ఉంటాయి కదా, ఆ మాత్రం చేశాడు చరిత్ర. అందుకని రామాయణం చదివితే మనకు వేదం చదివినట్టే అన్నారు, మనం వేరే చదవక్కర్లేదు. ఈ దృష్టితో మీరు చూస్తే సృష్టి అంతా కూడా లేదు ఉన్నట్టు కనిపిస్తోందంతే. మన కళలో ఉన్నప్పుడు ఎలాగైతే అనేక రూపాలన్నీ మనమే ధరించాం, కానీ అవన్నీ మనం అనుకోవట్లే, మనం ఈ శరీరంతోనే ఉన్నాం, మిగిలినవన్నీ వేరువేరు అనుకుంటాం. మెలకు వచ్చాక అన్ని మనమే అని అర్థమైపోయింది. ఇదంతా కూడా భగవంతుడు కంటున్న కళ, పరమాత్ముడు కన్న కళలు ప్రపంచములు అని దక్షిణామూర్తి తత్వాన్ని గురించి చెప్తూ సాగర ఘోషణ పద్యంలో చెప్పాను. అద్దములో ఉన్న కనపడు మహానగరంబును బోలి విశ్వమే ముద్దులు మూటగట్టును ప్రమోదము నించును మాయమౌను తానద్దము తీసివేయ పరమాత్ముడు కన్న కళల్ ప్రపంచముల్ నిద్దురలోన కన్న కళ నిక్కముగాదు గదాతలంపగన్. విష్ణుమూర్తి యోగనిద్రలో ఉండి కంటున్న కళ ఈ ప్రపంచం. ఆయన ఎప్పుడు యోగ నిద్ర 4 నెలలు చాతుర్మాస దీక్ష ముగించి మేల్కొంటాడో అప్పుడు ప్రపంచానికి ప్రళయం. 4 నెలలు అంటే మనకి లెక్క 430 రోజులు కాదు, అది కొన్ని యుగాలు. అది తాత్వికమైన రహస్యం. ఆ తాత్వికమైన రహస్యాన్ని విశదీకరించే కథే రామాయణం. అందుకే మనకి అజ్ఞానం పోతే కానీ అర్థం కాదు. ఆ అజ్ఞానం ఎలా పోతుంది తెలుసునంటే మామూలుగా పోదు. మనం కథలు వింటూ వింటూ కూడా ఎంత మాయలో ఉంటామో ఒక కథ చెబుతా, బాగా తెలిసిన కథ, ఎవ్రీబడి నోస్, మీకు అందరికీ తెలిసిన, చెప్పగానే ఇదేనా అంటారు. అనగా అనగా రాజు, రాజుకి 7 కొడుకులు. ఇందులో ఈ కథ విన్నవాళ్ళు ఉన్నారండి, బట్ దేర్ ఈజ్ హైలీ డిఫరెంట్ థింగ్ ఇన్ దట్ స్టోరీ, ఎ గ్రేట్ ఫిలాసఫీ ఇంక్లూడెడ్ ఇన్ దట్. 7 కొడుకులు వేటకెళ్ళారు, 7 చేపలు తెచ్చారు, 7 చేపలను ఎండబెట్టారు. అందులో ఒక చేప ఎండలేదు. చేప చేప ఎందుకు ఎండలేదు? గడ్డిమేట అడ్డం వచ్చింది. గడ్డిమేట గడ్డిమేట ఎందుకు అడ్డం వచ్చావు? ఆవు మేయలేదు. ఆవా ఆవా ఎందుకు మేయలేదు? గొల్లవాడ మేపలేదు. గొల్లవాడ గొల్లవాడ ఎందుకు మేపలేదు? అమ్మ అన్నం పెట్టలేదు. అమ్మ అమ్మ ఎందుకు అన్నం పెట్టలేదు? పిల్లవాడు ఏడిచాడు. పిల్లవాడ పిల్లవాడ ఎందుకు ఏడిచాడు? చీమ కుట్టింది. చీమ చీమ ఎందుకు కుట్టారు? నా బంగారు పొట్టులో వేలు పెడితేనే కుట్టనా? అక్కడ ముగిసింది కదా. ఇదంతా మనం ఎంతకాలం విన్నాం, మన పిల్లలకు చెప్పాం. దీన్ని మంచి రైమింగ్ ఉంది కదా కారణాలు, అందుకని కంఠస్థం చేయడానికి వీరుగా ఉంటుంది. అందుకని పిల్లలకు నేర్పం, వాళ్ళు కంఠస్థం చేశారు. మహా అయితే మనం గ్రహించిన గొప్ప తత్వం ఏంటంటే ఎస్కేపిజం అండి, ఎవడు మట్టుకోవడం వంకలెట్టడం అండి. అందుకోసం చెప్పాడు, అందుకోసం చెప్పలా. ఇది మనకి పైకి చెప్పిన విషయం, చిన్నప్పుడు నీకు అంతకంటే విషయం అర్థం కాదు. కాబట్టి యోగ వాసిష్ఠం చదివితే ఈ కథకి మూలం అర్థం అవుతుంది. మీరు ఆలోచించండి, కథలో దీని ఫండమెంటల్ రాంగ్, ఇది కన్స్ట్రక్షన్ ఇట్ సెల్ఫ్. కథ నిర్మాణంలోనే ఒక దోషం ఉంది. రాజుకు 7 కొడుకులండి, 7 కొడుకులు వేటకెళ్ళేస్తే 7 చేపలు తెచ్చేట వాళ్ళ కర్మ కాలిపోయిందా? రాజు కొడుకులు ఎవడన్నా వేటకెళ్ళి చేపలు తెస్తారని అసలు మనం ఆలోచించలేదు. కథ పోయింది మొత్తం. ఒక ప్రశ్న ఇస్తే, రాజు కొడుకులు వేటకెడితే సింహాన్ని తెస్తారు, పులిని తెస్తారు, ఓ నేడిని తెస్తారు. దాహం వేస్తే ముణ్యాశ్రమానికి వెళ్ళి ఓ నేడిని తెస్తారు. జరిగిందే కదా, దుష్యంతుడి శకుంతలను పట్టుకొచ్చాడు. అంతేగాని చేపలు తేడం అంటే వాళ్ళ కర్మకారిపై జాలలు బెస్తవాడు చేసే పని రాజేందుకు చేస్తాడు? అక్కడే ఉందన్నమాట తేడా. కా అంటే దేర్ ఇస్ సింబాలిజం, అది కథ కాదు, అది జరిగిన విషయం కాదు. నీకు మహత్తరమైన తత్వాన్ని చెప్పడానికి ఆ కథని కనిపించాడు. అక్కడ 7 చేపలు ఏమిటంటే మనని నిరంతరము పీడించే సప్త వ్యసనాలు. అందులో మొదటిది కామం, కోరిక. అంటే లైంగికమైన కోరికతో సహా అన్ని కోరికలు కలిపి కామం అంటారు. కోరిక. రెండవది వేట, హింస చేయడం. మూడవది జూదం. నాలుగవది మద్యపానం. ఐదవది వాక్పారుష్యం, బూతులు మాట్లాడడం, తిట్టడం. నోరిప్పితే చాలు, తిట్లే సౌమ్యంగా మాట్లాడడం తెలియదు, అది వాక్పారుష్యం. అదొక భయంకరమైన వ్యసనం అది. ఆరవది దండ పారుష్యం, కఠినంగా దండించడం, పిల్లల్ని కానీ ఎవరినైనా కానీ. ఓ ఎంతసేపు రౌడీయిజం, దండ పారుష్యం అంటారు. ఏడవది అర్ధదూషణం. అర్ధదూషణం అంటే డబ్బును తిట్టడం కాదు, డబ్బుని దుబారాగా ఖర్చు పెట్టడం, స్పెండ్ థ్రిఫ్ట్ అంట. దేనికి ఎంత ఖర్చు పెట్టాలో తెలియకుండా అన్నింటికీ ఓహో ఖర్చు పెట్టేసేయండి. ప్రతిదానికి ఏ వస్తువు చూస్తే ఆ వస్తువు ఇంట్లో ఉండాలని కొనియడం. నీకు అవసరం లేని వస్తువు ఒకటి కొంటే నీకు అవసరం ఉన్న వస్తువులు 5-6 అమ్మేయవలసి ఉంటుంది తర్వాత. అది చూసుకోవాలి. ఊరికే మార్కెట్కి వెళ్ళేటప్పుడు అందుకే నేను ఖచ్చితంగా మా ఇంట్లో చెబుతాను, ప్రిపేర్ ఏ లిస్ట్, మొహమాట వెళ్ళి అన్ని డబ్బులే పెట్టుకెడతాను. 5 రూపాయలు కూడా జేబులో ఎక్స్ట్రా వేసి తెలుసు, అక్కడికి వెళ్ళాక బిజినెస్ నాకు తెలుసు. అది బాగుందండి, ఇది బాగుంది, అన్ని బాగున్నాయండి, మనం ఇంటికి వెళ్దామని రేపు వద్దామని చెప్తాను. ఎందుకంటే చెప్పలేదు కదా నాకు ఆ విషయం, పిల్లలకైనా అంతే ఆవిడకైనా అంతే మొహమాట వెళ్ళి. ఇలా అలవాటు పడిపోయారు మా ఫ్యామిలీ, ఇక వీడు మారడం మనమే మారడం. కాబట్టి 4 రూపాయలు మిగిలే. నేను అక్కడికి వెళ్ళినప్పుడల్లా ఒకసారి మా శారద అంటుంది, అక్కడ ఇన్ని ఉన్నాయో మన ఇంట్లో ఇవన్నీ లేవంటే నేను అన్నాను, ఇవన్నీ ఇవి లేకుండా మనం బతికిస్తున్నాం, ఎంత గొప్పవాడమో అన్నాను. ఏ అలా కూడా ఆలోచించచ్చుగా. పాపం నవ్వేసి వెంటనే, నిజమేనండి ఏమిటో, మీకు మళ్ళీ ఆలోచిస్తే మరి అంతే కదా, నాకు మళ్ళీ ఆలోచించడానికి నన్ను చేసుకున్నాం, ఆలోచించు. ఇలా ఆలోచించచ్చు కదా, అలాగే ఇవన్నీ మన ఇంట్లో లేవు అని అడవడం కంటే ఇవి ఏవి లేకుండా మనం బతికిస్తున్నాం హాయిగా, ఇంకెందుకు ఇవన్నీ కబలా కాసుకుందిగా. ఖచ్చితంగా ఇంటి దగ్గర లిస్టు రాసుకుని ఆ లిస్టు ప్రకారమే కొనుక్కుని, అంతకంటే మా కుర్రాళ్ళు ఇద్దరులో ఎవడైనా ఏదైనా అడిగితే నాయన నువ్వు నాకు ఇంటి దగ్గర చెప్పలా, ఆ నాన్నగారు ఇక్కడ కనపడింది నాకు జేబులో డబ్బులు కనపట్ల పద మళ్ళీ రా, ఎందుకంటే వాడు మళ్ళీ లిస్టు రాసి నేను బజార్కి వెళ్ళేసరికి ఇంకో 4 రోజులు పడుతుంది, అప్పటికి వాడికి ఆ కోరిక అక్కర్లేకపోవచ్చు. లేదు లౌక్యం, ఎవడో మన ఇంటికి పట్టుకొచ్చి ఆ బహుమతి పిల్లాడికి ఇవ్వచ్చు, మన ఖర్చు లేదు. ఇదేనా జరగచ్చు, ఎనీథింగ్ హ్యాపెన్, అనవసరంగా మనం ఎందుకు ఖర్చు పెట్టాలి. కోరిక అనేది అర్ధదోషణం అంటే డబ్బు దుబారా చేస్తే మనకి ఎవడిస్తాడు రేపు పొద్దున ఆపదొస్తే. డబ్బు లేకపోతే బంధువులు సైతం అందరూ వ్యతిరేకిస్తారు. పైగా వేళ కూడా వాడతారు, ఒళ్ళుపై తెలియకుండా ఖర్చు పెట్టేడండి అంటారు. ఎప్పుడు సానుభూతి చూపించడమ్మా, ఇప్పుడు డబ్బులు ఉన్నంతసేపే ప్రపంచం. అందుకని అర్ధదోషణం పనికిరాదు. ఈ ఏడింటిలోనూ ఈ ఏడే వాళ్ళు తెచ్చిన ఏడు చేపలు. ఈ చేపలు ఎందుకు పెట్టాడు కథలో అంటే ఎండగట్ట, ఎండడానికి ఏనుగులు పురులు సింహాలు పనికిరావు. అవి ఎండవు. సింహాలు నువ్వు ఎండగడతావా? దాని దగ్గరికి వెళ్ళు, అదే ఎండగడుతుంది. చేపలు కాబట్టి లోకం. అందుకని కథలో చేపలు పెట్టాడు. ఏడు చేపల్లో ఒకటి ఎండల అంటే ఈ డబ్బు ఖర్చు పెట్టాలు, మద్యపానం, చూదపానం ఇవన్నీ మానచ్చండి క్రమంగా, పర్వాలేదు. కానీ కామం అనేది ఉంది, నాట్ జస్ట్ సెక్స్, అన్ని కోరికలు కలిపి. నీ కోరికల్ని నువ్వు పూర్తిగా పరిహరించుకోవడం అనేది ఉంది చూడండి, అది ఎప్పటికీ పోదు. జీవితాంతం ఏదో కోరుకుంటావు, మోక్షం పొందాలనేది కూడా ఒక కోరికే. దానికోసం తాపత్రయ పట్ల అందుకని జీవితాంతం ఉండే కోరిక ఏమిటనే కామం, అది పోదు. అది ఎండితే గాని మనిషికి మోక్షం రాదు, ఏ కోరిక లేని స్థితి రావాలి. అదే చేప ఎండకపోవడం. చేపా చేపా ఎందుకంటే లేదు, గడ్డిమీడు అడ్డం వచ్చింది. గడ్డిమీడు అజ్ఞానానికి ప్రతీక. మన అజ్ఞానం ఎంత అంటే గడ్డిమీటంత, గడ్డి పరకంత కాదు మీటంత. ఈ జన్మకి ఆ గడ్డిమీటు పోదు. నువ్వు ఎన్ని పరకల్లాగినా గడ్డిమీటిలో గడ్డి ఉంటూనే ఉంటుంది. అందుకే నువ్వు ఎన్నిసార్లు ఎన్ని ఉన్నా ఇంకా అజ్ఞానం అలా పీడిస్తూనే ఉంటుంది మనిషి. గడ్డిమీటు పోవాలి అంటే రెండే మార్గాలండి, ఒక 100 ఆవులను ఒక్కసారి వదిలేస్తే అది వేసేస్తాయి ఆకలి, లేదా ఇంకో చిన్న ఉపాయం, ఒక అగ్గిపుల్లగిస్తే క్లోజ్ గడ్డిమీటు, క్లోజ్ పక్కవాడు ఇల్లు కూడా క్లోజ్. ఈ రెండే ఉపాయం. అందుకని వేదాంతంలో అజ్ఞానం పోవడానికి రెండు ఉపాయాలు చెప్పారు. జ్ఞానం అనే ఆవు మెయ్యాలి. నువ్వు జ్ఞానం మేస్తే అజ్ఞానం పోతుంది, జ్ఞానాన్ని సంపాదించుకో అజ్ఞానం పోతుంది. లేదు, అగ్గిపుల్ల గీసే ఉపాయం కూడా ఉందండి. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం ఉంటాడు భగవద్గీతలో పరమాత్మ. జ్ఞానం అనే అగ్నితో ఒక్కసారి గీసేరా ఈ ఆవులతో ఎక్కడ మేపుతో రోజు రోజు. ఆ జ్ఞానాన్ని నువ్వు పొందగలిగితే ఒక్కసారి గడ్డిపెట్టి దగ్ధం ఈ అజ్ఞానం, అది ఉపాయం. అది చేయలేని కూడా మనం నెమ్మదిగా ఆవుల్ని పంపి మేయించాలి, చేసేది స్టెప్ బై స్టెప్. నీ ఓపెన్ బట్టి నువ్వు ఎన్నుకోమాలి దాన్ని. అందుకని గడ్డిమీట అడ్డం రావడం. గడ్డిమీట గడ్డిమీట ఎందుకు అడ్డం వచ్చావు? ఆవు మెయ్యలేదంటే జ్ఞానం మెయ్యలేదు. ఆవు జ్ఞానానికి ప్రత్యేక. ఆవును మనం పూజిస్తాం, ఆవు చాలా పవిత్రమైంది, అది జ్ఞానానికి ప్రత్యేక. మనమే అజ్ఞానం, ఆవే జ్ఞానం. అంటే జ్ఞానం మేస్తే కానీ అజ్ఞానం పోదు. ఆవు ఆవా ఎందుకు మెయ్యలేదు? గొల్లవాడు మేపలేదు. గొల్లవాడు అంటే సద్గురువు నన్ను. సద్గురు ఎవడు మన ఇంటికి వచ్చి జ్ఞానం ఉపదేశించలేదు, గొల్లవాడు మేపలేదు అంటే అర్థం. వాడు మేపితే కానీ ఆవు మేయదు, సద్గురువు చెబితే కానీ నీకు జ్ఞానం రాదు. సద్గురు ఎవడు మన ఇంటికి వచ్చి జ్ఞానం ఉపదేశించరా. మన గొల్లవాడు ఎందుకు చెప్పారండి? మన జాతి మొత్తానికి గొల్లవాడే సద్గురువు. కృష్ణం వందే జగద్గురు, ఆయన గొల్లవాడే. అందుకని సద్గురు. గొల్లవాడా గొల్లవాడా ఎందుకు మేపలేదు? ఇక్కడి నుంచి కథ కృష్ణుడి దగ్గర ఆగింది. ఇప్పుడు లలిత సహస్రంలో ఎగుడుతుంది అన్వయం చేసుకుంటే. గొల్లవాడా గొల్లవాడా ఎందుకు మేపలేదు? అమ్మ అన్నం పెట్టలేదు అంటే గొల్లవాడు పొద్దున్నే గోవులను మేపడానికి వెళ్ళాలంటే వాళ్ళమ్మ వాడికి అన్నం పెట్టి చద్దిమూట, ఆ చద్దిమూట పెట్టిస్తే కొంత అన్నం తినిపించి చద్దిమూట కట్టిస్తే వాడు ఆ మూట పట్టుకుని వెళ్ళి సాయంత్రం వస్తాడు కదండి. అన్నం మూట ఇవ్వకపోతే వాడు ఏం చేస్తారు? అమ్మ నువ్వు నాకు అన్నం పెట్టలేదు, నేను వేళ నేను ఉంటేనే ఉంటాను అంటాడు. అందుకని అమ్మ అన్నం పెట్టలేదు అంటే సద్గురువా సద్గురువా మా ఇంటికి ఎందుకు రాలేదు, మాకు ఈ విషయాలు ఎందుకు చెప్పలేదు అంటే అమ్మవారు నన్ను నీ దగ్గరికి వెళ్ళమని చెప్పలేదురా, అమ్మ అన్నం పెట్టలేదంటే అర్థం కాదు. అంటే ఇంకా నీకు అంత స్థితి రాలేదురా, నన్ను ఏం చేయమంటావు? అందరూ మన అందరికీ వచ్చేస్తారండి గురువు, మనం పిలిచినా రాడు ఒక్కొక్క ఆయన. లేదు మనం పిలవాలనుకునే టైంకి ఆయన ఖాళీ ఉండదు. ఏదో జరుగుతుంది అంటే మనకు యోగం లేదంతే. ఆయన తప్పు కాదు, మన తప్పు కాదు, మనకు యోగం లేదండి. అందుకని అమ్మ అన్నం పెట్టలేదు అంటే అమ్మవారు నన్ను నీకు ఉపదేశించమని చెప్పలేదు. ఇంకా అప్పుడు మళ్ళీ అమ్మ అమ్మ ఎందుకు అన్నం పెట్టలేదు? అమ్మవారు అమ్మవారు నాకు ఉపదేశించమని నువ్వు ఎందుకు చెప్పలేదమ్మా అంటే పిల్లవాడు ఏడిచాడు. ఎంత గొప్ప మాట ఉండండి. తల్లికి ఇద్దరు బిడ్డలుంటే ఒకడు ఆకలేసి ఏడుస్తూ ఉంటే ఒకడు చీమకుట్టి ఏడుస్తూ ఉంటే తల్లి ముందు ఎవరిని అటెండ్ అవ్వాలి? ఆకలేసి ఏడిచేవాడిని 5 నిమిషాలు ఆలస్యంగా అటెండ్ అయినా నష్టం లేదు, కానీ చీమ కుట్టేవాడిని వెంటనే వెళ్ళి ఓదార్చా. లేకపోతే వాడు ముయ్యో మనగానే అలా ఆగి చీమలన్నాటి ఉడుతూనే ఉంటాయి, ఓర్చుకో ఇక్కడ నేను సాంబారు తిప్పుతున్నా అని నువ్వు పోజుకొట్టి అరగంట పోయే కడితే అధమోహం వేసుకుని ఎందుకు వచ్చావని అడుగుతాడు. వాడి మంట తగ్గిపోయిందిగా, వాడు మంట ఎత్తే అమ్మా అన్నప్పుడే నువ్వు వెళ్ళి ఒక్కసారి ఆ వేలు చూసి చీమ పుట్టింది అమ్మా ఏమనుకోకే అనేస్తే అమ్మా మా అమ్మను ముద్దెట్టుకుంది, వెంటనే చీమ తగ్గిపోయింది వాడికి. అసలు తల్లి స్పరిశ కోసమే ఏడుస్తారు పిల్లలు, చీమల కోసం కాదు, దోమల కోసం కాదు. తల్లి మన పట్టించుకోవట్లేదు అన్నప్పుడు ఒక కేకడత, ఆ స్పరిశ వాడికి కావాలి. అందుకని అమ్మ అమ్మవారు మన దగ్గరికి సద్గురువుని ఎందుకు పంపలేదు అంటే పిల్లవాడు ఏడిచాడు అంటే అర్థం ఏంటంటే అమ్మ అమ్మ లలితామ్మవారికి మనం ఒక్కళ్ళమే సంతానం కాదని, జగత్తంతా ఆవిడ సంతానం. నీకు జ్ఞానం కావాలని నువ్వు అంటున్నావు, కానీ నీకంటే ఒకడు విలవెల్లాడిపోతున్నాడు, అప్పటికే అన్ని వదిలేసేసి నాకు మోక్షం చచ్చిపోతున్నాడు రామకృష్ణ పరమహంసలాగా, శిరిడీ సాయిబాబాలాగా, వాడిని ముందు గమనించాలి. హీ నీడ్స్ హెర్ అటెండెన్స్. నువ్వు అంత విలవిల్లాడ్డల్లా, ఊరికే సరదాగా ఎవరన్నా వస్తే విందాం లేని ధోరణిలో నువ్వు ఉన్నావు. వాడు అలాగా టికెట్ పెట్టుకుని వెళ్లి వినే ధోరణిలో వాడున్నాడు. తేడా ఉంది కదండి రెండింటికి. ఆ ఇక్కడికి వచ్చాట ఫోన్లే ఇంటి దగ్గర కూర్చోవడం కంటే అక్కడ కూర్చోవడం నయం కదా. ఈ ద్వారం పనికి ఇంటికంటే గుడిపదిలం అనే సామెత అడిగి వచ్చింది. ఇలా ఉంటాం కాబట్టి మనకు అర్థం కావండి విషయాలండి, మనం అలా వింటూ ఉంటాం. ఎందుకు వెళ్ళారు అక్కడికంటే, మన ఫ్రెండ్స్ ఉన్నారు సర్కిల్ బాగుండదు, శ్రీధర్తో సంబంధాలు ఈ మధ్య కొంచెం దెబ్బతున్నాయి, అందుకని గుడ్ రిలేషన్స్ మెయింటైన్ చేయడానికి నేను నరసింహరావు గారు పనిచేశాను. వెళ్ళి నరసింహరావు గారితో కాదు గుడ్ రిలేషన్, నీకు శ్రీధర్తో కావాలి. నీకు ఆయనకి ఏమో మిస్అండర్స్టాండింగ్స్ ఉంటే అవి పోగొట్టుకుంది, ఇక్కడికి రాకూడదు. ఇట్ ఈస్ ఫర్ అండర్స్టాండింగ్, నాట్ ఫర్ రిమూవింగ్ మిస్అండర్స్టాండింగ్. తపన, మనకు తపన దేని గురించి ఉంది అన్నది తాపత్రయం. అంత తాపత్రయం నీకు కలిగే వరకు అమ్మవారు ఏ గురువుని ఆదేశం, వివేకానందుడు కలిగింది ఆ తాపత్రయం. నాకు కావాలి, నాకు కావాలి, దేవుణ్ణి ఎవడు చూశాడో వాడు నాకు కావాలి, వాడు నాకు చూపించాలి, వాడు దొరికే వరకు నేను అన్నం ముట్టుకోవాలని ఏడుస్తూ ఉంటే కేశవచంద్ర చటోపాధ్యాయ ప్రవేశించి బ్రహ్మ సమాజ ఋషి, నేను నీ ప్రశ్నలకు జవాబులు చెప్పలేనా, నీకు చెప్పగలిగిన వాడు బెంగాల్ దక్షిణేశ్వరంలో ఆలయంలో కలకత్తాలో ఉన్నాడు, ఆయన ఒక్కడే చెప్పగలను వెడరా అని పరిగెత్తేడంత రాత్రి రాత్రి ఎక్కడికి ఉంటుంది. అక్కడ క్యూలో ఎక్కడో నుంచుంటే ఒక 100 మంది క్యూలో వెనక నిలబడ్డాడు ఈయన ఎక్కరేసుకుని. ఈయన అక్కడ కూర్చుని రామకృష్ణ పరమహంస విచిత్రంగా ఆయన ఎక్కడవాడిని పిలవండి, వాడు అలరగాడు వాడిని పిలవడం ముందు అని పిలిచి దగ్గరికి ఏమయ్యా ఎక్కడికి వెళ్ళావయ్యా, నీ కోసం నేను పుట్టాను, నీ కోసం నేను వచ్చాను ఇక్కడికి, నన్ను వదిలి 12 ఏళ్ళు తిరుగుతున్నావా, న్యాయం అయ్యింది. ఎవరు అడిగారండి ఆయన ఈ విషయాలు? అది అమ్మవారి ఆదేశం. అది అమ్మ అన్నం పెట్టలేదు అంటే అమ్మ ఆదేశించింది వెళ్ళు. వాడిని పిలి వివేకానందుని, వాడు వెంటనే ఉపదేశించి వాడికి తట్టుకోలేడు పాపం, వాడు హృదయం ఆర్తి చెందుతుంది నా కోసం. అందుకని పిలిచి ఎంత రౌడీగా ప్రశ్నిస్తాడు, దేవుణ్ణి చూశావా అంటే నేను చూశాను. స్పష్టంగా చెప్పు, కబులు చెప్పదు, మనం కూడా చెప్తాం నన్ను ఎవరన్నా దేవుణ్ణి చూశారని అడిగితే దేవుడు లేనిది ఎక్కడ, అది దేవుడే ఇది ఈ ఒక్క మాట. ఇలా చెప్తే ఎవరు నమ్మకం, ఇలా ఎందుకు చెప్తామంటే మనం చూడలేదు కాబట్టి. కానీ మరి చూసినట్టు నేను ఇమేజ్ క్రియేట్ చేయకపోతే నా విలువ పోతుంది కదా. ఇది పెద్ద డ్యాన్స్, మన స్వామీజీలు మన యోగులు అనబడే వాళ్ళంతా ఆడే పెద్ద డ్యాన్స్. వీళ్ళెవరూ చూడలేదు నన్ను అడిగితే. వీళ్ళంతా ఈ బొడ్డు దగ్గర చక్రం, మణిపూర్ చక్రం అంటారు, అక్కడ వరకు సాధన చేశారు. ఒకటి నీళ్ళ మీద నడుస్తాడు, ఒకటి నిప్పుల మీద నడుస్తాడు, ఒకటి మన నెత్తి మీద నడుస్తాడు. దానివల్ల మనకేం ఉపయోగాలు లేదు. ఇవన్నీ ప్రదర్శించారు, మనం అడ్డంపడిపోవడం వాడు కాళిమి పడతాడు. వాడు కాళిమి పడడం వల్ల మనకేం ఉపయోగం లాగా వాడికి అహంకారం పెరుగుతుంది, వాడు నాశనం అవుతున్నాడు. ముందు గొడవలో వాళ్ళకి ఎన్ని గొడవలు ఉన్నాయో మీరు తర్వాత పేపర్లు తిరగేసుకోండి. 2-3 నెలల క్రితం తిరుపతి గొడవలో కంచి జయేంద్ర స్వామికి చిన్నజయ స్వామికి జరిగిన గొడవలు, అనేక స్వాముల మీద ఉన్న ఆరోపణలు, గొడవలు, వాళ్ళ వాళ్ళ మాటలు ఆయన తీసుకోండి, ఏం పర్వాలేదు. ఎందుకు జరుగుతుందంటే వీళ్లే రకరకాల వాచాలతో రకరకాల విషయాల్లో కలిగించుకుని మాట్లాడి దెబ్బతింటున్నారు. అవసరం ఎతి సంగాత్ సుతో లాలనాథ్, సాంగత్యం వల్ల ఎతి చెడిపోతాడు, లాల గారాభం వల్ల పిల్లవాడు చెడిపోతాడని భర్తృహరి సుభాషితాల్లో స్పష్టంగా చెప్పాడు. ఎవరు దేనివల్ల చెడిపోతారు, ఎతికి సాంగత్యం పనికిరాదు. అందుకని ఆ దృష్టి ఉండాలి. అందుకని అమ్మ అన్నం పెట్టలేదు అంటే ఇంకా వెళ్ళమని చెప్పాలి. వెళ్ళమని చెబితే వెంటనే వివేకానందుడు రామకృష్ణ సమాగమంలో జరిగిపోతుంది. మన దగ్గరికి ఎవడో రావడమో, మనం ఎవడ దగ్గరికి వెళ్ళడమో, వారంటే మనకు బాగా గురి కుదరడమో, సంథింగ్ హ్యాపెన్స్ అయిపోతుంది. మన జీవితంలో విముక్తి దొరికేసినట్టే ఇంకా పర్వాలేదు, ఒకటే నమ్మకం, మంచి చూడ ఉదాహరణ వెళ్ళిపోవడం. అలా ఆయనకు దొరికాడు, వెళ్ళిపోయాడు. ఆయన మళ్ళీ ఇంక ఇల్లు సమస్య లేదు, ఇంకా ఆయన చెప్పినట్టు చేశాడు అంతే. ఆయనకు ఆత్మసాక్షాత్కారం ఈయన చేయించాడు. స్పష్టంగా వివేకానందుడు తన కంప్లీట్ వర్క్స్ ఆఫ్ వివేకానందాలో చెప్తాడు, మీకు కుండలిని శక్తి తెలుసుకోవాలి అంటే 3 మార్గాలున్నాయి. ది రౌజింగ్ ఆఫ్ ఇట్ మే అకర్ ఇన్ మెనీ వేస్ త్రూ ది డీప్ లవ్ ఫర్ గాడ్ ఆర్ త్రూ ది మెర్సీ ఆఫ్ ఎ గిఫ్టెడ్ సేజ్ ఆర్ త్రూ ది ఎనలిటికల్ విల్ ఆఫ్ ఎ ఫిలాసఫర్. అంటే మీకు భగవంతుని ఎందుండే అత్యంతమైన ప్రేమ వల్ల అన్ని యోగ మార్గాలు మీ శరీరంలో వాటంతా అవే తెలుసుకుంటాయి. మీరాబాయికి అలా తెలుసుకున్నాయి, సక్కుబాయికి అలా తెలుసుకున్నాయి, త్యాగరాజస్వామికి అలా తెలుసుకున్నాయి, అన్నమాచార్యకి అలా తెలుసుకున్నాయి. వాళ్ళు తప్పించిపోయారండి, డబ్బుల కోసం వాళ్ళు పాట పాడలేదు. సిడి తీస్తావారు వాడు అలా, త్యాగరాజస్వామి సిడి తీస్తావారు అని మన బతుకులు సిడీల కోసం పెడుతున్నాం మనం. అందుకే ఆ దృష్టి పోవాలి. చెబుతున్న కొద్దీ పాడుతున్న కొద్దీ మాట్లాడుతున్న కొద్దీ పోయి నిజమే తయారు చేయడం అవసరమే. కానీ బలవంతంగా ఈ వ్యామని మీరు తీసుకోండి నేను అందరికీ అంతకట్టి నేనే వెళ్ళి స్వయంగా అక్కడ ఇస్తే మొహమాట అనేది తీసుకుంటా, బాగుండదని ఆయన ఇస్తున్నారని తర్వాత ఏమిటోనండి అనవసరంగా డబ్బులు ఖర్చు చెప్పాను అనుకుంటాను. కానీ చేయడం అవసరమే, అక్కడ పెట్టడం అవసరమే, ఉందని చెప్పడం అవసరమే. అంతవరకే నేను పడాలి, అది మిగిలింది నేను పడకూడదు. నేను పడుతున్నాను అంటే నా దృష్టి వాటి మీద ఉంది తప్ప ఈ సబ్జెక్టు మీద లేదనమాట. అవసరమే, వినేవాడు కావాలి కదా విరామం, కానీ ఉందని చెప్పాలి కదా. ఎస్ దట్ ఈస్ దేర్, అయిపోయింది కదా, కుదిరే ఆ విషయం. మధ్య మధ్యలో అడ్వర్టైజ్మెంట్ అవసరం లేదు. డబ్బులు కుదిరి లేదా అందరూ సమ్మానం చేయండి, అది ఇవ్వండి అని చెప్పకాలి. నేను చెప్పకూడదు ఆ మాటలని, ఇట్స్ నాట్ మై డ్యూటీ. నా పని రామాయణం చెప్పడం అంతే. అలా ఉంటే ఈవేళ కాకపోతే రేపైనా నా దగ్గరకు గురువుని పంపిస్తుంది అమ్మవారు, లేకపోతే నాకే కలిగిస్తుంది అజ్ఞానం. అమ్మ అన్నం పెట్టలేదంటే పిల్లవాడు ఏడ్చాడని చెప్పింది. ఈ రెండో పిల్లవాడు రామకృష్ణ పరమహంస లాంటి వాడు సేమ కొట్టి ఏడుస్తున్నాడు. సేమ అంటే సంసారం. సంసారం అంటే నాట్ ఫ్యామిలీ, మొత్తం ప్రపంచం, మన జీవితం, మన ఉద్యోగం, మన సాహిత్యం, మన సామ్రాజ్యం అంతా కలిపి సంసారం. ఈ భవరోగం వాడిని పుట్టి 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 చచ్చిపోతున్నాడు వాడు. నాకు వద్దు ఏమొద్దు, నువ్వు కబులు చెప్పగా, నాకు పీఠాలు వద్దు, పదవులు వద్దు, డబ్బు వద్దు, ఏమొద్దు, నాకు నువ్వు కావాలమ్మా, నాకు నువ్వు కావాలమ్మా, నాకు నువ్వు కావాలమ్మా అని పరమహంస అమ్మవారి దర్శనం కోసం ఏడిచినట్టే వాడు ఏడుస్తూ ఉంటే అప్పుడు ఆ అమ్మవారు ఖచ్చితంగా ఆయన్ని దగ్గరికి వస్తుంది. పిల్లవాడా పిల్లవాడా ఎందుకు ఏడిచావు, చీమ పుట్టింది, చీమా చీమా ఎందుకు పుట్టావు అంటే సంసారమా సంసారమా ఎందుకు వీణు ఇలా బాధపడుతున్నావంటే నా బంగారు పుట్టలో వేరెడితే నేను కుట్టనా, అది సంసారం చెప్పే జవాబు. అంటే నేను మట్టి పుట్టనని తెలుసు మీ అందరికీ, చీమలు పెట్టిన పుట్టలు ఎప్పుడు మట్టి కదండి, ఈ పుట్ట బంగారంతో ఉండదు కదా. కానీ మనం అజ్ఞానం కొద్దీ చాలా అయ్యి బాబా, ఫ్యామిలీ లైఫ్ అండి నిజంగా ఎంత గొప్పదండి. అసలు రోడీ లేకపోతే జీవితం ఏంటండి, జంటు లేకపోతే జీవితం ఏంటండి, వీడు జంటు తర్వాత జంతువుని తెలుస్తుంది తర్వాత. స్త్రీ పురుష సాంగత్యం లేకపోతే లైఫ్ ఏమిటండి అని లక్ష్మీనారాయణుడు దంపతులండి, శివపార్వతులు దంపతులు మనకి వాళ్ళు దొరుకుతారు అప్పుడు అర్జెంటుగా. కానీ వాళ్ళు ఎలా బతికారు, మనం ఎలా బతుకుతున్నాం? నిరంతరం యోగ నిద్రలో ఉన్నాడు నారాయణుడు, నిరంతరం తపస్సులో ఉన్నాడు శివుడు. వీడిద్దరు భార్యలు వాళ్ళని కాల్చుకు తినలా, అది అర్థం చేసుకున్నాడు. నువ్వు నీ మొగుడు అలా అర్థం చేసుకుంటావా? గట్టిగా కాస్త పాతికేళ్ళవాడు గుళ్ళో కడతావు, ఇప్పుడు ఎందుకు ఇవన్నీ గుళ్ళో కంటే వెళ్ళి వచ్చేయాలి వెంటనే ఊరికి, అక్కడ ఊరికే చర్చించకూడదు ఇవన్నీ, ఎందుకంటే మొగుడు సన్యాసి అయిపోతాడు అనుకున్న బెంగ అవుతాడు. ఏమిటట నువ్వు ఆపితే ఆగుతాడా? యశోధర చాలా అందగత్తె, మహారాణి కుమార్తె, మరొక మహారాజుకు భార్య, అర్ధరాత్రి వెళ్ళిపోయాడు ఆయన గౌతమ బుద్ధుడు. ఇవిడు చెప్పి వెళ్ళాడా? వీడిద్దరు నిద్రలో ఉండగా చూసి వెళ్ళిపోయాడు. జంజాల పాపశాస్త్రి గారు అద్భుతమైన పద్యం రాస్తాడు. ఆయన వెళ్ళిపోతే తర్వాత రెండు రోజులు పోయాక కొడుకు ఇలాగే నిద్రపోతున్నట్టు పగలు కూడా, ఈ నిద్రయే నిన్ను నన్నును మోసగించినది ఆనాడు అర్ధరాత్రి మనం లేవరా కదా అందరి. కొడుకు నిద్రపోతుంటే పగలు వెదవనిద్ర నువ్వు నేను కూడా నిద్రపోయా, ఈ మొగాడు నన్ను మోసం చేసి వెళ్ళిపోయాడు. నేను మెరుగుగా ఉంటే కాళ్ళు చెయ్యి పట్టుకుని ఆపివ్వండి, గోమే కొట్టిద్దాని లేకపోతే ఈ నిద్రయే నిన్ను నన్నును మోసగించినది ఆనాడు అర్ధరాత్రమున. ఇంకెంతకాలం నిద్రపోతావరా విధవ నిద్ర, తండ్రి ఇంటూ చెడిపోయాడు, మన బతుకుని ఏమిటో అర్థం కావట్లేదు అని యశోధర కొడుకులు లేపుతున్నారు. మహాకవి కదని కరుణశ్రీ గారంటే ఆయన రాస్తాడు కరుణశ్రీ కావ్యం గౌతమ బుద్ధుడి చరిత్ర. వెళ్ళిపోదలుచుకున్నవాడు నీకు చెప్పి వెళ్ళడు. స్త్రీ అయినా అంతే, మీరాబాయి ఇంట్లోనే ఉండి భర్తను వ్యతిరేకించి కృష్ణుణ్ణి ప్రేమించింది. నువ్వు వ్యభిచారం చేస్తున్నావు అన్నాడు మొగుడు స్పష్టంగా. నేను మగాడిని, నేను భర్తని, నువ్వు కుష్ఠుడు మగాడు అంటావు, భారత్ భర్త అంటావు ఏమిటంటే వెర్రివాడా, నువ్వు నేను అందరూ స్త్రీలమే, లోకంలో కుష్ఠుడు ఒక్కడే మగాడని చెప్పింది ఆవిడ. చేసుకుంటే సూ చేసుకో నాకు అనవసరం అని చెప్పింది ఆవిడ. సక్కుబాయి అంతే, మరి ఇంకేమిటండి, స్త్రీలు పురుషులు అందరూ కనపడుతుంటే వాడు మహానుభావులు, అవి మామూలు ఆత్మలు కావు, అవి ముక్తి కోసం పరితపించిన ఆత్మలు. వాడు స్త్రీ పురుష భేదాలు ఉండవు అక్కడ మనకు కానీ ఇవన్నీ. ఆ తపన ఉన్నవాడు నువ్వు చెప్పిన ఆగరం ఎప్పుడప్పుడు వెళ్ళిపోతారు వాడు, లేదు ఉన్నా కూడా అలాగే ఉంటాడు. రమణ మహర్షి తండ్రి ఎవరో చనిపోయారట, ఇవిట ఆ శవం దగ్గర కూర్చున్నట్టు ఇలా ఆలోచించట అతను వెళ్ళిపోయాడు. జిడ్డు కృష్ణమూర్తి గారి తమ్ముడు నిత్యానందం అనేవాడు చనిపోయాడు. అలా కూర్చున్నాడు నా తమ్ముడు, వాడు పేరే నిత్యానందం, వాడు చనిపోవడం ఏంటి అసలు, ఈ శవం ఎవరు, ఈ శరీరం ఎవరు, నా తమ్ముడు ఎవరు, నా తమ్ముడు ఎక్కడికి వెళ్ళాడు. ఆయన డీప్ గా ఆలోచించాడు, ఆయన ఏదో ఆలోచన వచ్చింది వెళ్ళిపోయాడు. దివ్య జ్ఞాన సమాజంలో చేరాడు, అక్కడ ఒక 27 బతికాడు, అది అనవసరం అనిపించింది బయటకు వచ్చాడు, సొంతంగానే ఉపన్యాసాలు అడిగిన వాళ్ళని చెప్పాడు, లేనప్పుడు పడుకున్నాడు. ఆయన ఓన్లీ రెండే పనులు చేశాడు జిడ్డు కృష్ణమూర్తి గారు, స్పీకింగ్ అండ్ స్లీపింగ్, రెండో పనులు. ఎవడన్నా మాట్లాడమంటే మాట్లాడేవాడు, లేదా పడుకునే, ఏ పుస్తకం చదవలేదు, ఏ పని చేయలేదు. మీకు ఆశ్చర్యపోతారు చెబుతా, ఆయన పాస్పోర్ట్ లేని పెద్ద మనిషి 155 దేశాలు తిరిగాడు. పాస్పోర్ట్ లేదే ఆయన ఒప్పుకోలేదు, నేను ఇండియా వాడిని, నేను ఇంకొకటి అంటే నేను ఒప్పుకో, నాకు జాతి లేదు, మతం లేదు, కులం లేదు, దేశం లేదు, నేను విశ్వమానవాడిని. మీకు ఇష్టమైతే మీ దేశం పిలిపించుకోండి పాస్పోర్ట్ లేకుండా, లేకపోతే నా దగ్గర నేను ఉంటాను నేను అనుకున్నాడు. ఆయన మాటలు కావాలి అందులో, అమెరికా వాళ్ళకి ఆ లాజిక్ చాలా నచ్చుతుంది ఆయన చెప్పి, ఎందుకంటే మాయల మంత్రాలు ఉండవు ఆయన దగ్గర, గ్యారంటీలు ఉండవు. అందుకని వాళ్ళు మేము చేస్తాం ఏర్పాటు అని వాళ్ళ చట్టాలు మార్చుకుని ఆయనకు పాస్పోర్ట్ లేకుండా పిలిపించుకున్నారు. 150 దేశాలు తిరిగాడు పెద్ద మనిషి, 6000 ఉపన్యాసాలు ఇచ్చాడు, 91 సంవత్సరాలు బతికాడు. 1885 నుంచి 1986 వరకు రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి అయ్యే వరకు కూడా ఆయన ఉన్నాడు. మన కళ్ళ ముందు బతికిన మహాయోగులని వీళ్ళందరూ, మనకి జిడ్డు పట్టుకుని జిడ్డే మనకు వదలలేదు. కృష్ణమూర్తి ఎక్కడ కనపడతాడు మనకి? జిడ్డు పట్టుకుని మనం ఏడుస్తున్నాం, కృష్ణమూర్తిని పట్టుకుని ఆయన ఏడిచాడు, అంతే తేడా. వీళ్ళందరూ ప్రత్యక్ష నిదర్శనాలు మీకు, యోగ వాసిష్టం యొక్క ఉదాహరణలకి, భగవద్గీత యొక్క ఉదాహరణ. అందుకని బంగారం పుట్ట అనుకున్నాం మనం, ఈ ఫ్యామిలీ అనండి, జీవితం అనండి, ఉద్యోగం అనండి, ఏదైనా సరే అనుకుని వేలిట్టాం, అది పుట్టేసింది. ఇప్పుడో విలవల్లాడుతున్నాం. ఈ విలవల్లాట కూడా మనకి ఎంతసేపు ఉండి చిన్న కష్టం రాగానే మనకి దేవుడు లేడు, లేదా నాకు ఈ కష్టం ఎందుకు వచ్చింది, అబ్బా నువ్వేం చేసావో ఇప్పుడు నీకు తెలుసు, కింద జన్మలో ఏం చేసావో తెలుసా నీకు, నేను ఎప్పుడు పవిత్రుడు నువ్వనుకుంటే ఎలాగా, ఆ మాట నువ్వనుకుంటే ఎలాగా. మనం చిన్నప్పుడు చేసిన విషయాలు మనకు గుర్తులేవు, 10 రోజుల క్రితం జరిగిన సంఘటనలు మనం అంత, ఎందుకంటే నిన్న నిన్న కూర ఎవడు చెప్పంటే కరెక్ట్ గా చెప్పలేరు మనలో చాలా మంది, మనకు గుర్తులేవు. అన్నిటికీ మనం చాలా పవిత్రులమని నాకు అన్యాయం జరిగిపోయింది కాబట్టి దేవుడు లేడండి. అంటే ఈ లోకంలో ఏ తుఫాను వస్తే దేవుడు లేడు, సునామీ వస్తే దేవుడు లేడు, గాలివాన వస్తే దేవుడు లేడు, వర్షం కురిస్తే దేవుడు లేడు, అవి దేవుడు ఉండనే, దేవుడు లేకపోతే వాడికి ఏమంటే నీకు నష్టం. కానీ ప్రకృతిలో అనేక పరిణామాలు జరిగితే దీనికి దేవుడితో సంబంధాలు ఇవన్నీ మనం చేసుకోలేదు. నీ ఇష్టం వచ్చినట్టు పర్యావరణ కాలుష్యం పెంచి సముద్రాన్ని వేడెక్కించి సునామీ రమ్మంటే రాదు, పోయిన వాళ్ళు పోతారు, ఆయన ఏం చెప్తాడు, ఈ పాపం అంతా అయిందని నాకు అర్థం కాదు. మానవులంతా చేసుకున్నారు, మానవులంతా పోతారు, తీర ప్రాంతంలో ఎవడుంటే వాడు పోతాడు, వాడి కర్మ ఎందుకు కాదంటే వాడు అక్కడ ఉండడమే పెద్ద కర్మ, దానికి సమాధానం ఉండదండి. ఇవన్నీ దేవుడు బాధ్యత వహించవలసిన అవసరం లేదు. నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు ప్లాస్టిక్ గొట్టాలు పెంచుతావు, దేవుడు బాధ్యత వహించమంటావు, అది సాధ్యం కాదు. ఏ ప్రశ్నకైనా అదే సమాధానం. అది నేను ఖచ్చితంగా మీకు, ఇది బంగారం పుట్ట కాదు మట్టి పుట్ట అని మనం గ్రహించాలి. జీవితం అంతా మట్టి, మనం మట్టిలో కలిసే వరకు ఇది మట్టి. అది గ్రహించాడు రాముడు. ఈ కథ యొక్క సారాంశం ఇది, మీరు ఇంతవరకు విన్న కథ. బహుశా ఈ రకమైన తత్వంతో ఎవరు ఆలోచించి ఉండకపోవచ్చు. దీన్ని మీరు రామాయణానికి అన్వయించుకోండి, ముందు మీ జీవితానికి అన్వయించుకోండి. ఈ అజ్ఞానాన్ని బయట పెట్టుకోవాలి. గడ్డిమేట్లో పెరిగిపోయింది, దానికి సద్గురువు ద్వారానో మన గ్రంథం ద్వారానో మన విచక్షణ ద్వారానో మనం అజ్ఞానాన్ని తొలగించుకోవాలి. అప్పుడు అమ్మవారు కరుణించి మనకు అనుగ్రహిస్తుంది, అప్పుడు మనకి జ్ఞానం అనేది వస్తుంది. అదే మార్గం. అది తెలుసు రాముడికి యోగ వాసిష్టం ద్వారా జరిగింది కాబట్టి సద్గురువు వశిష్ఠుని యొక్క ఉపదేశాన్ని పొందాడు, మరో సద్గురువు విశ్వామిత్రుని వెంట వెళ్ళాడు, తమోగుణాన్ని సంహరించాడు తాటకని, రజోగుణం అహర్యను సంస్కరించాడు, సత్వగుణమైన సీతను స్వీకరించాడు. తర్వాత ఆయన జీవితంలో ఏ కష్టాలు వచ్చినా చిరునవ్వుతో ఎదుర్కొన్నాడు. రాలేదా మీకు తెలుసు, పొద్దున్న 10 గంటలకు దశరథ మహారాజు పిలిచి రామా నీకు పట్టాభిషేకం అన్నాడు. ఈయన వెంటనే ఒక ఏలయ్యాలి కదా, హాయ్ ఏమనలా, తండ్రి మీ ఆజ్ఞ అన్నాడంతే. ఎప్పుడు స్మితపూర్వ భాక్ అంటాడు వాల్మీకి, ముందు నవ్వి తర్వాత మాట్లాడతాడు రామచంద్రమూర్తి. నవ్వి అది అందరిని ఆకర్షిస్తుంది ఆ నవ్వు అన్నాడు. బానే ఉంది, వీడు సీతకి చెప్పాడు, చాలా అందంగా రాస్తాడు వాల్మీకి రామాయణంలో. సీతకి చెప్పగానే ఆవిడ పాపం ఆనందించింది, భారీ కదండి ముగ్గురు రాజు అవుతున్నాడంటే ఆనందమే. రేపటి నుంచి రేపు పట్టాభిషేకానికి ఏ చీర కట్టుకోవాలని కూడా అడుగుతుంది రామాయణంలో. ఈ విషయాలు సరసమండి స్త్రీ, ఆవిడ సరదాగా అడుగుతుంది. రాముడు ఏం వెళ్ళాడు కాదు, ఏదోడు కట్టుకో అని అనలా, ఆయన కూర్చుని తీయని చాలా తెలివైన వాడు. ఇగో మన పెళ్ళెప్పుడు మీ నాన్నగారు పెట్టారు ఆ చీర కట్టుకుంటాం, ఎందుకు తెలిసినాడు, ఎలాగో అదే కట్టుకుంటుంది నేను తెలుసు. తండ్రి పెట్టిన చీర అంటే ఆ అమ్మాయికి చాలా అభిమానం ఉంటుంది సహజంగా, అదే భర్త కూడా చెబితే ఆనందిస్తుంది. ఆడాడు చాలా తెలివైన వాళ్ళు మనకంటే, ఇరికించేస్తారు మన, అడుగుతారు ఏ చీర కట్టుకోమని. మనం చెబితే ఏమంటారంటే అదేనా ఇది బాగుండదా అంట, చాలా సహజంగా ఉంటుంది ఈ డైలాగ్. నేను ఎదుర్కొనే మీకు చెబుతున్నా, అంటే ఏంటంటే అర్థం అది కట్టుకోవాలని వాళ్ళకు ఉంది, ఆ మాట మన నోటి మీద చెప్పించాలి. మొగుడికి ఇష్టమైన చీర కట్టుకున్నట్టు ఉండాలి, అది తనకి ఇష్టమైంది అయ్యమ్మ, ఇది పరమలౌక్యం. అందుకని ప్రకృతి తత్వం స్త్రీది, ప్రకృతి ఎప్పుడు ఇలాగే ఉంటుంది. చెట్టు ఎందుకు పూస్తుందో, ఎందుకు కాస్తుందో, ఎందుకు ఫలిస్తుందో మనకి తెలియదు, కానీ అలా పరిణామాలు జరుగుతుంటే స్త్రీ శరీరంలో కూడా ఈ పరిణామాలన్నీ ఉన్నాయి. పుష్పించడం, ఫలించడం, మొగాళ్ళకి లేవు మనం స్తంభం, వాడు తీయగా తేడా, స్తంభం పుష్పించదు ఫలించదు, అలా ఉంటుంది. ఏదో తారు రోడ్లే మన బతుకులు అంతే, వాడు తీగ అలా పూస్తుంది ఫలిస్తుంది, కాస్త ఎండిపోతూ ఉంటుంది, మళ్ళీ నీళ్లు పోస్తే కాస్త చిగురుస్తుంది. ఈ లక్షణాలన్నీ ఉంటాయి స్త్రీలో, ఈ రకమైన చాపల్యాలు, చాంచీజాలు, వృద్ధి, క్షీణత అన్ని ఉంటాయి. మనం కంగారు పడిపోయి అసలు వీళ్ళు ఇవాళ ఒకటి రేపోటి మాట్లాడతారని అంటాం, అవి ఏం లేదు. ప్రకృతి లక్షణం ఏ ప్రకృతి, 2 నెలలు వసంత ఋతువు, 2 నెలలు గ్రీష్మ ఋతువు, తర్వాత శరద్ ఋతువు, వర్ష ఋతువు, అన్ని ఋతువులు వస్తున్నాయి. అదే శోభాయమానం స్తంభంలో ఏముంది అందంగా అడుగుతూ, స్తంభం వసంత ఋతువు గ్రీష్మ ఋతువు లేదు. తమ్మానవడు ఫోటో తీసుకోడు, చెట్టు ఫోటో తీసుకోడు. అందుకని మనం ఏం చేయాలంటే స్త్రీని ఆశ్రయించాలి తప్పదు. శంకరాచార్య స్వామి ఆనంద లహరి స్తోత్రంలో చాలా అందంగా వర్ణిస్తారు. శివుడు స్థాణువుట, స్థాణువు అంటే స్తంభం. అమ్మవారికి అపర్ణ అని పేరుంది. అపర్ణ అంటే ఆవిడ ఆకులు కూడా తినకుండా, పర్ణం అంటే ఆకు, తపస్సు చేసింది. అందుకని అపర్ణ అని పేరు వచ్చింది. అందుకని చాలా గమ్మత్తుగా చెబుతాడు మహాకవి మహాతత్వవేత్త. సపర్ణం ఆకీర్ణం అంటాడు. ఆకులు కలిగిన తీగ ఒకటి చెట్టుకు చుట్టుకుంటే ఎంతో అందంగా ఉండేమాట నిజమేనమ్మా, కానీ ఆకులు లేని తీగవు నువ్వు అపర్ణ కదా. నువ్వు చుట్టుకున్న దేన్ని, చెట్టును కాదు స్తంభాన్ని. శివుడు స్థాణువు, స్థాణువురు ద్రవమాపతి అని పేర్లు అయ్యాయి. నువ్వు స్తంభాన్ని చుట్టుకున్నావు, నువ్వేమో ఆకులు లేని తీగవు. కానీ నీ మహత్యం ఎంత గొప్పదో గాని శివుడు కైవల్యాన్ని సైతం ఫలించగలిగి పుష్పించగలిగే స్థితికి ఎదిగాడు నీ వల్ల. అందుకని ఎంత గొప్పవాడమ్మా అమ్మవారు. ఆయన ఇలా కౌగురించుకుని ఆయనకి శక్తి కలిగించిందట. శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితం, శక్తి లేకపోతే శివుడు శవమే అని స్పష్టంగా సౌందర్య లహరి మధుర శ్లోకంలోనే చెప్తారు. ఆయన అమ్మవారి పార్టీ. మళ్ళీ శివానంద నగర్ రాస్తాడు, అక్కడ అయ్యవారి పార్టీ. రెండు రెండే ఇద్దరు ఒకటే అని చెప్పడం అంతకంటే ఇంకా ఇంత అందంగా ఉంటుంది సంసారం అనేది మనం ఊహించుకుని నిర్మించుకోగలిగింది. అందుకని రాముడు చాలా సరసంగా అక్కడికి వెళ్ళి చాలా బాగున్నాయి ఇవన్నీ, కానీ మీ నాన్నగారు పెళ్ళాడు పెట్టారు చూడు అది ఇంకా బాగుంది అది పెట్టుకో. ఎందుకంటే ఎలాగో ఆవిడ అదే కాదు, నేను అదే అనుకుంటున్నా, మీరు ఎంత మంచివాళ్ళు. అలా చూశారండి సీతం రాముడు. ఎక్కడా పాపం అవమానించడం అనేది ఉండదు. ఆవిడ చాలా స్వేచ్ఛగా హాయిగా రాముడితో బోర్డు జోకులు ఇస్తుంది అరణ్యవాసంలో. విశ్వనాథ్ వచ్చినాడు గారు అవన్నీ సరదాగా రాస్తాడు, అవన్నీ ఆయన పడతాడు. లక్ష్మణుడు ఒకసారి సీరియస్ గా చూస్తాడు, వదిలిగా మా అన్నగారిని ఇన్సల్ట్ చేసేస్తుంది బొత్తికే ఇవిడని. లక్ష్మణుడికి చూసి ఓసారి నవ్వి, భార్య దగ్గర లేదా నీకు అవన్నీ తెలియదు నువ్వు పక్కపో అంటాడు. ఆయన చాలా సరదాగా ఉంటాయండి రాముడు అంటే. అందుకని సీత రాముడిని విడిచిపెట్టినందుకు బాధపడ్డం అంటే సుందరకాండలో చెబుతుంది హనుమంతుడితోటి, నాకు ఆయన స్వామి కాదయ్యా స్వ ఆత్మ. ఒక వస్తువు మీద మనకి రెండు హక్కులు ఉంటాయట, స్వామిత్వం స్వ ఆత్మత్వం. స్వామిత్వం అంటే ఈ సోఫాలన్నీ నావే, ఈ అద్దాలన్నీ నావే, ఈ లైట్లన్నీ నావే, ఇదంతా నాదే అని చెప్పుకోవడం స్వామిత్వం అని. ఇందులో ఏది ఎంజాయ్ చేయమని. కానీ నేను చూడండి ఎంత దృష్టివంతుండే, ఈవేళ ఇంత సోఫాలో కూర్చొని హాయిగా 3 గంటలు ఎంజాయ్ చేస్తున్నా, ఇది నాది కాదు. దీనికి రిపేర్ అయితే శ్రీధర్ గారికి ఖర్చు, నా ఖర్చు కాదు. కానీ కూర్చునే ఆనందం మాత్రం నాది. ఈ లైట్లన్నీ వెలిగిన ఖర్చు ఆయన కట్టుకుంటాడు, కానీ లైటింగ్ అంతా నాది. ఇది స్వాత్మత్వం. మీరు నిజంగా జీవితంలో వస్తువులని మనుషులని ఇలా ఎంజాయ్ చేయండి, దాని మీద అధికారం కోసం ప్రయత్నించకండి. నా భార్య చాలా అందగది అని పోజు కొట్టద్దు. శ్రీ అందాను నువ్వు ఎప్పుడన్నా ఆవిడ ముఖంలో ముఖమెట్టి ఒక 2 నిమిషాలు చూసావా, అంత సౌందర్యం నిజంగా ఉంటే. ఎందుకు తప్పించుకుని తిరుగుతున్నావు, మనకేమిటంటే ఆవిడ మన పక్కన ఉండడం, అందరూ ఏమో ఈయన భార్య చాలా వైఫ్ చాలా సో బ్యూటిఫుల్ అని అనడమే మనకు ఆనందం తప్ప ఆవిడ బ్యూటీని నిజంగా మనం ఆనందించం. ఆవిడ అంత బ్యూటిఫుల్ అయితే ఆవిడ దగ్గరే కూర్చో, ప్రపంచం ఎందుకు నీకు. కూర్చొచ్చు, ఆవిడ ఆనందిస్తుంది. పెళ్లి చేసుకునే వరకు పొగడ్డం, చేసుకున్నాక వెంటనే వదిలేయడం, ఇంక బయట ఎక్కడ తిరగడం, ఈవిడికి శిక్ష. నిజంగా బ్యూటిఫుల్ అని నీకు అనిపిస్తే ఎడ్జి కృష్ణమూర్తి గారు తత్వంలో చెబుతాడు, మీ ఆవిడ ముఖంలో ఎప్పుడైనా 10 నిమిషాలు పరిశీలనగా చూసేవా అంటాడు. చూడమ్మా అక్కడికి మళ్ళీ మన దృష్టి ఇంకా ఎవరు అందంగా ఉన్నారు, ఇంకా ఎవరు అందంగా ఉన్నారని పోతుంది. ఈ కొంప కూల్చి చూడడం అనమాట, ఈ ఉన్నది నిలబెట్టుకోవడం చేత కాదు, అది చూస్తూ ఉంటాం కదా చూపు అండి. అంటే అందాన్ని నిజంగా ఆనందించడం మనకి తెలియదండి. అందాన్ని నాది నాది అని చెప్పుకోవడమే మనకి తెలుసు. అదే ఏడుస్తుంది సీత సుందరకాండలో హనుమంతుడితో చెప్పుకుని, మా ఆయన ఎప్పుడూ అందాన్ని నాది సీత నాది అని చెప్పుకోలేదే, నన్ను ఆస్వాదించాడు ఆయన, నన్ను అనుభవించాడు, నాతో కలిసి గడిపాడు చాలా రోజులు, నా పక్కనే కూర్చున్నాడు, నన్ను వదిలిపెట్టలేదు, నాతోనే మాట్లాడాడు, నాతోనే ఫోన్ చేశాడు, నా పక్కనే కూర్చున్నాడు, అన్నీ నాతోనే. అందుకే నేను ఆయన విడిచిపెట్టి ఉండలేకపోతాను. ఇంత చేసి ఎంత చేస్తాడు సీతా వియోగం. మీకు అమెరికా వాళ్ళకి ఈ వియోగాలు కొత్త ఏమీ కాదు. 6 నెలలు 7 ఏడాది 2 ఏళ్ళు కూడా కొత్తగా పెళ్లిన వాళ్ళు వచ్చి ఇక్కడ ఉంటారు. సీతాదేవి వియోగం 6 నెలలు ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, ఓన్లీ 6 మంత్స్. 13 ఏళ్ల పైన 3 మాసాలు గడిచాక రావణాసుడు ఎత్తికెళ్ళాడు. ఈ 6 నెలల భాగవతానికి 24,000 శ్లోకాల రామాయణం పుట్టాలా, అక్కడే ఉంది కీలకం. ఆ 6 నెలలు కూడా రాముడు కాని సీత కాని ఎందుకు ఉండలేకపోయారు అంటే 13 ఏళ్ళు వాళ్ళు ఎలా ఉన్నారో మనం అర్థం చేసుకో, కాబట్టే ఉండలేకపోయారు. ఎడమొఖం పెడమొఖంగా ఉండుంటే రాముడు ప్రయత్నం చేసేవాడు కదా, వెళ్ళిపోయిందా ఫోన్లే గొడవ లేదు, ఇంకెవరన్నా ఉంటే చూడు క్యాండిడేట్. అటువంటి దాంపత్యం కాదు, అందుకని నిలబడగలిగాడు. అటువంటి దృష్టి ఉన్నవాడు కాబట్టి పట్టాభిషేకనాడు ఏ చీర అనగానే అశ్రద్ధ చేయకుండా అక్కడ కూర్చుని దా నేను కూడా సెలెక్ట్ చేస్తా సరదాగా, ఇది బాగుంది కానీ అంచు బాగుండా, ఈ అంచు బాగుంది కానీ అది బాగుంది, ఇవన్నీ ఆడాలి చాలా ఇష్టం అండి. బట్టల షాపుకి మనం కూడా వెళ్ళి అనుకో, ఇగో తెలుసు అంటూ ఉంటాం మనం కనుక, అక్కడ తెలుసు 26 సేర్ల కింద పడేయించి ఒకటి తీస్తారు లేకపోతే అక్కర్లేదు లోపలట్టు అంట. ఈ ప్రవృత్తి ఖచ్చితంగా ఉంటుంది స్త్రీలో, మీరు గమనించిన పురుషుడు ఎవడో ఇంతసేపు బట్టల షాపులో ఉండడు. ఎందుకుండరండి, మనకు అందమైన బట్టలు అక్కర్లేదా, మనకు కావాలా లేదా అంటే మన ధోరణి వేరంతే. ఆ మన్నికి ఏదో చూస్తాం ఒకసారి ఇలా పట్టుకుంటాం, ఏమి తెలిసింది ఇలా పట్టుకుంటే, దానికి ఏదో బిల్లు కట్టేస్తాం వచ్చేస్తాం అంతే, దాని దృష్టి ఉండదు. ఆ దృక్పథం అంతే, ఎందుకంటే మనం పురుషుని యొక్క పరమ పురుషుని యొక్క అంశ, వాళ్ళ ప్రకృతి యొక్క అంశం. ప్రకృతిలో ఈ మార్పులన్నీ ఉంటాయి, స్త్రీలకు అవన్నీ కావాలి. ఎందుకు చీరలకు ఎంతసేపటి, అదేమిటది 10 ఏళ్ళు కట్టుకునే చీర చూసుకొద్దేంటి, ఆ దృష్టి అంతే. కాస్త అక్కడ ఓపికగా కూర్చుని వాళ్ళ సెలక్షన్ లో నువ్వు కూడా పాల్గొని, బాగుంది బాగుంది, ఈ అంచు బాగుంది, ఈ మంచు బాగుంది, అన్ని బాగున్నాయి అనుకోండి, వాళ్ళకి ఆనందం. మా అంగనేనంటే ఎంత ప్రేమ ఓపిక అంటారు. ఆ మాత్రం అనలేమా, కొంపలు అంటుకుపోతాయా, ఇంతకంటే గొప్ప పనులు ఏమైనా మనకి బయట ఉన్నాయా? పోనీ ఇవన్నీ మానేసి ఏం చేసామో చెప్పండి. పల్లెటూళ్ళలో గుడెదుల మీద కూర్చుని కబుర్లు చెప్పడం, లేదా రామాయణంలో ప్యాకెట్ ఆడడం, ఇప్పుడైతేనేమో బయటికి వెళ్ళిపోయి పార్టీ ఆడడం, అంతేనా? ఎందుకంటే ఏమిటి మనం సాధించింది? ఈ ఉన్న స్త్రీతో ఇంత ఆనందంగా గడిపే సందర్భం మనకు ఉన్నప్పుడు ఎందుకు వదులుకోవాలి ఆ అవకాశాన్ని? మనం మాట్లాడితేనే ఆవిడ ఆనందిస్తుంది మాట్లాడడానికే. ఇది రహస్యం రామాయణం. అందుకని మన జీవనానికి దాన్ని అన్వయించుకుంటే అర్థం. ఇంత చేసి సీతాదేవి తయారై పాపం ఆనందంగా సరదా, ఆవిడేం పెద్ద గంతులేమి లేదండి, ఆనందించింది సహజంగా. ఇద్దరు అక్కడే ఉన్నారు, 2 గంటలు మాట్లాడుకున్న తర్వాత వెంటనే అక్కడే కబురు. రాత్రి 10 అయ్యాక 12 గంటల తేడాలో మొత్తం రాజకీయం మారిపోయింది. కైకి గారు రమ్మంటున్నారండి మిమ్మల్ని అంతఃపురానికి అని. రాముడికి ఒకసారి ఆశ్చర్యం, 10 గంటల వేళ రాత్రి అమ్మ రమ్మండం ఏమిటి? ఆయనకి 2 అమ్మ 3 అమ్మ అనడం తెలియదు, ఎవరైనా అమ్మాయి, సుమిత్ర అయినా కైకి. అమ్మ రమ్మండం ఏమిటి ఇప్పుడు అని. సరే ఏం నిర్వికార చిత్తం అండి, వెంటనే వెళ్ళిపోయారు. వెళ్ళగానే ఆవిడ 2 బాంబులు పేల్చింది అక్కడ. రామా దశరథుడి కింద పడిపోయి అన్నాడు. రాముడు కంగారు పడి వెళ్ళిపోయాడు అక్కడ. రామా ఆగు, మీ నాన్నగారు చాలా చింతలో ఉన్నారు, నువ్వు ఇప్పుడు ఆయన స్పృశించడానికి వీల్లేదు. అదేమిటమ్మా ఆయన పరిస్థితి ఏమిటి? ఏమి లేదు, ఆయన బానే ఉన్నారు, కానీ ఆయన ఒక కోరిక కోసం బెంగ పెట్టుకున్నారు. ఆయన కోరికను నువ్వు 2 తీర్చాలి. చెప్పండమ్మా. ఏమాత్రం బెంగ గాని ఆశ్చర్యం కానీ ఏం లేవండి, మామూలుగానే చెప్పండమ్మా. 1, భరతుడికి జరుగుతుంది పట్టాభిషేకం రేపు, నీకు కాదు. బాంబు పేలినట్టు అవద్దండి రాముడు. ఏంటి ఏం కూశావు అన్నది వెంటనే ఏమల్లా, చాలా సంతోషం అమ్మా, నా తమ్ముడికి జరిగితే నాకు జరగడం కంటే ఆనందం, చాలా సంతోషం. దానికి నాన్నగారు ఇలా పడిపోవడం ఎందుకు? ఎందుకంటే ఆయన దృష్టి అంత తండ్రిని ఉంది పాపం. లేదు, 2వ కోరిక, నువ్వు 14 ఏళ్ళు అడవులకు వెళ్ళిపోవాలి, అప్పుడైనా గోమె కొట్టద్దండి, నేనైతే కొడతాను, త్యాగం చేస్తాం. ఓకే, మన రాజ్యం కూడా తీసుకోమని, నేనెందుకు అడవులకు వెళ్ళాలి, నీకే నాకేవాడు పని, నేను ద్రోహిన, భరతుడు రాజ్యంతో నేను రాజ్యంలో ఉండకూడదు. ఆయనకి మొత్తం రాజకీయం ఒక క్షణంలో అర్థమైంది. ఎందుకండి, యోగ వాసిష్టం చదువుకున్నటువంటి పెద్ద మనిషి, వశిష్ఠుని దగ్గర 7 ఏళ్ల పాటు కూర్చుని నేర్చుకున్నాడు వేదాంతం. మనుషులు ఎలా మాట్లాడతారో తెలియదు, అంతా అర్థమైంది. అమ్మా చాలా సంతోషం. తండ్రి చెప్పడం ఒకటి, మీరు చెప్పడం ఒకటి కాదు, నేను ఈ క్షణంలో బయలుదేరుతున్నాను అని అంతఃపురం నుంచి బయటకు వచ్చి మళ్ళీ ఎవరిని పిలవాలా, సుమంత్రుణ్ణి పిలిచాడు. సుమంత్ర ప్రధాన సిద్ధం చేయండి, నేను అడవులకు వెళ్ళాలి. అక్కడికక్కడే చెప్పవలసింది సీతకి, కౌశల్యకి, ఇంకెవరికి ఆయనకు బాధ్యత అంతే చెప్పేసి వెళ్ళిపోతాం. అసలు ఇంకో మాట కానీ ఇంకేదన్నా, ఈయన బయలుదేరి పెడుతుంటే అప్పుడే అంతఃపురానికి తాకేసింది వార్త, నడుము తీసిరా దావానలాగా. లక్ష్మణుడు వాడు ఎవడ అంశ అండి, గుర్తుపెట్టుకోండి, ఆదిశేషుడు అంశ. వాడు ఇంత తెల్లగా మాట్లాడేవాడు, వాడు వస్తూనే కత్తి తీసుకునే వచ్చాడు. వాడు వరలోంచి కత్తి బయటికి తీసి, అన్నయ్య అడ్డంగా నరికేస్తాను కైకని, ముందు తండ్రిని నరికేస్తాను. అసలు భరతుడు దీని వెనకాల ఉండే ఉంటాడు ఖచ్చితంగా, బ్యాక్గ్రౌండ్ అంతా వాడిదే, హస్తం అంతా వాడిదే. అర్జెంటుగా అక్కడికి వెళ్లి కైకేయ నగరానికి, ఎందుకంటే వాడు అమ్మమ్మ గారి ఇంట్లో ఉన్నాడు, వాడు శత్రుఘ్నుడు, వాళ్ళిద్దరిని నరికేస్తాను, వాడు వాళ్ళిద్దరు పాత్ర ఉండే ఉంటుంది. అంటే రాముడు నిజంగా మీరు గుర్తించండి ఎంతటి మర్యాద పురుషోత్తముడు. ఈనాటి రాజకీయ నాయకుడు అయితే వెంటనే ఇదిగో లక్ష్మణ వేసి మొత్తం వేసి మన పేరు బయటకు రావాలి. తెల్లారేసరికి మొత్తం జరిగిపోవాలి, నీకు ఫైనాన్స్ మినిస్ట్రీ ఖాయం అని చెప్పి మరింతగా నెక్స్ట్ టు సీఎం. ఆయన అలా అనలా, ఈయన ఇలా మాట్లాడుతుంటే కూడా నవ్వుతూనండి. ఏమీ అసలు కోపం కాని, బాధ కాని, ఆందోళన కాని, కనీసం ఏదో బాంబు పేలిన చప్పుడు కాని. ఎందుకంటే వేదాంతం క్షుణ్ణంగా ఆచరణాత్మకంగా అధ్యయనం చేసిన మనిషి. అప్పటికే తమో గుణాన్ని, తనలో ఉన్న తమో గుణాన్ని తాటక రూపంలో సంహరించుకుని, తనలో ఉన్న రజోగుణాన్ని అహల్య రూపంలో సంస్కరించుకుని, తనలో ఉన్న సత్వగుణాన్ని సీత అనే భార్యగా స్వీకరించిన పెద్ద మనిషి. అందుకని ఇండియన్ హీరో అంటే రాముడే. రామో విగ్రహవాన్ ధర్మ అని, ఎందుకంటే ప్రతి నిమిషము ధర్మమే, ధర్మం తప్ప ఇంకో ఆలోచన ఉండదు. తన అనుకున్న వాళ్ళు ఎవరిని అలా ఆలోచించనివ్వడు. ఖచ్చితంగా కంట్రోల్ చేసి అదుపులో పెట్టాడు. లక్ష్మణుణ్ణి, సీతని, సుగ్రీవుణ్ణి చాలా మందిని అదుపులో పెట్టాడు. ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడితే అందరినీ ఎక్కడ దెబ్బ కొట్టాలో అక్కడ దెబ్బ కొట్టి కూర్చోబెట్టాడు. నాయకుడు కాబట్టి మాట్లాడకండి, మీకు ఎంతవరకు మాట్లాడండి, మీరేం చూసుకోండి. ఇలా లక్ష్మణుడు అంటే వెంటనే లక్ష్మణ ఏమిటి ఆవేశం, ఓ పంజి నన్ను నరికే ముందు, తర్వాత వీడు అందరూ నరికేయాలి. ఆయనకు తెలుసు వీడి మాట ఎందుకు అంటున్నాడు, తన కోసం అంటున్నాడు, తాను అదుపు చేస్తే ఆగుతాడు కాబట్టి. వెంటనే వాడికి ఇంక విపరీతమైన దుఃఖం. లక్ష్మణుడు అంతా ఓవర్ యాక్షన్, ఎమోషన్, పూర్తి ఎమోషన్. ఎందుకంటే వాడు పాము, వెయ్యి తరలో పాము అండి వాడు. ఆ లక్షణం ఎక్కడికి పోతుంది? స్వామితో కూడా వచ్చాడు, ఈయనకి బెడ్ ఉండదేమో పక్క ఉండదేమో అని వాడు వెనకాల వచ్చాడు. అందుకని వాడికి రాముడు తప్ప మరొకడు కనపడ్డు ప్రపంచంలో. సీతను కూడా వాడు రాముడు గురించే గౌరవిస్తాడు, భరతుడు కూడా అంతే, దశరథుడు కూడా అంతే. ఎవరైనా రాముడిని వ్యతిరేకిస్తే అడ్డంగా నరికేస్తాడు ఎవరైనా సరే. వెరీ లాయల్ పర్సన్. లక్ష్మణుడి యొక్క వ్యక్తిత్వం ఎటువంటిది అంటే, వాడు దుర్యోధనుడికి తమ్ముడు అయి ఉంటే దుశ్శాసనుడి కంటే దుర్మార్గంగా ప్రవర్తించేవాడు. వాడు అదృష్టం బాగుండు, రాముడికి తమ్ముడు అయ్యాడు కాబట్టి మంచి క్యారెక్టర్. వదిలిపెడితే వాడు పామే అనుమానం లేదు. ఇప్పుడు కాదు, తర్వాత కూడా వాడు డౌట్ చేస్తాడు భరతుడిని. వాడికి పోదదు మనసు మంచి, రాముడు అంటూనే ఉంటాడు, వీడు డౌట్ చేస్తూనే ఉంటాడు. మళ్ళీ తర్వాత చూడండి, భరతుడు అడవులకు వస్తాడు రాముడికి సింహాసనం కోసం అని చెప్పి. అడగడానికి వస్తే సైన్యం చప్పుళ్ళు వినపడుతుంటే లక్ష్మణుడు చెట్టికి చూసి, రామా నేను చెప్పాను నువ్వు నమ్మలేదు, భరతుడు మన మీద దాడికి వస్తున్నాడు. ఊరిని అమ్మ కడుపు కాల ఎప్పుడు ఇలాగే ఆలోచించాను, అప్పుడు ఇలాగే అన్నావు, దిగరా బాబు చెట్టు దిగు ముందు అని తీసుకొచ్చి కూర్చోబెట్టి, సరే భరతుడే దాడికి వస్తే ఇంకా మనం ఆలోచించాల్సింది ఏముందిరా, తమ్ముడు కదా, తల్లి మన రాజ్యాన్ని స్వీకరించింది, తమ్ముడు మన ప్రాణాలు స్వీకరిస్తాడు, అంతే కదా ఇచ్చేద్దాం అంటాడు రామచంద్రమూర్తి. ఎందుకని, న కర్మణ న ప్రజయాధనేన త్యాగేనైకే అమృతత్వమానసుహు. నీ కర్మల వల్ల కాని, నీ ధనం వల్ల కాని, నీ సంతానం వల్ల కాని నువ్వు అమృతానందాన్ని పొందలేవు, కేవలం త్యాగం వల్ల పొందగలవు. వదిలేసే ఎవడు వదిలేయాలండి? మనకి అర్హత ఉన్నదాన్ని అడ్డమైన వాడు కూడా పోటీ పడితే కాదు, తమ్ముళ్ల మధ్య పోటీ. తల్లిదండ్రులకి అన్నదమ్ములకి మధ్య విభేదాలు వస్తే ఇంకా అర్థం లేదు సంసారానికి. భార్యాభర్తల మధ్య ఆస్తి పంపకాల్లోనూ వస్తువులు పంపకాల్లో తగదొస్తే అర్థం లేదు. అంత పేచి పెడుతున్నప్పుడు ఆ మొగుడు దిక్కుమారిని వదిలే మొత్తం అంటాను, ఏం పర్వాలేదు, ఏం బావుకుంటాడు బావుకొని. అంతేకాని వీధికి ఎక్కడం, మా ఆయన దుర్మార్గుడని ప్రచారం చేయడం, మా ఆవిడికి సేవ లేదని నువ్వు ప్రచారం చేయడం, అది అసహ్యమైన విషయం ఇదంతా. అంతవరకు వెళ్ళనే కూడా వెళ్ళింది, వదిలే మొత్తం వదిలే, మళ్ళీ సంపాదించుకోవచ్చాం, ఏం పర్వాలేదు. అంటే నీ అర్ధ భాగం నీకు ద్రోహం చేస్తే భార్య అయినా భర్త అయినా ఇంకెవరు నీకు సహకారం చేస్తారు ప్రపంచంలో? అటువంటిప్పుడు పరమ వైరాగ్యం మనిషిని ఆవరించి స్థిరంగా తన దీక్షకు తాను నిలబడి సంతోషం పట్టుకెళ్ళి, ఏం పట్టుకెళ్ళిపోతుంది, ఏం బాగుకుంటావు బాగు అని అనగలిగిన స్థితి ఉన్నవాడు రాముళ్ళని నిలబడతాడు జీవితం. తమ్ముడంటే ఇంచుమించు అర్థభాగమే. ఒకవేళ కానీ తమ్ముడు ఏంది, ఆయన నమ్మకమే, కైక తల్లి ఆవిడ మాత్రం ఏం కాదంట అని వదిలేశాడు అంతే. లక్ష్మణుడు ఇలా అనుమానిస్తే కూడా నువ్వు ఉండవయ్యా, భరతుడు వచ్చాక వాడు అంతగా కత్తెత్తితే అప్పుడు చూద్దానంటే, భరతుడు ఏడిచి 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 వాడు రాముడి కంటే గొప్ప త్యాగమూర్తి. వాడు వచ్చిన రాజ్యాన్ని కూడా వాడు పాలించలేదు, నాకు నీ చెప్పు నీవయ్యా చాలని చెప్పి పట్టుకెళ్ళాడు. వాడు ఏ పాత్రను మనం తక్కువ అంచనా వేస్తామండి? కృష్ణుడు గొప్పవాడే కానీ శాంతం తక్కువ. మీకు సరిగ్గా భారతంలో భీముడు టైపు కంపేర్, ధర్మరాజు రాముడితో పోల్చుకోవచ్చు. యుగ లక్షణాలు బట్టి కొంచెం క్యారెక్టర్స్ కొన్ని తగ్గుతాయి, తేకాడడం లాంటి కొన్ని వ్యధవేషాలు కొన్ని ఉంటాయి. మిగిలినవైతే వాడు రాముడే, అనుమానులే. భీముడు లక్ష్మణుడే, వాడు కూడా ధర్మరాజు కంట్రోల్లో ఉండబట్టే భీముడు బాగున్నాడు, లేక చాలా విధవ పనులు చేసేవాడు. వాడు చేశాడు మీకు అనుమానులా, కౌరవులందరూ చెట్టు ఎక్కితే మామిడి చెట్టు, వీడ చెట్టు ఊపాడు, 100 మంది పళ్ళు ముందు పడ్డాయో వీళ్ళు ముందు పడరు దీన్ని కూడా పడ్డారు. మరి ఏం పని అంటారండి దీన్ని, కోచి పని కాకపోతే అక్కడే మొదలయ్యే తగాదాలన్నీ. అసలు బాల నేరస్తులు పాఠశాలకు పంపాలండి. ధర్మరాజు అదుపుండబట్టి భీముడు అలా ఉన్నాడు, రాముడు అదుపుండబట్టి లక్ష్మణుడు అలా ఉన్నాడు అని ఆ క్షణం అండి. అంటే చూడండి, ఇందాకన్నామే తెల్లారేసరికి మొత్తం జరిగిపోవాలి, మన పేరు బయటికి రాకూడదు అన్నాం, లేకపోతే ఇంకా ఇప్పుడు రాజకీయ నాయకులు అయితే ప్రెస్ మీట్ పెడతారు వెంటనే, మా పిల్లల్ని స్వార్థానికి పాల్పడడం వల్ల నేను త్యాగం చేసి, అంటే ఈ త్యాగానికి వీడికి పబ్లిసిటీ కావాలి, తాను ఎప్పటికైనా ధర్మమే చేసినట్టు ఎప్పటికైనా నేను మళ్ళీ వస్తాను చెప్పడం, ఈ దొంగ నాటకాలన్నీ ఆడి ప్రెస్లో పబ్లికేషన్స్ ఇచ్చి అప్పుడు ఒక 4 రోజులు ఆగి ఏడిచి కన్నీళ్లు పెట్టుకుని ప్రజల సానుభూతి సంపాదించి పెడతా. మీకు ఎన్టీ రామారావు రాజకీయం, చంద్రబాబు నాయుడు రాజకీయం, ఇందిరాగాంధీ రాజకీయం దగ్గర నుంచి మీరు లెక్కేసుకోండి ఏం జరిగింది. చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్కి ద్రోహమే చేయొచ్చు, ఏం చేశాడు ద్రోహమే, ఇంకోటి మనకు అనవసరం, మనం కామెంట్ చేయదు. కానీ ఎన్టీఆర్ వీధుల్లోకి వెళ్ళలేదా? మరి రాముడు పాత్ర వేశాడే, రామాయణం చదువుకున్నాడే, రాముడంటే నువ్వేరా అని మనం దండం పెట్టామే, వదిలేయి అని ఉండలేకపోయాడే. వెయ్యడానికిను ఇగో ఆచరించడానికి ఇంత తేడా, చదవడం వేరు ఆచరించడం వేరు. ఎందుకు జనంలోకి వెళ్ళాలి, ఎందుకు ప్రచారం చేయాలి విషయాన్ని? అసలు నీ అల్లుడు వాడు ఎవడు పరాయవాడు కదే, వాడు ద్రోహమే చేశాడో వెన్నుపోవటం పెన్నపోవటం ప్రజలు తెలుసుకుంటారు మంచిది అని కాముగా ఊరుకుంటే ఎన్టీఆర్కి ప్రతిష్ట మిగిలింది. అసలు ఇంతటి అప్రతిష్ట కారణం తమరు లక్ష్మీ పార్వతే కదా. 72 ఏళ్లలో మీకు ఏంటా బుద్ధి? రామాయణం చదివి నేనే రాముడిని లోకానికి ప్రచారం చేసి దీన్నే వినాశకాలే విపరీత బుద్ధి. దాంతోనే వాడికి పార్టీ పోయింది, పదవి పోయింది, ప్రాణం కూడా పోయింది మీరు గమనించండి. లేకపోతే ఖచ్చితంగా ఎన్టీ రామారావు దేశానికి ప్రధానమంత్రి అయి ఉండేవాడు. అప్పుడు అది ఛాన్స్ ఉంది అతనికి. వీపీ సింగ్ తర్వాత గొడవలో దేవే కూడా గాడిద గుడ్డి వీళ్ళందరూ ఎందుకు అవుతారని, వీళ్ళెవరండి వాడి ముందు, వాడు పర్సనాలిటీ ముందు, వాడే అయ్యేవాడు నేషనల్ ఫ్రంట్ చైర్మన్. కేవలం ఈ 72 ఏళ్ల వయసులో కలిగిన స్త్రీ వ్యామోహం కారణంగా వాడు నాశనం అయ్యాడు వెనక్కి. అదే పార్టీని చీల్చింది, అదే పదవిని పోగొట్టింది, అదే ప్రాణం పోగొట్టించింది. ఇవి మనకు ఉదాహరణలు. రామాయణం పుట్టిన దేశంలో పుట్టి రాముడు పాత్ర స్వయంగా వేసి రాముడంటే నేనే అనిపించిన మనిషి కూడా రాముడిని అనుసరించలేకపోయింది. స్పష్టమైన ఉదాహరణ. రాముడు అలాంటి వాడు కాదు. హాయిగా రాత్రికి రాత్రి వెళ్ళిపోయాడు మళ్ళీ సుమంత్రుడు, ఏ పొద్దునే వెళదామంట, లేదు నీకు తెలియదు వెళ్ళిపోవాలి. ఎందుకో తెలుసా అండి, ఈ లోపు ఏమైనా ఇంకోటి రాముడి యొక్క బాధ ప్రధానంగా ఎక్కడంటే దశరథుడి గురించి. ఆయనకి మెలకు వచ్చి ఆయన లేస్తే వెళ్ళనివ్వడు, అడ్డుకుంటాడు. తండ్రి మీద ప్రేమ, పైగా తండ్రి ఆజ్ఞ కాదనడం ఆయనకి తెలియదు. అలాగని ఉండిపోతే పొద్దున్నే తాటగులు పెట్టేస్తారు జనం. లేదండి అదో డ్యాన్స్ అండి, ఆయనకు ఉండాలనే ఉందండి. నా లోనుంటే రామగోండాలు తయారవుతారు కదండి దేశంలో, రాముడు గోండాలు అందుకోసం ఉన్నాడు అండి అంటారు. జనం అపనింద అంటే రాముడికి పిచ్చి భయం అండి. సీత అగ్ని ప్రవేశానికి కూడా కారణం అది. జనవాత్యాన్ని ఆయన చాలా సీరియస్ గా దిశం, ఒక్కడు కూడా నా గురించి చెడుగా అనుకుందుకు వీలదు అనుకుంటే నేను వదిలేస్తాను. ఎదివా జానకి ఏమపి అంటాడు, నా ప్రాణం జానకి, నేను వదిలేస్తాను అయినా సరే, నేను ఒక్కడే ఉంటాను, వాడు నన్ను తిడ్డానికి వీలేదు. అలాంటి పరిపాలకుడు ఒక్కడ జాడాయి ప్రపంచానికి. అందుకే ఇప్పటికీ రామరాజ్యం 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 తప్ప హరిశ్చంద్ర రాజ్యం, ధర్మరాజు రాజ్యం, లక్ష్మణుడు రాజ్యం లేవు. రామరాజ్యమే అంతే, రాజంటే రాముడే. వంకాయ వంటి కూరజు పంకజముఖి సీత వంటి భాగ్యయుగలదే, శంకరుని వంటి దైవము లంకాపురి వైరి వంటి రాజును గలడే. ఎంత అందమైన పద్యం, ఎవడు రాశాడు తెలియదు కానీ. రాముడు లాంటి రాజులేట, సీత లాంటి భార్య లేదుగా, శంకరుడు లాంటి దేవుళ్ళు ఏట. పిలవగానే వచ్చేస్తారు కదా, వరాలు ఇచ్చేస్తారు, ఈజీలీ అప్రోచబుల్ గాడ్, అందుకని వచ్చేస్తారు. పనిలో పని వంకాయ కూర పెట్టాడు పద్యం. మళ్ళీ మాదేం తెలుగు వాడు రాసేయడం తెలియాలి కదా ఈ పద్యం. వంకాయ కూర కూడా అలాంటిదేనండి, ఎన్ని కాయలన్నా వన్ ఓన్లీ వన్ కాయ, దట్ ఈజ్ వంకాయ. అది రామకథలో మనం జీవితానికి అన్వయించుకోవచ్చు. నీ అన్నదమ్ములతో, మీ భార్యతో, లేదా మీ భర్తతో, మీ పిల్లలతో మీకు ఆస్తి తగాదాలు వస్తే స్పష్టంగా నాయన తీసుకో, నువ్వేం బాగుకుంటావు బాగుకో, నేను త్యాగం చేస్తాను వదిలేసి. మీకు ఖచ్చితంగా ఏడాది తిరగకుండా వాడు వచ్చి మీకు కాళ్ళట్టుకుంటే అది అమ్మవారి డ్యూటీ, మీ డ్యూటీ కాదండి. మీరు చేయవలసిన త్యాగం మీరు చేశారు. వాడి మనస్సు ఎలా మార్చాలో, వాడు వ్యాపారం ఎలా దెబ్బతీయాలో, వచ్చి మీ కాళ్ళు ఎలా పట్టుకునే చేయాలో ఆవిడ చాలా ప్లానింగ్ లో ఉంటుంది. అక్కడి నుంచి వీడు నా కోసం త్యాగం చేశాడు, వీడు నిజమేమిటో గ్రహించాడు, వీడికి ఖచ్చితంగా మనం చేయగలిగేలా చేయాలి అని చేస్తున్నాడు. రాముడికి అలాగే చేసింది. అందుకే వదిలేసిన నెల తిరగకుండా భరతుడు అక్కడికి వెళ్ళాడు, ఆయన కాళ్ళు పట్టుకుని ఏడిపించుకుని లాక్కొచ్చాడు, ప్రయత్నం చేశాడు. అయినా రాముడు రాలా మీరు గమనించండి. అది ఎందుకంటే రియల్ నిజమైనటువంటి నిజాయితీ. మళ్ళీ ఇప్పుడు నెలల తర్వాత వచ్చినా జనం జనమేనండి, విడిపోయేటప్పుడు గంట పడతారు రథం వెంట, మామూలుగా అంటారు మీకు అన్యాయం జరిగింది అంటారు. కానీ నెలల్లో రాముడు తిరిగి వస్తే ఈ ఆమెనయ్యా రాజకీయమయ్యా వచ్చాడు చూసావా, అక్కడికి వెళ్ళాడు ఉందాం అనుకున్నాడు, చేమలు దోమలన్నీ కుట్టే అడవరు కదా, ఉండలేకపోయాడు పాపం, ఆయన తిన రాసబిడ్డ పరుపుల్లో పెరిగాడు అందుకని వచ్చాడు అంటాడు తప్ప భరతుడు బతిమాలి వచ్చాడని అనుకోరు. జనం కామెంట్ ఆయనకు బాగా తెలుసు. నో నేను ఐ డోంట్ గివ్ ఏ ఛాన్స్. ఇదేదో 14 ఏళ్ళు రాని అప్పటికి భరతుడు ఏడిస్తే ఏమన్నాడంటే 14 ఏళ్ళు గడవవే తిరిగి రామే ధరను పాలింపమే వెళవయ్యా నువ్వు అన్నాడు. ఆయన అడిగితే చెప్పుడు ఇచ్చాడు, అది బతిమాలితే అది కూడా. అంటే ఈ అరణ్యంలో నిజానికి భరతుడు భక్తి పేరు మీద చెప్పింది చేసిన పని ఏమిటంటే ఆయన చెప్పులు లేకుండా చేశాడు. కనీసం అన్నగారు అడవుల్లో తిరుగుతున్నాడు ముళ్ళుగుచ్చుకుంటాయి చెప్పులు ఉంటాయి, అవి కూడా లాక్కెళ్ళిపోయి. ఈయనకి రాజ్యం లేదు, చెప్పులు లేదు, ఇంకో 10 ఏళ్ళు పోయాక భార్య లేదు. ఇక ఇంతకంటే కష్టాలు పడినవాడు ఎవడైనా ఉంటాడా ప్రపంచంలో? ఇవన్నీ భరించాడు ఆయన. ఆయన అడిగితే చెప్పులు అడగగానే నాకు ఇవి ఒక చేత ఉన్నాయే, ఇక్కడ బాటా కంపెనీ కూడా లేదు అని అలా. పాపం భరతుడు ఎంతో ప్రేమతో అడుగుతున్నాడు, ఎంత భక్తిని ఇచ్చాడు వాడు. అలాగే 14 ఏళ్ళు అలాగే చెప్పులు అలా పెట్టుకుని నిజంగా పరిపాలన చేశాడు. అసలు వాడు పరిపాలన చేయాలి, అందుకే తెలుగులో సామెత ఇష్టారాజ్యం భరతుడు పట్టమని. అప్పుడు ఒకటి ట్యాక్సీ కట్టలేదు భరతరాజు, దేని మీద దృష్టి లేదు. రామా 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 వాడు వాల్మీకి అయిపోయాడు వాడు. ఈ సింహాసనంలో చెప్పులు పెట్టే కింద కూర్చున్నాడు, పరిపాలన లేదు, ఎవడు పనులు కట్టలేదు, మొత్తం ఎగ్గొట్టేతాను. అది రామకథ నుంచి మనం నేర్చుకోవచ్చు. సరే అయిపోయింది, అరణ్యవాసానికి వెళ్ళారండి. ఇంకొక ఎగ్జాంపుల్, ఆడవాడు జాగ్రత్త గమనించాను. అక్కడ 13 ఏళ్ళు చాలా సరసంగా సరదాగా హాయిగా సాగిపోయింది. కరదూషణాదులు వచ్చారు, వాళ్ళని చంపాడు. అంతకుముందు శూర్పణఖ వచ్చింది, అది జాగ్రత్త గమనించండి. శూర్పణఖ వచ్చి రాముణ్ణి కామించింది ఆవిడ. ఆవిడకి అప్పటికే పెళ్లి అయింది, భర్త ఉన్నాడు. ఆ భర్తను రావణాసుడే చంపించాడు స్వయంగా. వాడి పేరు విద్యుజ్జిప్పు. రాక్షసుల ఆలోచన అలా ఉంటాయి, వాడికి బంధుత్వాలు ఉండవు. తేడా వచ్చి వేసి పారేశాడు రావణాసుడే. దానికి పిల్లలు ఉన్నారు, ఆ పిల్లలే కరదూషణం. వాడు ఆ శూర్పణఖ వచ్చి ఈ రాముణ్ణి కామిస్తుంది. రాముడు ఒకటే భార్య ఒకటే బాణం అనే లెక్క కదండి. అందుకని ఆయనకి ఆయన సరదా చాలా సరసం ఉన్నవాడు రాముడు. అందుకని పోనీ వెళ్ళిపోమని అనొచ్చు కదా, అహా అలాంటిగో అమ్మాయి నేనంటే భార్య ఉంది బాగుండదులే కానీ మా ఆవిడ చూస్తుంది కదా, మా వాడికి అడిగే ఉన్నాడు చూడండి. ఇదంతా వాల్మీకి రామాయణంలో ఉన్నదని. మా వాడికి అడిగే ఉన్నాడు చూడు, ఎందుకంటే దానికి తగిన పనిష్మెంట్ వాడు ఇస్తాడు తెలుసు. అంటే ఎక్కడ ఆవేశం నువ్వు ప్రదర్శించిన కత్తి పట్టుకొచ్చాడు కదా, తండ్రిని నరికేస్తా కైకి నరికేస్తా అంటూ ఇప్పుడు నరికి. ఎందుకంటే ఇది తమో గుణం రాక్షసి, ఈ కత్తి ప్రయోగించాల్సింది ఇక్కడ అమ్మ మీదను పెంతల్లి మీద కాదు అని చూపించాడు దారి. అది వెళ్ళింది, వాడు శుభ్రంగా ముక్కు చివరు కోసించాడు. వాడికి అడిగే ఉన్నాడు, అన్ని ఇందుకే అడిగే ఉన్నాడు వాడు కత్తిని ఊరుకుంటూ. పైగా ఎప్పుడండి ఈ పరిస్థితి వచ్చింది కదా, సరదా కూడా చేయలే ఈ పని. సీతని మింగడానికి సిద్ధపడింది శూర్పణఖ. నాకు నువ్వు అడ్డంగా ఉన్నావు, నువ్వు ఇంత అందంగా ఉండబట్టే రాముడు నన్ను ప్రేమించట్లేదు, ఇది అందంగా ఉందని రాముడు దీన్ని ప్రేమించాడు. శూర్పణఖ అంటే నఖం అంటే గోరు, శూర్పం అంటే చేట. దాని గోళ్లు చేటలంత ఉన్నాయి, అంటే వేళ్లు పీటలంత ఉంటాయి. వేళ్లు పీటంత ఉన్నాయంటే చెయ్యి రామారావు పీటంత ఉంటుంది. దీన్ని బట్టి మీరు కంప్యూటర్ లో డిజైన్ తీయండి. ఎవడైనా ప్రేమిస్తాడా రాముడు మాట దేవుడిని? అంటే దాని మనస్సులో ఉండే కామవాంచి దాందే తప్ప ఇంకా ఎదుటివాడి గురించిన ఆలోచన లేదు. దాన్ని అది ప్రేమించేయాలి. పైగా వాడు ప్రేమించకపోవడానికి ఈవిడాడు. ఈవిడేముంది, ఆయన కూర్చుంది అలా చూస్తుంది, చూద్దాం అసలు రాముడి సంగతి బయటపడుతుంది. మనవాడు మనవాడు కబుర్లు చెబుతాడా నిజంగా శీలం ఉందో చూద్దాం అని కూర్చుంది. ఆవిడ నవ్వుతోంది ఇలాగ చక్కగా చిరకనవ్వు నవ్వుతుంటే సీత మీద కట్టింది. అప్పుడు అన్నాడు రాముడు ఒళ్ళు మండి, లక్ష్మణుడు ఒక సైగ తీసి, ఎందుకంటే సీత మీద ఈగ వాలితే రాముడు సహించాడు. వనవాసంలో ఇదే 13 ఏళ్ల వనవాసంలో వీళ్ళందరూ సరదాగా సరసంగా పక్కన కూర్చొని ఒక దిమ్మ మీద కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉంటే ఒక కాకి వచ్చి సీతను ఇక్కడ పొడిచిందండి. కాకి పొడిస్తే ఏమిటి పెద్ద సీన్, ఇది ఇష్ అంటే అయిపోయాయి. పొడిస్తే అమ్మ అనుకుంది ఒకసారి, కొంచెం బ్లడ్ వచ్చింది ఆవిడ అంతే. ఆ రక్తం చూసి రాముడు వెంటనే బ్రహ్మాస్త్రం వేశాడు కాకి మీద, పిచ్చుకు మీద బ్రహ్మాస్త్రం వేశాడు. పిచ్చుకు మీద బ్రహ్మాస్త్రం అనే మాట అప్పుడే వచ్చి కాకి మీద బ్రహ్మాస్త్రం. రామబాణమా మజాక, వాడు కాకాసురుడు, వాడు తక్కువడు కదా. అడగనండా అసురుడే, వాడు రకరకాల వేషాల్లో వస్తారు, కామరూపులు వాడు, వాళ్ళకి వరం ఉంది, వాళ్ళకి శక్తి ఉంది. అందుకని వాళ్ళు వెళ్ళి అక్కడ చూసుకుని బ్రహ్మలోకానికి వెడతాడు. బ్రహ్మశరణ కూడా ఎవరు శరణ ఇవ్వరు. చివరికి మళ్ళీ వచ్చి రాముణ్ణి వెడితే సీతను వేడు, సీత ఏమంటే చేస్తా, సీత క్షమించి వదిలేయమంటాడు. అప్పుడు కూడా రాముడు అంటాడు, నా బాణానికి తిరుగులేదు, అది వెనక్కి రావడం దానికి తెలియదు, దాన్ని ఛేదిస్తే తప్ప. ఏదో ఒకటి బలిచ్చి, అంటే కాకి తన కన్ను బలిచ్చింది. అప్పటి నుంచి కాకి లోకంలో ఏకాక్షి, రెండు కళ్ళు ఉంటాయి కానీ చూపు ఒకటే, ఇటు చూస్తే ఇటు చూడలేదు, ఇటు చూస్తే ఇటు చూడలేదు. అంత ప్రేమించాడు సీతను రాముడు. కాబట్టి ఆవిడ మాయలేడిని చూసి, ఒక లేడిని చూసింది, మారీచుడు అవి లేడి రూపంలో వచ్చాడు. వాడు కావాలన్న శరీరం మీద బంగారపు మచ్చలు పెట్టుకుని వచ్చాడు. ఈవిడ చూసింది, ఏమంటే ఇంత చదువుకుంది ఆవిడ, మిథిలా నగరంలో కనీసం 10th class అయినా చదువుకుంటుంది కదా, ఇంగ్లీష్ మీడియము తెలుగు మీడియము, బంగారపు లేడి ప్రపంచంలో ఉంటుందని ఈ పెద్ద మనిషి తెలియదండి ఆవిడకి. కోరిక ఆడాళ్ళ చిత్తం ఎలా ఉంటుందంటే, పైగా ఇంకోటి మీరు గమనించండి, రాముడు అంటే నార చీరలు కట్టుకుని ఆభరణాలు లేకుండా గోచిగుడ్డెట్టుకుని వచ్చాడు, కానీ సీతాదేవి అలా రాల, పట్టు చీరలు కట్టుకుని సమస్తాభరణాలతో వచ్చింది. కైక అడ్డు చెప్పింది, నీకెందుకు ఆభరణాలు అంటే వశిష్ఠ మహర్షి ఎదురు తిరిగి నోరు మూసుకోమ్మా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు, మేము ఊరుకుంటున్నాం కదా, నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు, రాముడు చూసి మేము ఆగుతున్నాం, రాముడికి వనవాసం ఉన్నాం, సీతకు వనవాసమా, ఆవిడ ఇష్టం, ఆవిడ పుట్టిన రోడ్డు బోర్డు నగలు పెట్టారు, అత్త రెండు రోడ్డు పెట్టారు, అవన్నీ పట్టుకుని పెడుతుంది, పట్టుకెళ్ళి అమ్మా, ఎందుకో తెలుసా, వశిష్ఠ మహర్షి త్రికాల వీధి, ముందు ముందు ఈ నగలే ఆవిడ యొక్క ఆచూకీని తెలియజేస్తాయి, అంతేగాని అక్కడ కంసారాడు ఉండి తాకట్టు పెట్టుకోవడం కోసం పట్టుకెళ్ళమని చెప్పలేదు, తెలుసు అవన్నీ ఎందుకు ఉపయోగం, అందుకని పట్టుకెళ్ళామండి, ఎవరు మాట్లాడద్దు, అవసరమైనప్పుడు కల్పించు, అది ఎందుకంటే వశిష్ఠుడు యోగ వశిష్ఠుడు బోధించిన మనిషి స్వయంగా, ఆయనలా తప్పు చేస్తాడు, అందుకని కల్పించుకో, అందుకని రాముడు వనవాసానికి వెళ్ళాలి, లేదా రావణ సంహారం జరగదు, అమ్మవారి నగలతో వెళ్ళాలి, ఇవన్నీ తెలుసు ఆయనకి ప్లానింగ్, ఎందుకంటే ఆయన దగ్గర మొత్తం చిత్రం ఉంటుందండి, www.ramayana.com అంటే అందులో మొత్తం వచ్చేస్తుంది, అది దివ్య దృష్టి అంటే అర్థం అది, కాబట్టి ఇదిలా జరగాలంటే ఈ అమ్మాయి ఇలా వెళ్ళాలి, ఆ వెళ్ళనేది అన్నాడు, అలా ఆభరణాలన్నీ ఉన్నాయి కదా, రాముడు చాలా సరదాగా రోజు ఒక ఆభరణాన్ని ఇలా పట్టుకుని దాన్ని వర్ణించేవాడు, అమ్మవారు చాలా అలా కూర్చుని ఎంత ఇష్టమో, ఈ వనవాసమే బాగుందండి ఆవిడ, ఎందుకంటే అంతఃపురంలో ఉండి ఈ పెద్ద మనిషి ఇలా దొరకడం, ఆ వనవాసమే బాగుంది, వనవాసమే బాగుంది అని వచ్చింది కూడా, పాపం ఆవిడకి ఆ ఫలితం దక్కింది, 13 ఏళ్ల పాటు అమర సోక్షాలని అనుభవించింది వనవాసంలో, ప్రకృతి సహజంగా నీళ్ళకెళ్ళి కుండతో నీళ్లు పట్టుకురావడం, వీళ్ళిద్దరూ కలిసి కూర్చుని వండుకోవడం, వడ్డించుకోవడం, తినడం, అన్ని సరదాగా గడిచి, ఇంత సరదా మాయలేడితో నాశనమైంది, ఆ మాయలేడి కోరిక కారణం సీత కోరిక తప్ప రాముడు కాని లక్ష్మణుడు కాని కాదు, మీరు అబ్జర్వ్ చేయండి, బంగారపు లేడి ఉండదని ఆవిడికి తెలియదా, తన ఒంటి మీద ఇంత ఒకడు ఉందనుకున్నాం, ఆ లేడి మీద బంగారం కొద్దిగా ఒక పువ్వుని ఒక 2 కాసులో 3 కాసులో 10 కాసులో ఉందనుకుందాం, 100 కాసులు బంగారం నీ ఒకడు నీకు ఇచ్చాడే, ఇంత ఉండగా మళ్ళీ అదెందుకు కోరావు, ఇదే కర్మ అంటే, పురుగింటి పుల్లకూర రుచి అంటారే, ఆవిడకి ఆ బంగారం కోసం లేడండి, లేడి కోసం లేడి కాదు, ముచ్చటపడింది, నాదా నాకు ఆ లేడి కావాలి, వెంటనే లక్ష్మణుడు వాడు ఎప్పుడు జాగ్రత్తగా వాడు జ్యూటీ పాము మళ్ళీ గుర్తు చేస్తున్నాడు, పాముకి ఆ చూపు ఎక్కువ, ఇలా ఇలా విడుతూ ఉన్నది, చిన్న అరికిడే ఎందుకంటే టప్మని తలొచ్చింది, లేదా పక్కడిపోతుంది, చూపు ఎక్కువ, అందుకని లేదమ్మా మీరు కోరకండి, వాడు రాక్షసుడు, వాడు గడ్డి తింటుండే చూస్తున్నాను నేను, వాడు గడ్డి తిన్నట్టు నటిస్తున్నాడు, వాడు తినడం లేదు, వాడికి అంత అబ్జర్వేషన్ ఉన్నాడు, చూడండి ఒక వస్తువు మీద మనకి వ్యామోహం ఉన్నప్పుడు మనం ఇవన్నీ గమనించాం, ఆ వస్తువు ఆకర్షణ రంగే చూస్తాం, వ్యామోహం లేనప్పుడు ఆ వస్తువు యొక్క నిజస్వరూపం మనకు కనపడుతుంది, లక్ష్మణుడికి వ్యామోహం లేదు, ఎందుకంటే వాడి పక్కన ఊరిమిడ లేదు, వాడు హాయిగా అన్నగారిని కాపలాగాడి వాడు డ్యూటీ, అందుకని వాడికి అదే కనపడింది, అంటే సీత ఊరుకోవయ పెళ్ళం కూడలేదు నీకేం తెలిస్తే సరసర సరదాల నేను, అలా కాదు నాదా అని మళ్ళీ ఏం చేయట్టుకుంది, పోనీ ఈయన తెలివైన వాడు, వాడు చెబుతున్నాడు ఎందుకో విందో అబ్బే కాదని, జరగవలసిందని జరగాలి కదా, ఈయన ఒక నవ్వు నవ్వి, లక్ష్మణ మీ వదిన ఇంత కాలానికి కోరక కోరక ఒక కోరిక కోరిందయ్యా, మాకు పెళ్లి ఇన్ని సంవత్సరాలు అయింది, ఎప్పుడూ నోరు విడిచి ఏం అడగలేదు, ఒక్క లేడి అడిగితే లేకపోతే ఇక మన రాజరికం ఎందుకు పని లేక, ఇక్కడ వెదవలేడి నువ్వు అన్నట్టు రాక్షసుడైతే చంపేస్తాను, మామూలు లేడైతే పట్టుకొస్తాను, 5 నిమిషాల పని నా సంగతి నీకు తెలియదు, అప్పటికే 14,000 మంది రాక్షసుని చంపడి, అప్పటికి లక్ష్మణుడు మొత్తుకుంటూనే ఉన్నాడు, అన్నయ్య వద్దు వద్దు అని అప్పుడు వెళ్ళిపోయాడు ఆయన, వెళ్ళిపోయిన వెంటనే వాడు అక్కడ వాడు పరిగెత్తుకుని కావాలని దూరంగా తీసుకుపోయి అక్కడ చచ్చిపోయి ఆయన చేతుల్లో చచ్చిపోతున్నవాడు రామా లక్ష్మణ, హా లక్ష్మణ హా సీత అని అరిచేవాడు రాముడిని మినహాయించి, రాముడే అరుస్తున్నట్టుగా చేయాలి, ఎందుకు చేశారండి, మారీచుడిని రావణాసుడు ప్రోత్సహించాడు ఈ వ్యాసనేమని, వాడు స్పష్టంగా చెప్పాడు మారీచుడు వద్దయ్యా, ఎందుకంటే రామబాణపు రుచి వాడికి తెలుసండి, యజ్ఞ సంరక్షణలో తాటక కుమారుడు వీళ్ళందరూ మారీచు సుబాహు, అప్పుడు తాటకను చంపాడు, సుబాహుణ్ణి సముద్రమంతరం కొట్టాడు, మారీచుని సుబాహుణ్ణి చంపాడు, మారీచుడిని సముద్రమంతరం కొట్టాడు, ఏకంగా నేను రామబాణపు దెబ్బతిన్నాను, వూండెడ్ సోల్జర్ నేను, సముద్రం దాకా వెళ్ళి తిరిగి వచ్చాను, మళ్ళీ నన్ను ఎందుకో రాముడి దగ్గరికి పంపిస్తావు, వాడి బాణం గురించి నీకు తెలియదయ్యా అంటే రావణాసురుడు వాడు పెట్టాడు సినిమాలో వెళ్ళను కదా, నువ్వు వాడి చేతుల్లో చావడానికి మొహమాట పడితే నేనే చంపేస్తాను ఇప్పుడే, ఇప్పుడు వాడేం చేస్తారని అప్పుడు వాడు అనుకున్నాడు, వాడు తత్వజ్ఞాని అమ్మయ్యా పోన్లే ఎలాగూ చావు తప్పదు, ఈ దుర్మార్గుడు చేతుల్లో చావడం కంటే రాముడి చేతుల్లో చావడం మంచిది అని అనిపిస్తుంది, చావుకు సిద్ధపడి వెళ్ళాడు వాడు భాగవతంలో పరీక్షిత్తులని, చనిపోతే ఈ మాయ చేశాడు, అది వినపడిన వెంటనే సీత మనస్సు మారిపోయిందండి, అతి స్నేహ కలు పాపశంకి అంటాడు కాళిదాసు, అది సరిగ్గా సీత మీద పనిచేసింది, ఎవరి మీదనా మనకి బాగా ఎక్కువ ప్రేమ ఉంటే ఆ ప్రేమతోటి ఎన్నో పాపకార్యాలు చేస్తాంట, అనుమానిస్తాంట మనుషులను కూడా, అందుకని వెంటనే ఆవిడ లక్ష్మణుని వెళ్ళు వెళ్ళు తొందరగా వెళ్ళు మీ అన్నగారికి ఏదో జరిగిందంటే చెప్పాడు, అమ్మ ఆయన వెంట నా మాట నువ్వు వినవు, మేమేం చేయాలో తెలియట్లేదు, ఇక్కడ వద్దంటే ఆయన వెళ్ళాడు, నువ్వు ఇప్పుడు వెళ్ళమాట ఉన్నాను, ఆయన ఇక్కడ నన్ను కాపలా పెట్టి వెళ్ళాడు నీకు, ఇది రాక్షస మాయ నేను చెబుతున్నాను నమ్మండి, ఇది ఏదో జరగడానికి వచ్చింది, నా మనస్సు కీడు శంకిస్తుంది అంటే ఎంతవరకు వెళ్ళిపోయిందంటే అమ్మవారండి కొడుకు కంటే ఎక్కువగా ప్రేమించింది కదా ఆ తల్లి. అవి ఏమీ పట్టించుకోకుండా దుర్మార్గు కూడా ఒక తమ్ముడు రాజ్యాన్ని ఆక్రమించాడు, ఇంకో తమ్ముడు పెళ్ళని కాజేయాలని చూస్తున్నారు మీరు వ్యధవరా అని పెట్టింది. వీడు వాడు ఎంత బాధపడి ఉంటాడు, వాడు మనిషే కదా, అమ్మవారు అలా అనొచ్చా? అతి స్నేహకలు పాప శంకి. ఒక వ్యక్తి మీద ఉండేటువంటి ప్రేమ మరో వ్యక్తి పట్ల ఆ ద్వేషాన్ని కలిగించింది. ఎంత చిన్నాభిన్నం అయిపోయి ఉంటుంది లక్ష్మణుని యొక్క హృదయం తల్లి లాంటి వదిన గారి మాట అంటే. తల్లి కంటే ఎక్కువ, తల్లిని విడిచిపెట్టి ఇప్పుడు కోసం వచ్చాడే. వచ్చేటప్పుడు లక్ష్మణుడు సుమిత్రకు దండం పెడతారండి కాళ్ళకి. ఆవిడ ఎంత ఏడవాలి అసలు. నిజంగా సుమిత్ర పొలిటీషియన్ అయితే, రాజనీతి తెలుసున్నదైతే, ఒరే అబ్బాయి రాముడు వనవాసం చేస్తాడు భరతుడు ఇదంతా కైకేయికి కౌశల్యకి గొడవ కదండి. ఈవిడ రెండు ఆవిడ మనకు అనవసరం రా ఇదంతా మన ఇంట్లో ఉందామని చెప్పొచ్చు కొడుకు. అలా కాకుండా ఆవిడ చాలా ఉదారం అండి. వెంటనే అయోధ్యామటవీం విద్ధి రామం దశరథం విద్ధి మాం విద్ధి జనకాత్మజాం అయోధ్యామటవీం విద్ధి గచ్చతాత యథా సుఖం. వెళ్ళు నిర్భయంగా వెళ్ళు. అయోధ్య అంటే అడవి, అడవంటే అయోధ్య, రాముడంటే దశరథుడే, సీత అంటే నేనే, అలా సేవించు వాళ్ళని నేను చెప్పింది తప్ప నీకెందుకురా లేనిపోరు కూడా లోపలికి వెళ్ళి కూర్చో నోర్మస్గా కదవా అని చెప్పరా. మనమైతే మన పిల్లలకి అలాగే చెప్పేవారు. వశిష్ఠుడు అక్కడ ఉండి అమ్మా సుమిత్ర నువ్వు చరిత్రలో మిగిలిపోతావు, నువ్వు చిన్న పాత్రవు కాదు, రామాయణం పట్టనంత మనిషివు నువ్వు అంటాడు ఆయన. ఎందుకంటే కైక తన స్వార్థం కోసం తన కొడుకు కోసం రాముడిని వనవాసానికి పంపుతోంది, కానీ నువ్వు రాముడి కోసం నీ కొడుకును వనవాసానికి పంపుతున్నావు. మీ ఇద్దరిని చరిత్ర గుర్తుంచుకుంటుంది అమ్మా, ఇద్దరు స్త్రీలే అయినా అంటాడు. అది సుమిత్ర యొక్క చరితార్థత. అటువంటి సుమిత్ర కొడుకు సౌమిత్రి వాడి మనస్సులో చెడుందుకుంటుందండి. ఈవిడ ఆ ప్రేమతోటి ఏమన్నాలో తెలియక ఇంకా ఈ మాట అనేసరికి అమ్మా భూమండలంలో ఎవడో పడకూడదు, నింద పడ్డా నేను, చాలు నా బతుక్కిది చాలు, ఇక మీ ఇష్టం మిమ్మల్ని మీరు కాపాడుకోండి అని వెళ్ళిపోయాడు. ఏడు గీతలు గీయడం ఇవన్నీ లేవండి, అనవసరంగా ఊహించకండి, ఆయన ఏం గీతలు ఏం గీయ, ఆయన వెళ్ళిపోయాడు. జాగ్రత్తగా ఉండండి మీ రక్షణ మీదే అని చెప్పి వెళ్ళిపోయాడు. వీటిని వెళ్ళగానే రావణాసురుడు వచ్చాడు. అంతే, వాడు సన్యాసి వేషంలో వచ్చింది కాసేపే. ఈవిడ భిక్ష వేయడానికి లోపలికి వస్తుంటేనే వాళ్ళు బయటకు వస్తుంటే వాళ్ళు లోపలికి వచ్చేసారు. వచ్చేసిన వెంటనే రావణాసుర స్వరూపాన్ని చూపించారు. ఎందుకని ఆ వెధవకి అహల్య లెక్క, ఇంద్రుణ్ణి చూడగానే అహల్య లైన్లో పడిపోయింది కదా, అలాగే మన వైభవం చూడగానే సీత పడిపోతుంది అనుకున్నాడు. సీతకి అహల్యకి చాలా తేడా ఉంది. సీత రజోగుణం, అహల్య రజోగుణం, సీత సత్వగుణం. ఆవిడ పడదు అలాగే. ఇటువంటి వెధవాలను చాలా మంది చూసింది. ఆవిడ లక్ష్మీదేవి సాక్షాత్, ఆవిడ ఎందుకు పడుతుంది? అందుకని వీడి అసలు రూపం చూడగానే నాకు అర్థమైంది, మన శూర్పణకు కూడా మీ చెల్లెలే అని చెప్పింది దుర్మార్గుడు కూడా. అయ్యయ్యో కొడుకులాంటి లక్ష్మణుణ్ణి ఎన్ని మాటలను పంపించేశాను ఇక్కడి నుంచి, వాడు ఉంటే నన్ను కాపాడేవాడే అని ఏడుస్తుంది ఆవిడ. ఇలా ఏడుస్తున్న మనిషిని పర్ణశాలలోంచి లాక్కుని జుట్టు పట్టుకుని తొడ మీద కూర్చోబెట్టుకుని తీసుకెళ్తాడు. నో డౌట్ వాల్మీకి రామాయణంలో ఉన్న విషయం, భూమి తవ్వడం, చుట్టూ ఏదో బౌండరీ గీయడం, ఎత్తడం ఇవన్నీ లేవండి, ఇవన్నీ కల్పన. ఒక మామూలు స్త్రీకి జరిగిన పరాభవమే సీతకి జరిగింది. అంతే, అక్కడ ఆవిడ చేయగలిగింది వీళ్ళంతా మానవులు, మీరు మర్చిపోకండి. రాముడు సీత లక్ష్మణుడు దేవుళ్ళు కాదు, ఆ శక్తులేం లేవు వాళ్ళకి. వాళ్ళు మానవులు, మానవుల్లాగే ప్రవర్తించారు. ఎందుకు వాళ్ళు అలా ప్రవర్తించారు? మానవుల్లాగా ప్రవర్తిస్తూనే అన్ని దుఃఖాలు పడుతూనే అన్ని మోసాలకి గురవుతూనే పరమాత్మను చేరుకోవచ్చు, కానీ ఓపిక ఉండాలి, సహనం ఉండాలి, జ్ఞానం ఉండాలి అని తెలియజేయడం కోసం అలా ప్రవర్తించారు. మహత్యాలు ప్రదర్శించదలుచుకుంటే కృష్ణుడిలాగా చిన్నతనంలోనే ప్రదర్శించేవాడు. అది కృష్ణావతారం. ఇక్కడ జరగవు అటువంటివన్నీ. ఇక్కడ అన్ని మామూలు సహజంగా చాలా న్యాచురల్ ఫిల్మ్ ఇది. ప్రకృతిని ఫోటో తీసినట్టే ఉంటుంది రామాయణం. అంతే, అందుకని వాడు జుట్టట్టుకుని లాక్కెడతాడు అమ్మవారు. వాడు తొడమి కూర్చోబెట్టుకుంటాడు, పుష్పక విమానంలో తీసుకెళ్తాడు, ఏడంతస్తుల విమానం గుర్తుపెట్టుకుంటాడు. తర్వాత వస్తుంది దీని ప్రస్తావం. దాంట్లో బోల్డ్ ఏర్పాట్లు ఉన్నాయి, బ్రహ్మాండమైన లైటింగ్ విమానాలు, ఓ ఎయిర్ హోస్టెస్లు సరే సరి ఆ సరే అనేక రకాల మధువులు పానాలు, ఏడంతస్తుల విమానం అది. అందులో అమ్మవారిని కూర్చోబెట్టి తీసుకెడుతూ ఉంటే అప్పుడు ఆవిడకి అర్థమైంది. అప్పుడు చేసిన కర్మ అనుభవించడం అంటే సీతాదేవికి తప్పలేదమ్మా, మనకి తప్పుతుందా? నీ దగ్గర ఇంత బంగారం ఉండగా నువ్వు మాయిలేడి మీద బంగారాన్ని కోరావు, కాబట్టి భగవంతుడు ఆవిడకి వేసిన శిక్ష ఏమిటయ్యా? నీ బంగారాన్ని నువ్వే తీసి నీ చీర నువ్వే చింపి బంగారం అంతా అందులో మూటగట్టి వదిలి, నీకు అక్కలేని బంగారం కోరావు కదా, అందుకని ఉన్న బంగారం వెళ్ళిపోయింది, ఏడుస్తూ కూర్చో. ఇది ఆ కొనకూడని వస్తువులు కొంటే ఉన్న వస్తువులు అమ్మేయాల్సి ఉంటుందని నేను చెప్పానే, ఆడాళ్ళైనా మొగాళ్ళైనా గ్రహించవలసింది. సీతాదేవికి పడింది పనిష్మెంట్. మనగవడమండి మన కదా, మనం పీతలం, మనం సీతలేడు, మన బతుకులేంత మనమే. అందుకని ఉన్నవి సాల్, ఇంకా నాకు అక్కర్ లేదనే దృష్టి ఉంటే హాయిగా ఉంటాను. ఆవిడకి అనిపించింది అయ్యో అనవసరంగా ఆ బంగారాన్ని కాసిపడ్డాను, ఇప్పుడు నా ఆవిడే తీసి ఎవరు తీమం లేదు, రావణాసుడు తీమల్లా, ఆవిడకి తెలియదు అసలు. వాడు గొడవలో వాడు ఉన్నాడు, జటాయి వస్తే వాడు పోరాడుతున్నాడు, తీసి ఇచ్చేసింది కింద. ఎందుకంటే రాముడు కాశీకి తెలియాలంటే ఈ బంగారం పడాలి, ఎక్కడొక్కడ ఎక్కడ పడినా మంచిది అని పడేసింది. అదృష్టవశాత్తు కథ బాగా జరగాలి కాబట్టి అది సంధ్యావందనం చేసుకుంటున్న హనుమంతుడు చేతుల్లో పడింది. అక్కడి నుంచి రాముడు పెడుతుంటే జటాయువు రావణాసుడితో పోరాడాడు, సేతనెత్తుకుపోతుంటాడు. వాడు పక్షి అయినా సరే చాలా ధైర్యంగా పోరాడాడు. నేను గెలుస్తానని పోరాడలేదండి, భగవద్గీత వాడికి లెక్క తెలిసి యోగ వాసిష్టము, ఆ రెండింటికి మధ్యలో వాడు జటాయు, వాడు మహాయోగి, దశరథుడికి స్నేహితుడు. గెలుస్తావా లేదా అనే తర్వాత విషయం, ఫలితం భగవంతుడి కుదిరే, మన పని మనం చెయ్యాలి అంతే అని రెండు రెక్కలున్న పక్షి పది తలల రావణాసుడితో యుద్ధం జరిగే పనేనా. కానీ ధైర్యంగా వాడు చేశాడు, ముక్కుతో గోకాడు, వాడిని పీకాడు, నానా గొడవ పెట్టాడు, చివరికి వాడు కత్తి తీసి వాడు రెండు రెక్కలు ఖండించి వారి కింద పడిపోయి పడిపోయి కూడా వాడు రామా 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 చనిపోయే వరకు రామా. ఎందుకని? కిల్ యు డై డూ యువర్ డ్యూటీ. ఇప్పటికీ వాడు డ్యూటీ ఒకటే, నేను రాముడికి చెప్పాలి, రాముడికి చెప్పాలి, రాముడిని కలవాలి అంటే మూలుగుతున్నాడు. మూలక్కపోతే రాముడు పక్కనే చెడిపోయేవాడు, వీడికి కనిపెట్టేవాడు కాదు, వాడు ఎడుపులో వాడున్నాడు. రాముడు ఇక్కడికి వచ్చేది జరగరాని ఘోరమంతా జరిగిపోయింది. అన్నిటినీ అడుగుతాడు రామాయణ కల్పవృక్షంలో విశ్వనాథ వారు రాస్తారు. లేని అడిగట లేని రోజు నీ మెడది లేదు కదా, సీత ఎక్కడుందో నీకు తెలుసా? ఆ లేడి పాపం ఏం చేయాలో తెలియక దక్షిణ దిక్కుగా చూడడం, ఇలా మెడ పైకెత్తడం పరిగెత్తడం, అంటే ఎవడో వచ్చాడు దక్షిణ దిక్కు నుంచి వచ్చాడు వాడు ఎత్తుకుపోయాడని చెప్పడం అనమాట. లేళ్ళన్నీ రాముడికి సహాయం చేశాడు. అందుకని వాల్మీకి అక్కడ చాలా అద్భుతమైనటువంటి శ్లోకం రాస్తాడు. సుపంధానంతు గచ్చంతం త్రియంచోపి సహాయతే, కుపంధానంతు గచ్చంతం సోదరోపి విముంచతి. నువ్వు మంచి మార్గంలో పెడితే నీకు పశువులు పక్షులు కూడా సాయం చేస్తాయి. జటాయు సాయం చేసింది, రేణు సాయం చేసే రాముడికి. నువ్వు చెడ్డ మార్గంలో పెడితే నీ సోదరుడు కూడా నేను వదిలేస్తాట. రావణాసుడు దుర్మార్గంలో వెళ్ళడు, విభీషణుడు వాడిని వదిలేశాడు. ఇది రామాయణం మనకు అందించే సందేశం అండి. మంచి మార్గంలో పెడితే అందరూ సాయం చేస్తారు, చెడ్డ మార్గంలో పెడితే అయిన వాడు కూడా వదిలేస్తారు. ఇది చెప్పేది ఈ తత్వం గ్రహించాలి, కథ కాదు, కథ మీకంతా తెలుసు అన్నది. అలాగే వెళ్ళిన తర్వాత జరిగింది గమనించండి, అక్కడ సుగ్రీవుణ్ణి కలిశాడు రాముడు, హనుమంతుడిని కలిశాడు. హనుమంతుడి ద్వారా సుగ్రీవుణ్ణి కలిశాడు, స్నేహం మొదలుపెట్టారు. ఇంకా కాకముందే సుగ్రీవుడు వెంటనే హనుమంతుడిని పిలిచి, నీకే ఓ నగలు దొరికాయనే కదా, ఓసారి పట్టుకురా అవి ఒకటి చూద్దాం అని. ఆ నగలు చూపిస్తే అక్కడ తెలుస్తుంది మనకి లక్ష్మణుడి యొక్క వ్యక్తిత్వం ఏమిటో. ఆ నగలని చూపిస్తే రామచంద్రమూర్తికి ఒకసారి సీత నగలే అవన్నీ ఒక్కటి గుర్తొస్తుంది. ఎందుకంటే వాళ్ళిద్దరూ ఆ నగలు ఒక్కొక్కటి ఇలా పరిశీలించుకుంటూ గంటలు గడిపారండి. అమ్మవారి ఒంటి మీద ఉండగా ప్రతి నగ ఆయన స్వయంగా ముట్టుకుని, ఈ నగిషి ఎంత బాగుంది, ఈ వంకర ఎంత బాగుంది, ఇగో నీ శరీరపు రంగుకి ఈ వంకర ఉండబట్టి చాలా అందంగా ఉంది, ఇవంతా ఆడాళ్ళు ఇష్టపడే మాటలు. మనం వాళ్ళు చీర కట్టుకుంటే ఒకసారి మన దగ్గర తిప్పుతారు, మనం చూడకుండా వెళ్ళిపోతే అదమ్మవుడు దిక్కుమందుడు. అది తిప్పడం ఎందుకంటే మనం చూడాలని, ఓసారి చూసి ఏదో బాగుంది అంటే సంతోషిస్తారు. మన సొమ్ము ఏం పోయింది మనకి అంతకంటే, పద పద కారు రెడీగా ఉంటే ఏమిటి వేశారు కదా, కారు ఇప్పుడు అక్కడే ఉంటుంది, చీర ఎలాగే ఉంటుందా? ఒక కామెంట్ చేయలేదా, ఒక మంచి మాట, చీర బాగుందని ఒక మాట అనలేదు, అర్థం అవట్లే ఆడదాని మనస్సు. అబ్బాయి ఇదంతా మనకి ఈ ఆడాడు పెద్ద చికాకండి, ఏమిటి చికాకు, ఏదో ధరించారు నువ్వు కాస్త మెచ్చుకుంటే ఆనందిస్తారు, ఏదో వంట ఉండి అక్కడ పెట్టారు, అన్ని ప్రతిదీ పేరు పేరున పప్పు బాగుంది కూర బాగుంది చెప్పండి, చెప్పకపోతే ఏమిటో అన్ని తినడమే కానీ ఏమి చెప్పరు. మరి ఉంటుందండి, తప్పేం లేదు, అది మనం ఆఫీసులో పనిచేసినప్పుడు రికగ్నిషన్ మనం కోరుకోవట్లేదా, ఇది అంతే. అయ్యి ఎవడు రోజు వంటకి చెప్పేది, రోజు వంటే రోజు తిరిగిన ఒక రోజు తిరిగిన రెండు పొట్టాలు తిరిగిన మూడు పొట్ట మూడు పొట్టాలు చెప్పాలి అంతే. బాగుంది బాగుంది అది బాగుంది ఇది బాగుంది అని చెప్పాలి. ఇప్పటికీ 85 ఏళ్ళుండి మా అమ్మ అడుగుతుంది రోజు నన్ను కూర ఏమన్నా తినేట్టుగా ఉందా, అద్భుతంగా నరుడు భీముడు చేయడం కంటే గొప్పగా చేస్తుంది ఆవిడ, ఆవిడ వంట అంటే నాకు చాలా ఇష్టం, అయినా తినేట్టుగా ఉందా అంటుంది. తినేట్టుగా ఉండడం ఏటమ్మా అమృతం అంటే, ఆ మాట చెబుతావో చెప్పవో అని అంటుంది. నేను అప్పుడు అనుకుంటా 85 ఏళ్ళున్నా 45 ఏళ్ళున్నా 4 ఏళ్ళున్నా స్త్రీ స్త్రీయేరా బాబు, ఇన్నేళ్ళున్నా అంతే ఆ ప్రవృత్తి, ప్రకృతత్వం అది. తనను మెచ్చుకోవాలి, చూడాలి, తనకేసి దృష్టి ఉండాలి, తనతో మాట్లాడాలి, తన పక్కన కూర్చోవాలి, తను ముట్టుకోవాలి, ఇవన్నీ ఉంటాయి. మనం చెప్పాం కదా స్తంభం, మనకు అవన్నీ ఏముండవు, మనం అలా ఉంటాం, అన్ని చికాగ్గానే ఉంటాయి బాబు. కానీ రాముడు ఆ తత్వాన్ని గ్రహించి ఆవిడని చాలా అలా ప్రేమించాడు. అందుకని ప్రతి నగా పట్టుకుని ఇదిగో అమ్మవారి అమ్మ సీత ఇక్కడ ధరిస్తుంది ఇక్కడ ధరిస్తుంది అంటూ ఆయన కళ్ళనీళ్ళు ధారాపాతంగా వస్తుంటే గుర్తించలేకపోతే లక్ష్మణుడు, ఏమయ్యా నువ్వు గుర్తుపట్టవయ్యేవి సీత నగలేనా అంటే అద్భుతమైన శ్లోకం రాస్తాడు అక్కడ వాల్మీకి లక్ష్మణుడి యొక్క వ్యక్తిత్వం కోసం. నాగం జానామి కేయూరే, నాగం జానామి కుండలే, నూపురేత్వభిజానామి నిత్యం పదాభివందనా. కన్నీళ్లు లేవు లక్ష్మణుడికి, చూస్తున్నాడు. చూసి అన్నట్ట, క్షమించండి అన్నయ్య, అమ్మవారి యొక్క ఆభరణాల్లో ఈ కుండలాలు ఎలా ఉంటాయో నాకు తెలియదు, వదిన పెట్టుకున్న వాటిలు ఈ కేయూరాలు అంగదా వంకీలు ఎలా ఉంటాయో నేను గుర్తుపట్టలేను, ఆవిడ మెళ్ళో హారాలు ఏమిటో నాకు సరిగ్గా తెలియదు, మీరేమనుకోకండి, ఓవరాక్షన్ కాదు, ఆవిడ వడ్డాణం ఏమిటో నాకు తెలియదు, కానీ కాళ్ళకి పెట్టుకున్న మంజీరాలు మాత్రం నాకు బాగా గుర్తాయి. ఎందుకంటే నిత్యం పాదాభివందనాత్ పొద్దున్నే నేను లేవగానే స్నానం చేసి మీ ఇద్దరికీ మిమ్మల్ని దశరథుని గాను ఆవిడ్ని సుమిత్ర గాను భావించి నేను దండం పెడుతున్నాను కదా, అందుకని నాకు అదొక్కటే తెలుసు, ఆ మంజీరం నేను గుర్తుపడతాను అని తీసి, ఇది ఖచ్చితంగా మా వదిన మంజీరమే. మా వదిన అని ఎప్పుడు అంటే మా అమ్మ అంటాడు ఆయన, మా అమ్మ మంజీరమే అన్నాడు. ఇది మనకి చూస్తే ఆ ఏదో కవిత్వం, కవిత్వం కాదండి, నిజంగానే మీరు పరిశీలనగా చూడకపోతే ఆభరణాల్లో విశేషాలు తెలియవు. రాముడు చూస్తాడు, ముట్టుకుని మరీ చూస్తాడు, ఆవిడ ఆవిడ ఆయన భర్త, ఆయనకు ఆ హక్కు ఉంది. సీత ఆనందిస్తుంది. లక్ష్మణుడు చూస్తాడా, వదిన దుద్దులు బాగున్నాయని మీ వదిన దుద్దులు మీరు పట్టుకుంటారా, మనమే చెయ్యం ఆ పని, లక్ష్మణుడు ఎందుకు చేస్తాడు అని చెప్పి చాలా సహజమైన కవిత్వం. అందుకని నాకు అవి మాత్రమే తెలుసు అనగానే దాన్ని బట్టి గుర్తుపట్టి సుగ్రీవుడు హనుమంతుడు చెప్పిన మాటలను బట్టి దక్షిణ దిశలో ఉండే రావణాసురుడు ఈ పనిచేసి ఉంటాడు అనుకున్నారు. ఇకప్పుడు వాడితో స్నేహం వాలివధ, వాలివధ విషయం నన్ను ఏం చేశాను, వాడిని ఎందుకు చంపవలసి వచ్చింది. వాడి మెళ్ళలో ఒక హారం ఉంది, ఆ హారం ఎదురు శత్రువులు బలాన్నంతా హరిస్తుంది. అంచేత రాముడేం వెర్రివాడు కాదు, వాడు ఎదురుగా ఉండి అట్రాక్షన్ పొజిషన్ లో నిలబడి నా బలాన్ని హరించు అంటాను, వెర్రివేధం అంటారు అలా చేస్తే. రాజకీయం తెలిసిన వాడు ఎవడో అలా చేయదు, అందుకని వాడి వెనకాల నుంచే బాణం వేసి కొట్టాడు. మార్గం లేదు వేరే, తప్పది కానీ తప్పదది. అందుకే రామచంద్రమూర్తి దానికి కర్మకి ఫలాన్ని అనుభవించాడు. వచ్చే జన్మలో కుష్ఠుడుగా పుట్టాడు, మళ్లీ చెట్టుచాటుని పడుకున్నాడు, ఒక బోయవాడు చెట్టుచాటు నుంచే బాణం వేశాడు, కుడికారి పట్టణవేలో బాణం దిగింది. బాగుంది అబ్బాయి నీ పనులు చేశా ఓకే అని వెళ్ళిపోయాడు నిశ్చింతగా. ఇది రాముని జీవితం. మునులు ప్రేమిస్తే మునుల్ని గోపికలుగా పుట్టమన్నాడు, వాళ్ళని చంపినందుకు వాళ్ళకి వచ్చే జన్మలో నువ్వు కష్ట తీర్చుకుందుకాలని ఏం పర్వాలి నీకోసం నేను మళ్ళీ పుడతాను, కానీ ఇప్పటికి ఇది అనివార్యం, ఏమనుకో డోంట్ థింక్ అదర్వైజ్ సారీ అన్నాడు. అయితే ఒకటే మాట అయిపోయింది, తప్పదు ఇంకా ఇంకో మార్గం లేదు వాళ్ళని చంపడానికి. అక్కడి నుంచి సుగ్రీవుని యొక్క నాయకత్వంలో సైన్యం మొత్తం నాలుగు దిశలుగా బయలుదేరి దక్షిణ దిశకు హనుమంతుడిని పంపిస్తుంటే రాముడు హనుమంతుడికి ఒక్కడికే ఇచ్చాడు ఉంగరం, ఇంకెవరికి ఇవ్వాలా గమనించండి, ఎందుకంటే ఆయనకి తెలుసు ఈయన ఐడెంటిఫై ఎవరు సమర్థులు ఆయనకు తెలుసు. అందరు కబులు చెబుతున్నారు, ఒక్కొక్కరు రాముడి దగ్గరికి వచ్చి ఏదో బాధలో ఉన్నవాడంటే ప్రతివాడికి లోపువేనండి, అందుకని కోతులన్నీ రాముడి మీద ఎక్కిసే లోకువా ఇగో ఏడో ఒక ఏడో అని కూడా ఒకడు, మా ఆవిడ కూడా ఇలాగే ఎవడో ఎత్తుకుపోయని చెప్పి స్టోరీ చెప్పి కూడా ఒకడు, కోతులు రాముడు అంత వాడు కోతులకు లోకువైపోయి. హనుమంతుడు ఒక్కడే ఆయన దగ్గరికి ఇలా వచ్చి కోతి కబులు చెప్పరా, దూరంగా కూర్చొని రామనామస్మరణ చేసుకుంటాడు. ఆయనకు తెలుసు ఎవడి వల్ల పని అవుతుందో, కబులు చెప్పేవాడు ఎప్పుడు పనిచేయడు, పనిచేసేవాడు కబులు చెప్పడు. అందుకని హనుమంతుడిని పిలిచి ఇదిగో నా ఉంగరం పూబట్టిపోయాడు. అందుకని తనకి ఏమాత్రం సంబంధం లేని పని నెత్తినట్టుకుని దానికోసం సముద్రం దాటి దానికోసం తనకి తెలియనటువంటి లంకలోకి వెళ్లి రాక్షసులందరినీ ఎదిరించి సీతాదేవిని చూసి అశోకవనాన్ని ధ్వంసం చేసి రావణాసురుడు సభలోకి వెళ్లి ఇంద్రజిత్తునితో యుద్ధం చేసి సభలోకి వెళ్లి రావణాసురుడు తిరగ బగిలిపోయేలా మాట్లాడి అక్కడి నుంచి వెనక్కి వచ్చి చూసి రమ్మంటే కాల్చొచ్చాడు మొత్తం. ఇంత పని ఎందుకు చేశారండి తనకు సంబంధం లేకుండా? అది అర్జునుని యొక్క పరోపకారం, ఆంజనేయుని యొక్క పరోపకారం మనస్థితి. అందుకే ఒక రైల్లోనూ చర్చ జరిగింది, మనపోటుగాడు ఎవడో కూర్చుని అక్కడ ఉంటే ఎవరో అడిగారు, ఏమండి వాలి వాద న్యాయమేనా అని ఏదో అడిగారు, ఏదో చెబుతాడు. నెమ్మదిగా హనుమంతుడి దగ్గరికి వచ్చింది విషయం. వచ్చేసరికి అక్కడ ఒకడు ఉండి, ఎంతకీ హనుమంతుడు ఏ ప్రాంతం వాడండి అన్నట్టు ఎవడో, అనగానే తమిళనాడు వాడు ఒకడు ఉండి అక్కడ ఎవడంటామండి, కిష్కింద మాదే మా స్టేట్లోది, హనుమంతుడు మావాడే, ఇంత గొప్పవాడు మా తమిళ అంటే ఏమనుకుంటున్నాడు, బంపర్ సూపర్ డూపర్ వాడికి పొగరు. మనకి ఏమిటంటే మనది ఒక మహావ్యక్తి ఎవడన్నా కనపడితే వాడి నుంచి ఏం గ్రహించమండి, వాడు మనవాడు అయిపోవాలండి, వాడు మన కులం వాడు, మన శాఖ వాడు, మన ఊరు వాడు, ఏదో ఒకటి అయిపోయి వాడితో మనం చుట్టకం ఉండాలి మొత్తం. అందుకోసం చూస్తాం వాడు ఏం చెబుతున్నాడు, మనం ఏం చెయ్యాలి, ఇది మనకు అనవసరం, మన తత్వాలు ఇలాగే ఉంటాయి. అందుకని హనుమంతుడు మావాడు అని తమిళనాడు వాడు అన్నట్టు, వెంటనే అలా కాదు, అయోధ్య వాడు యూపీ వాడు ఒకడు ఉన్నాడు హిందీ వాడు, వాడు ఉండి ఊరుకోవయ్యా అయోధ్యలో కథ అంతా జరిగితే హనుమంతుడు కథ ఒకటి అక్కడ జరుగుతుంది, వాడు మావాడే ఊరికి ఇక్కడ రాశారు కానీ పేరు రాముడు సీత హనుమంతుడు అందరూ అమకా హాయ్ అమకా హాయ్ అన్నాడు. ఒక ముస్లిం ఉన్నట్టు మధ్యలో, వాడికి సరదా పుట్టింది, ఇగో నై బాగుతా మీరేం మాట్లాడకండి అమ్మ జాంత, హనుమంతుడు మావాడు, హనుమంతుడు కర్మ కలిపోయింది వాడు తొరకడైపోయాడు, అదేమిటాయే బొత్తిగా ముస్లిం చేస్తావు హనుమంతున్నట్టు, ఏ అలా మాట్లాడతా, సులేమాన్ జలేమాన్ లెట్ దట్ హనుమాన్ అది. ఇక వాడు మాట నమ్మక తప్పని పరిస్థితులు అందరికంటే తెలివైన వాడు తెలుగువాడు, వాడు అన్నాడు నేను ఒప్పుకోని వాదన, మీరు స్వభావం తెలియకుండా మాట్లాడుతున్నారు హనుమంతుడు మావాడే, అదేమిటయ్యా అంటే తనకి సంబంధం లేని పనిలో వేలెట్టి తన పని తాను చేయడం మానేసి ఖర్చులు పెట్టుకుని మరీ సముద్రం దూకి అక్కడ ఊరంతా కొంపలన్నీ అంటించి వచ్చేవాడు తెలుగువాడు ఒక్కడే. అంచేత హనుమంతుడు మావాడే అండి, చివరికి అందరూ నోరు మూసుకుని నిజమైన ఇది కరెక్ట్ ఆర్గ్యుమెంట్. ఇలా చూస్తే ఇలాగే ఉంటుంది హనుమంతుడి కథ. హనుమంతుడికి ఏమిటి సారాంశం అంటే, వ్యాస మహర్షి అండి 125,000 భారతం రాశాడు చెప్పాడు కదా, వినాయకుడు రాశాడు కూర్చుని. వినాయకుడికి మీకు పొజిషన్ తెలుసు కదా, ఇంత రా ఉంటాడు పెద్ద మనిషి, ఏనుగు తల, ఈ తొడలు అన్ని భారీయే, అమెరికా లేడీలా ఉంటాడు వినాయకుడు. అలా కూర్చుని రాసి 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 తొడలు ఉరుసుకుపోయాయి పెద్ద మనిషి 125,000 శ్లోక టెన్ మీద రాయాలి మాట్లాడి ఏమన్నా కంప్యూటర్ ప్రింటింగ్ డీటీకి అని ఒళ్ళు మండింది. అయిపోయాక ఓ ఏడాది రాయించాడు ఇలా కూర్చోబెట్టి. అయిపోయాక ఏమయ్యా వ్యాస మహర్షి ఏదో పెద్ద మనిషి కదా అని అడిగితే ఒప్పుకున్నాను నేను ఇచ్చాకి, ఇంతవరకు పేమెంట్ లేదు, అసలు ఎందుకు ఈ కథ, పైగా భారతం అంతా నేను విన్నాగా అంతా రాగద్వేషాలు కొట్టుకోవడం ఏదికి దిక్కుమాలి కథ, ఇంత చెప్పాలా, రెండు ముక్కలో చెప్తే పోలా అంటే వ్యాస మహర్షి చెప్పాడు అలా కాదయ్యా, పుట్టబోయేవాళ్ళు కలియుగం మానవులు అయినా మహానుభావులు వాళ్ళు, వాళ్ళకి ఎంత చెప్పినా అర్థం కాదు, ఏం చెప్పినా తెలియదు, ఇంకా డౌట్స్ ఉంటూనే ఉంటాయి అలాగా. అందుకని చెప్పాలి చెప్పాలి చెప్పాలి, పుస్తకాలు రాయాలి, ఒకదాన్ని 10 సార్లు చెబితే అర్థమైతే గొప్ప విషయం అయ్యా, అందుకని నేను 125,000 రాయించాను ఏమనుకోకన, ఊరుకో కబుర్లు చెప్పక పోజు కొడుతున్నావు, నీకు దమ్ముంటే నువ్వు కవివి అయితే ఇదంతా కలిపి ఒక్క శ్లోకంలో చెప్పు అన్నాడు. దీని సారాంశం వ్యాస మహర్షికి పౌరుషం వచ్చి వెంటనే చెబుతా నువ్వు ఛాలెంజ్ చేసావు కదా, నో నేను శ్లోకం కూడా తీసుకున్నా, సగం శ్లోకంలో చెబుతాను భారతం సారాంశం అంతా గ్రహిస్తే సార్. శ్లోకార్థేన ప్రవక్ష్యామి యదుక్తం గ్రంథ కోటిభి అన్నాడు. అంటే కోటి గ్రంథాలు చెప్పిన విషయాన్ని వాటి సారాంశాన్ని, ది ఎసెన్స్ ఆఫ్ ఆల్ ది బుక్స్ ఐ టెల్ యూ ఇన్ హాఫ్ పోయం, సగం ఇంకేమిటి చెప్పరా, శ్లోకం సగం చెప్పాడు, సగం తర్వాత చెప్తాడు. పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం, ఇంతే అబ్బాయి, ఇతరులకు ఉపకారం చేయడం పుణ్యం, ఇతరులకు అపకారం చేయడం పాపం, ఈ ఒక్క రహస్యం గ్రహిస్తే మనిషి బాగుపడినట్టే ఇంకేమక్కర్లేదు, గ్రహించరు కాబట్టే దానికోసమే కథలు, దానికోసమే పిట్ట కథలు, దానికోసమే జోకులు, దానికోసమే బాధ అని చెప్పాడు ఉంటాడు, ఇదంతా దానికోసమే. ఆ రహస్యం మొత్తం ఒక్కసారిగా గ్రహించాడు హనుమంతుడు కాబట్టే తనకు చుట్టం కాకపోయినా పక్కం కాకపోయినా తన కులం కాకపోయినా తన జాతి కాకపోయినా రాముడికి ఉపకారం చేశాడు, మహోపకారం చేశాడు, ఏమీ ఆశించలేదు దానికి. ఇంత చేసాం నాకు రేపు పొద్దున మినిస్ట్రీ ఏంటి అని అలా, మేము పార్టీలో చాలా కష్టపడ్డాం కార్యకర్తలం ఇవన్న రాముడు వచ్చి కౌగులించుకుంటే ఇంతకంటే నాకు అదృష్టం ఏమిటి అని అంటే, ఇప్పటికీ మీ క్యాలెండర్ ఉంటుంది రాముడు ఆంజనేయుడిని ఇలా కౌగులించుకోవడం అంతే ఆయన ఇచ్చిన బహుమతి, ఇంతకంటే ఏం లేదు. అలా వీడు దక్షిణ సముద్రానికి బయలుదేరి వెళుతుంటే అక్కడ ఒక చిత్రమైన కథ అండి, జటాయు అన్నగారు ఉంటాడు సంపాత అని, వాడు మహాపరాక్రమవంతుడే, వాడిద్దరు పక్షులు వీడికంటే బలవంతుడు వాడు, వాడిద్దరు పోటీ పెట్టుకున్నారు ఒకసారి ఆకాశానికి ఎగురుతాడు, ఎవడెక్కువ ఎగురుతాడు ఆకాశంలో పోటీ పట్టుకుని తమ్ముడు మీద ప్రేమ అన్నగారికి, ఇద్దరు ఎగురుతూ ఉంటే తమ్ముడు పైకి ఎగిరేశాడు, పైకి ఎగిరితే అన్నగారికి కలిపోయాడు, సూర్యుడి దగ్గరికి వెళ్ళిపోతున్నాడు ఏకంగా వాడిని బంగారం గారు, వాడు ఆ లెగులు వాళ్ళది సూర్యుడి దగ్గరికి వాడు రెక్కలు కాలిపోతున్నాయి, అందుకని సంపాతి పైకి వెళ్ళి తమ్ముడు రెక్కల మీద తన రెక్కలు అడ్డుపెట్టి తమ్ముడిని కాపాడాడు, అది వాడి ప్రేమ, పోటీ పెట్టుకుంటే పెట్టుకోక. ఆ దెబ్బకి అప్పటికే రెక్కలు చురుక్కుమని జటాయువు కిందికి దిగాడు, సంపాతికి రెక్కలు కాలిపోయాయి పూర్తి, ఇద్దరూ రెక్కలు లేని వాళ్ళు అయ్యారు చూడండి, జటాయుకేమో పరోపకారం వల్ల రెక్కలు పోయాయి, సంపాతికేమో తమ్ముడికి ఉపకారం చేయడం వల్ల రెక్కలు పోయాయి, ఇద్దరు జీవితాలు ధన్యమే, ప్రేమ అంటే అది. సంపాత అలా రెక్కలు లేకుండా పడిపోయాడు, కానీ చేసింది మంచి పని కదా, వాడికి ఆహారం కావాలి, అందుకని అక్కడ మతంగ మహర్షి అని ఒక ఆయన ఉండి ఆయన ఆశ్రయించి అటు నెమ్మదిగా కాళ్ళతో ఇలా పాపుకుంటూ వెళ్ళి నాకు రెక్కలు లేవండి, నాకు ఆహారం ఎలా, పైగా నాకు తిండి ఎక్కువ తినాలని ఉంటుంది, తినలేకపోతే ఎలా అంటే ఏం కంగారు పడకు నువ్వు ఇక్కడ కూర్చో, నీకు సరిపడ రోజు ఆహారం నీ దగ్గరికి వస్తుంది, నువ్వు రామనామాన్ని చేపించాను. అప్పుడు రాముడు లేడు అసలు, పుట్టలేదు, వాళ్ళకి తెలుసు భవిష్యత్తు ఏం జరుగుతుందో, ఆయన అలా జపిస్తూ కూర్చున్నాడు, తెలియకుండా ఎవడో ఒకడు రోజు పట్టుకురావడం, రెండు జంతువులు అక్కడ బారాడు, వీడు మింగేయడం, వీడు ముక్కుకి దగ్గరికి, అలా జరిగిందండి. అప్పుడు అడిగాడు మతంగ మారుని, ఎంతకాలం నేను ఎలా ఉండాలి, ఎందుకంటే ప్రాణం పోవడం మంచిది లేదు, నువ్వు నిర్వహించవలసిన కార్యం ఒకటి ఉంది, రామాయణం జరుగుతుంది, రాముడు భార్యను కోల్పోతాడు, అప్పుడు వానరులు వస్తారు, వాళ్ళకి డైరెక్షన్స్ ఇవ్వాలని ఆయన, 285 సౌత్ తీసుకో, 407 నార్త్ తీసుకో, అక్కడి నుంచి బ్రిడ్జి ఎక్కువ అని చెప్పాలి, డైరెక్షన్స్ ప్రింట్ చేసి ఇవ్వాలి, అందుకోసం నువ్వు బతుకు, ఈ చిన్న పని కోసం ఒక ప్రాణి బతుకుంటాడండి రామాయణంలో, సార్థక జీవనం వాడు ఉంటాడు. ఈ కోతులన్నీ దక్షిణ సముద్రానికి వెళ్ళాక వాడు ఆలోచిస్తారు లంకకి ఎలా వెళ్ళాలి, ఎలా అసలు రావణాసుడే పట్టుకెళ్ళాడా లేదా అది కూడా తెలియదు ఇంకా ఖచ్చితంగా, వీడి సంపాది వీడి దృష్టి వాడు ఎంతసేపు తిండి వీడు చూసి అనుకుంటాడు ఈ కోతుల్ని మింగేద్దాం అని కోతుల్ని చూసి అబ్బో 10 లక్షలు అక్కడికి వెళ్ళిన కోతులు 10 లక్షలు 10 లక్షలు కోతులు ఉన్నాయి అబ్బో మనకు 6 నెలలు సరిపోతాయి మొత్తం వేసేద్దాం అని నెమ్మదిగా వాడేలాగా ఆ కాళ్ళు ఇలా అనుకుంటూ ముందుకు వస్తాడు ముక్కుతో పట్టుకుందాం అప్పటికి వీళ్ళు ఎలా ఉంటారంటే అంగదుడు హనుమంతుడు వీళ్ళంతా ఉన్నారు కదా జాంబవంతుడు ఇందులో హనుమంతుడు తప్ప అందరికీ నీరసాలే హనుమంతుడు మాత్రం పాజిటివ్ పర్వాలేదు దారి దొరుకుతుంది కంగారు పడకనని చెప్పారు అందరికీ నీరసాలే ఇంటికి వెళ్ళిపోదామని ఒకడు మా ఆవిడ నన్ను విడిచిపెట్టి ఉండలేదని ఒకడు ఈ కోతుల్లో వీడు కోతు మొహంగాడికి మళ్ళీ కోతి భార్య ఒకటి నా పిల్లాడి ఉదయం ఇచ్చాను ఒకడు మా వాడు హాస్టల్లో ఉన్నాడు చూడాలని ఒకడు ఇలా మొదలెట్టాడు పెద్ద ధ్యాస ఇప్పుడు ధ్యాసంతా పిల్లల మీద ఉంది రామకార్యం మీద లేదు హనుమంతుడి ధ్యాస ఒక్కటే రామకార్యం మీద ఉంది ఇలా అనుకుంటుంటే వీళ్ళలో ఒకడికి గొప్ప ఆలోచన వచ్చిందండి అంగదుడు పెద్ద కాబోయే రాజుగారు వాడు వాడి దౌర్భాగ్యం వాడు ఆలోచన ఏంటంటే వద్దు మనకి సీట దొరకదు ఈ సముద్రాన్ని మనం దాటలేం చచ్చిపోదాం అబ్బా ఎంత విజయవంతమైన ఆలోచన ఇలాగా ఉంటారు కొంతమంది అందుకే రామాయణం చదివితే మానవ మనస్తత్వాలన్నీ తెలుస్తాయి 10 లక్షల మంది 10 లక్షల ప్రవృత్తులు కొంతమంది వెంటనే ఆ ఇది ఆలోచన బాగుంది గొప్ప ఆలోచన చచ్చిపోదాం వాడికి నమ్మకం ఏంటంటే సుగ్రీవుడు చెప్పాడండి సుగ్రీవాజ్ఞ అంటారు ఆ మాట ఎందుకు వచ్చిందంటే సీత దొరకకుండా వెనక్కి వస్తే ఇక్కడ చంపేస్తానేనని చెప్పాడు వాడు ఆజ్ఞ ఎలాగో అక్కడికి వెళ్తే చంపేస్తారు కదా అందుకే ఇక్కడ చచ్చిపోవాలి మనంతరం మనం ఫ్రీగా చచ్చిపోవచ్చు కదా వాడు చేతుల్లో దవక్కలేదు అని అనుకుంటూ ఉండగా ఈ సంపాద వచ్చి ముక్కుతోటి పట్టుకుని మిమ్మల్ని చంపుతానంటే వీళ్ళు అంటారు మేము అలాగో చచ్చిపోదలుచుకున్నాం చంపి అప్పుడు వాడు అంటాడు మళ్ళీ కథ జరగాలి కదా ఎంత చక్కగా నడుపుతాడో వాల్మీకి మహర్షి అప్పుడు వాడంటాడు మీరెవరు సవాళ్ళు ఎందుకు అనుకుంటున్నారు అన్నాడు అంటే మేము వనరులం అన్నాడు సీతజాడ కోసం ఊరు మీ ఇల్లు బంగారు కానీ మీకోసమే నేను బతుకున్నాను ఇంకా నయం చంపేశాను కాదు అని వాడు ఆగి ఇగో సీతను తీసుకెళ్ళాడు వాడే రావణాసురుడు వాడు అవతారం ఉన్నాడు మీరు ఇలా వెళ్ళచ్చు ఇదే దారి అని వాడు దారి చెప్తే అప్పుడు ఈ కోతుల్లో ఒకటికి ఒక మనకి బ్రెయిన్ ఆఫ్ ఆంధ్రా లెవెల్లో ఒక డౌట్ వస్తుంది ఏమయ్యా నాకు అర్థం కాదు మమ్మల్ని చూసి నువ్వు 10 లక్షల కోతులు కదా ఏకంగా ఒక 5-6 రోజులు మింగేద్దామన్నావు అంత తిండి తింటావా అని అడిగారు వాడు గొడవ వాడిది సీత కష్టాలు సీతమైతే పీత కష్టాలు పీతమని సీత గురించి అన్వేషణ జరుగుతుంటే చిన్న రామాయణంలో పిడకల వేటని ఎందుకే అంట వీడు డౌట్ అండి ఫండమెంటల్ డౌట్ వీడికి నీకు ఇంత తిండి తింటావా ఏకంగా మమ్మల్ని అందరినీ తినేస్తానన్నావు 10 లక్షల మంది తింటావు నువ్వు అంత శక్తి ఉందా అంటే వాడు అన్నట్ట నీకు తెలియదని గొప్ప శ్లోకం చెబుతాడు వాళ్ళు మీకు ఇక్కడ తీక్ష్ణ కామస్తు గంధర్వాగ తీక్ష్ణ కోపా భుజంగమాగ మృగాణం చ భయం తీక్ష్ణం తతస్తీక్ష్ణక్షుధావయం అయ్యా నీకు తెలియదు అయ్యా జంతువుల్లో భగవంతుడు సృష్టించిన జీవుల్లో గంధర్వులకి కామవాంచ ఎక్కువ అందుకే గంధర్వుల కథలో మీరు ఎప్పుడు చూసినా ఒక గంధర్వుడు భార్యతో సహా ఉద్యానవనంలో రమించుచుండను ఒక ఋషి చూశాను వారు లేవలేదు అందరితో ఆ గంధర్వుడిని శపించారు ఆ గంధర్వుడు భూలోకంలో మనిషి పుట్టాను ఈ కథల్లో ఉంటాయి గంధర్వులకే ఉంటాయి ఈ శాపాలు ఓ గంధర్వుడు గజేంద్రుడే పుట్టాడు ఓ గంధర్వుడేమో మొసలై పుట్టాడు అంత గంధర్వులే గంధర్వులకి ఎందుకు ఈ శాపాలు ఎక్కువ అంటే వాళ్ళు కామ గంధర్వులు గాన గంధర్వులు కాదు గాన గంధర్వ గంటసారి ఒకడే వీళ్ళు కామ వీరికి ఎడవంచి ఎక్కువ వీళ్ళకి స్త్రీలకి ఆ మొగాళ్ళకి కూడా ఎంతసేపు ఇదే యావ ఇదే యావ అందుకని ఎక్కడ ఉద్యానవనం దొరికితే అక్కడ బెంచి వేసుకోవడం ఇద్దరు కూర్చోవడం ఇంకా ఒళ్ళు పైకి అందుకని వాళ్ళకి శాపాలు తగులుతూ ఉంటాయి మన తీక్ష్ణ కామాహ వీడికి సెక్చువల్ డిజైర్ అనేది చాలా ఎక్కువ రామాయణంలో చదివితే తెలుస్తాయి ఈ విషయాలు వదిలేండి తీక్ష్ణ కోపా భుజంగమాహ పాములకి కోపం ఎక్కువ గంధర్వులకి కామం ఎక్కువ పాములకి కోపం ఎక్కువ పక్షులకి భయం ఎక్కువ మృగాణ అంత భయం తీక్ష్ణం అందుకే పెట్ట చూడండి ఇలాగ ఇక్కడ నీళ్లు పోసారనుకోండి ఇలా ఒక బొట్టు దాకా అలా చూస్తుంది మళ్ళీ బొట్టు దాకా ఇలా చూస్తుంది దాని భయం ఎక్కువ ఏమో ఎవరొచ్చి బాణం వేసేస్తారో ఎవరొచ్చి పట్టించుకుంటాడు అదే ఒక సింహం నీళ్లు తాగుతుంది అటు ఇటు చూడదు అలా తాగుతూనే ఉంటుంది నువ్వు వెళ్ళావనుకో అక్కడికి ఇంకా నువ్వు ఉండవు ఒకసారి నీకేసి చూస్తుంది గుడ్మాణి అంతే అయిపోయింది దానికి భయం లేదు పక్షికి భయం ఈ మూడు చెప్పి చివరి మాట మేము పక్షులం మాకు ఆకలి ఎక్కువ అని ఇందులో మీకు రహస్యం ఏంటంటే వాల్మీకి మనిషి కదా పక్షుల గురించి చెప్పాడు గంధర్వుల గురించి చెప్పాడు అదేమిటి మృగాల గురించి చెప్పాడు మన గురించి చెప్పలేదేమండి ఎందుకు చెప్పలేదు తెలుసా మనం దుర్మార్గులు మనకి 4 ఎక్కువే కామవాంఛ ఎక్కువే ఒళ్ళు తెలియకుండా మాట్లాడడం కోపం ఎక్కువే ఆ పైన అనవసరంగా అన్నిటికీ భయపడడం ఎక్కువే కాస్త ఏదైనా చిన్న పనిలో కొంచెం తేడా వచ్చింది అమ్మో అమ్మో ఏమైపోతుంది ఏమిటైపోతుంది టూ మచ్ సెన్సిటివ్ అంటారు దీన్ని అందుకే తనలేదు దానికో బిళ్ళ అని టెన్షన్ పోగొట్టడానికి సైకియాట్రిస్ట్ ఈ దేశంలో ఈ పిచ్చి డాక్టర్లకి బాగా ఎక్కువ గిరాకీ మన దేశంలో పిచ్చి లేదో డాక్టర్ లేదు ఎందుకంటే అన్నిటికీ ఓపిక, ఏమన్నా వస్తే కర్మ, ఎవడు కర్మ ప్రకారం వాడు పోతాడు పోనే. అక్కడెక్కడ బాంబులు పేలేట పోయి మంది పోతారమ్మా కలికాలం ఉంటుంది ఒక ఆవిడ, అవునమ్మా నిజమే అంటారు. అంటే అంతేకాని దానికి ఇన్వెస్టిగేషన్ పరిశోధన లెక్క సెక్యూరిటీ ఏమి ఉండదండి గాడి గుడ్డు అని ధైర్యం. సైకియాట్రిస్ట్ పని మనకి ఇండియన్స్ ఉండదు అసలు, ఇక్కడ వాళ్ళకి బాగా ఉంటుంది. చిన్న టెన్షన్ రాగానే సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళడం, వాడు ఏదో పోతా కౌన్సిలింగ్ అన్నాం, గంటకెంత వసూలు చేయడం. ఈ భయము ఎక్కువే, ఈ ఆకలి ఎక్కువే. ఆకలి, మన ఆకలి ఎలాంటిది అంటే అన్నం ఉడికే వరకు ఆకలేం, అదే ఆకలి. పెట్టి 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 పెట్టకు తిని తిని అరగంట ఆగలే, అర్జునే పడిపోవాలి. ఇదే మనకి ఏది పూర్తిగా ఆనందించేటువంటి లక్షణం కాదు. మనది ఊరికే తొందరపడ్డమను దాని ఎంజాయ్ చేసేది ఏమీ లేదు, ఆనందించేది ఏమీ లేదు, అయిపోయింది అంతే. అందుకే జీవితంలో ఏ సుఖాన్ని సరిగ్గా అనుభవించలేం మనం. ఇది సంపాత యొక్క మాట. అక్కడి నుంచి హనుమంతుడు వాడు నిర్ణయించుకుని హనుమంతుడు దూకుతాడు. అప్పుడు సరిగ్గా సముద్రం తనలో తాను ఒక మాట అనుకుంటుంది. దశకంఠోద్వికటట్టహాసములు సీతం బట్టి గొంపోవు దుర్దశ. సాగరఘోష కావ్యం కాబట్టి సముద్రం రామాయణంలో ఒక భాగం, రామాయణంలో ఒక పాత్ర సముద్రం. అందుకని సీతను ఎత్తుకుపోతుంటే సముద్రం ఏమనుకోదా అని నేను ఊహించా, వాళ్ళని ఊహించను, నేను ఊహించాను. ఎందుకు అనుకోకుండా ఎలా ఉంటుంది, ఏదో అనుకునే ఉంటుంది, ఏదో చేసే ఉంటుంది. అందుకని సముద్రం చెబుతుంది దశకంఠోద్వికటట్టహాసములు సీతం బట్టి గొంపోవు దుర్దశ. నాథాయని ఆ దేవి ఆర్వ శివాలెత్తి తరంగ ఘోషమున బొబ్బలు వెట్టి తిన్ మానిని కృష నేత్రాంచలము, మానిని కృష నేత్రాంచలము అగ్నిఖండికల గ్రక్కెన్ నాదు గర్భంగునన్ అని సాగరఘోష కావ్యంలో సముద్రం కవితో చెబుతుంది. రామాయణ కథలు వివరిస్తూ రామాయణ ఘట్టాలన్నీ, అయ్యా నీకేం చెప్పమంటావు నా బాధ, రాక్షసుడు సీతాదేవిని లాక్కెడిపోతుండా ఆ దేవి వలవలా ఏడిచింది, కన్నీటి బొట్లు నా గర్భంలో పడ్డాయి, సముద్రంలో బడభాగ్యని అనేది ఆ రోజు నుంచే వచ్చిందయ్యా, ఆ ఇల్లాల కన్నీటి బొట్లు నేను భరించలేకపోయాను, తట్టుకోలేకపోయాను, అవే నా కడుపులో అగ్ని రూపంలో నన్ను దహించేస్తున్నాయి, ఎవరైనా ఇల్లాలని కాపాడితే బాగుండు, ఎవరైనా కాపాడితే బాగుండని నేను ఎగిరాను ఎగిరాను ఎగిరాను, భగవంతుడు నాకు ఇంతే శక్తి ఇచ్చాడు వాడిని పట్టుకోలేకపోయాను అని సముద్రం బాధపడుతుంది. మళ్ళీ కవడుగుతాడు కావ్యంలో, అవును సముద్రమా ఆ బడభాగ్యం ఇప్పటికీ అలాగే ఉందా తీరిందా అంటే లేదు. కొండం కొండయనంగా లేచి హనుమంతుడు మహేంద్రగిరి నుంచి నిలబడి దూకుతాడు. మహేంద్రగిరి ఒక కొండ, హనుమంతుడు ఒక కొండ స్వయంగా, అందుకని ఆయన నిలబడితే కొండ మీద కొండ నిలబడినట్టు ఉంది, అది నా భావన. కొండం కొండయనంగా లేచి పవనాంకూరం, పిల్లగాలి ఆయన గాలి కొడుకు కదా వాయునందరూ, పవనాంకూరము ఝంఝామరు చెండాకారము దాల్చి వార్ధి పొడుగై సంద్రము దాటన్ వపుర్దండం వెల్ల చెమర్ప, వపుర్దండం వెల్ల చెమర్ప ఈ లవణ సామ్రాజ్యము సేవాసుధా భాండంబై క్షితిజాత బాష్పజనిత ఔర్వం వింత శాంతించడిన్. ఆ బడభాగ్యని ఆవిడ కన్నీళ్లు రాలడం వల్ల రేగిన బడభాగ్యం ఉంది, అవి ఎప్పుడు శాంతించిందంటే హనుమంతుడు అనేవాడు కొండ మీద కొండలా నిలబడి గాలి కుమారుడు పిల్లగాలి అయినా తుఫాను గాలిలా విజృంభించి వార్తి పొడిగై, అసలు దూకలేదు ఆయన, ఆ కాలు తీసి అవతల పెట్టాడంటే కాలు తీసి గట్టున పెట్టు అని అర్థమే కళ్ళ గజ్జే కంకాళమ్మ అని అలా ఆడాడు ఆయనకు దూకడం ఎందుకంటే పనిలేక. అందుకని సముద్రమంత పొడుగై దూకుతూ ఉంటే ఆయన శరీరం చెమర్చింది, ఆ చెమట బొట్లు నాలో పడి నేను నిజంగా ఉప్పు కయ్యని సముద్రాన్ని, నాది ఏముంది నా బతికంత నేనెంత, ఆ రోజు నుంచి నేను అమృత భాండం శవాభాండం అయ్యా. అంటే ఏ ఇల్లాలైనా కన్నీళ్లు కారిస్తే సముద్రం క్షోభిస్తుంది, ఏ మనిషి అయినా ఒక స్త్రీకి స్త్రీకి సాటి మానవుడికి ఉపకారం చేసి ఆ ఉపకారంలో భాగంగా శ్రమపడి అందులో భాగంగా చెమట బొట్లు రాలిస్తే సముద్రం ఆనందిస్తుంది. దిస్ ఇస్ ది ఎస్సెన్స్ ఆఫ్ రామాయణ. అందుకని కావ్యంలో దాన్ని పెట్టాను. రామకథ అంతా చెప్పడం నా ఉద్దేశం కాదు, పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడన, అపకారం గురైన వాడు ఏడుస్తూ ఉంటే ప్రకృతి అంతా ఏడుస్తుంది, ఎవడైనా ఆవిడ కన్నీళ్లు తొడవగలిగితే ప్రకృతి అంతా వాడికి సహకరిస్తుంది. దిస్ ఇస్ ది ఎస్సెన్స్. అంచేతను సాటి మనుషులకు ఉపకారం చేయండి, దయచేసి కనీసం ఉపకారం చేయడం చేయకపోతే అపకారం చేయకుండా ఉండండి చాలు, అంతవరకైనా మంచిది. చేతనైన ఉపకారం మనం ఆస్తులు త్యాగం చేసినా పర్వాలేదు, అంత సీన్ ఏం లేదండి, మనం ఉపకారం చేస్తే డబ్బులు ఏం పోవు. కాస్త మనస్తత్వం కొద్ది విశాలం కావాలంతే, మనం పెడుతున్నాం ఇంకోటికి లిఫ్ట్ ఇస్తే ఏమైంది అని ఆలోచించుకోవాలంతే, అది చిన్నపాటి ఉపకారం. అయితే వాడు బాధలో ఉన్నారు, మీరు డబ్బు ఇవ్వలేదు, వెళ్ళి ఇంటికి వెళ్ళి ఓదార్పుగా రెండు మాటలు చెప్పలేరా కష్టంలో ఉంటే. మన సంస్కృతి ఎంత గొప్పది, ఎవరైనా శవం వీధిలో ఉంటే ఆ వీధిలో వాళ్ళు ఎవరు అన్నం తినరండి, మీరు గుర్తు తెచ్చుకోండి ఆ శవం బయటికి వెళ్ళేవారు. ఎందుకో తెలుసా, శవము అసహ్యమని కాదు మానవత్వం. వాళ్ళు చచ్చి ఏడుస్తుంటే మనం ఇక్కడ పిండి వంటలు వేసుకుపోయలేదంటే పక్కింటి వాళ్ళం చదువు, పైగా ఇంకా గొప్ప సంస్కారం, పక్కింట్లోనే వంట వండి ఆ ఇంట్లో ఉన్నవాళ్ళందరికీ ఉండెక్కడికి పెట్టుకెళ్ళి తినండమ్మా, పోయేవాడితో పాటు మనము పోతామా, రెండు మెతుకులు తినండమ్మా, కాస్త కాఫీ తాగమ్మా, పొద్దున్న నుంచి ఏడుస్తున్నావు పాపం అని చెప్తారు. దిస్ ఈజ్ ఇండియన్ కల్చర్. చచ్చినా బతికినా మన సంస్కృతి మనదే. సాటి మనిషికి మనం సాయపడతాం, వాడు అన్నం తింటే మనం తింటాం, వాడు అన్నం మానేస్తే ఇంట్లో పిల్ల అన్నం మానేస్తే తల్లి అన్నం మానేస్తుంది వెంటనే, ముందని సంగతే తేల్చని అంటుంది. అది ప్రేమ అంతేగాని ఇండివిజువాలిటీ దాన్ని వదిలేండి అంటే రేపు వద్దు అది కూడా అంతే చేస్తుంది. అది ఎప్పుడు తేరాలి ముందు ఎందుకు మానేసిందో కోపమేమో కాస్త బతిమంగా పోనీ మరీ ముండుకెత్తి చూడొచ్చు. ఇదంతా మనకి రామాయణం జరుగుతుంది. అందుకే సముద్రం ఉంటుంది. సీతాదేవి వెళ్ళినప్పుడు ఆ బాష్పాలు నాకు అగ్నికండికలు అయ్యాయి. హనుమంతుడు వెళ్ళినప్పుడు ఆ చెమట బొట్లు మళ్ళీ అగ్నిని శాంతింపజేసేటువంటి నీటి బిందువులు అయ్యాయి. నేను ఆనందించాను, నేను కోరుకునేది ఇదేనయ్యా, ఎవరికైనా బాధ కలిగితే కాస్త ఓదార్చండి అయ్యా, మా కులం కాదు, మా మతం కాదు, మా జాతి కాదు, మాకు సంబంధం లేదని ఆలోచించకండి. హనుమంతుడు ఏం చేశాడో ఒకసారి చూడండి. ఇంత ఇదిగా వెళ్ళి ఆయన అక్కడ అంతఃపురంలో ప్రవేశించి లంక అంతా వెతుకుతాడు. అది పున్నమి నాటి రాత్రి సుందరకాండలో అద్భుతమైన దృశ్యాలు. అక్కడ వెతుకుతూ ఎక్కడ వెతికినా సీత కనపడదని చివరికి విడుతూ ఆయన రావణాసురుడు అంతఃపురానికి వెళ్ళిపోతాడు. చిన్న కోతి రూపంలో విడితే అక్కడ పెద్ద మంచం, దాని మీద రావణాసురుడు పడుకుని ఉంటాడు. అప్పుడు వాల్మీకి వర్ణిస్తాడు, వాడు పడుకుంటే ఎలా ఉన్నాడంటే మినువులు రాసి ఉంటుంది, నల్లటి మినువులు ఉంటాయి, అలాగే మినువులు రాసికి నూనె రాసేసి ఎండబెడతా అలా ఉన్నట్టు. అది వర్ణన వాల్మీకి కలుపుతుంది. మినువుల రాసికి నూనె రాసి డాబా మీద ఎండబెడితే ఎలా ఉంటుందో వాడు పడుకుంటే అలా ఉన్నట్టు. అంత సుందరమైన వాడు మహానుభావుడు. వాడి పక్కన ఒక స్త్రీ పడుతుంది, ఆవిడ చూశాడు హనుమంతుడు. చూసి అమ్మా సీత దొరికింది అని దంతులు వేసాడు అక్కడ ఆ కిటికీలో. కోతి చేష్టాన్ని వాల్మీకి 22 శ్లోకాల్లో వర్ణిస్తారండి. కోతి హనుమంతుడు అప్పుడు కోతి అయిపోయాడు, మనిషి కాదయ్య. ఆ కోతలు పట్టుకుని పైకి ఎగిరి కిందికి దూకి ఆడావిడ చేసి ఓ అంతఃపురం అంతా తిరిగేస్తాడు. ఎందుకంటే సీత దొరికింది అనుకున్న పని అయింది. చిన్నపిల్లలు చూడండి అనుకున్న పని అయితే ఎంత ఆనందిస్తారు. అలా ఆనందించి అమ్మ సీత దొరికింది, ఎందుకంటే ఆవిడ అష్టం సీత మండోదరంటే ఎవరండి, మహాపతి వ్రత ఆవిడ. అయ్యా ద్రౌపది సీతా తారా మండోదరి తథా, సీతతో సమానమైన స్థానం ఇచ్చారు మండోదరికి. రావణాసురుడు భార్య అని ఏం పక్కన పెట్టలా, రావణాసురుడు వేరే భార్య వేరే, మన సంస్కృతి అంతే. భార్య గొప్పదైతే భార్యని గౌరవిస్తుంది, మొగుడు వెధవైతే వెధవేది వేరే విషయం. పరమ వెధవలైన వాళ్ళందరూ రాక్షసులు భార్యల వల్ల బతికారు, తులసి వల్ల జలంధరుడు బతికాడు. అందుకని తులసి మొక్కను ఎప్పటికీ ఇంట్లో పెట్టి పూజిస్తున్నాం. జలంధరుడు భార్య అయినంత మాత్రం ఆవిడకు వచ్చిన అప్రతిష్టం లేదు. మండోదరి చెప్పింది పాపం తన పని తాను చేసింది, వాడు వినకపోతే ఆవిడేం చేస్తుంది. అందుకని ఆవిడ అచ్చం సీతలాగే ఉంటే నా తల్లి అని ఏడు అని అనుకునే అప్పుడు రావణ హనుమంతుడికి కామన్ సెన్స్ పాయింట్ ఒకటి వెలిగింది. ఈవిడే కనుక సీత అయితే నేను ఇక్కడికి రావడం ఎందుకు, ఇది మౌలికమైన సమస్య. రావణాసురుడు పక్కన ఈవిడ పడుకుంటే ఇంకా నేను ఇక్కడికి రావడం ఎందుకు, మళ్ళీ ఈ గుడ్ న్యూస్ వస్తాడు రాముడికి చెప్పాలి. సీత ఇక్కడ ఉందా సుఖంగా గుర్రు పెట్టి పడుకుంది రావణాసురుడు పక్కన, గుండె ఆగిపోతుంది అక్కడ. అప్పుడు అనుమానం వచ్చింది, ఛా నేను మనిషినైనా ఇంత అసహ్యంగా ఆలోచిస్తున్నా, ఇంతవరకు సీతను చూడలేదు ఆయన, ఆలోచించడం తప్పు లేదు కానీ ఎంత ఫీల్ అయ్యాడంటే ఆయన ఎంత బాధపడ్డాడంటే ఛా ఇంత విన్నాను సీత గురించి, ఆవిడటువంటి వెదోపం చేస్తుందా, ఛా నా బుద్ధి నాది అని గోగేసుకుంటాడు మళ్ళీ. అది కోతి చేష్ట. అసలు ఇలాంటి ఆలోచన వచ్చినందుకే చచ్చిపోదామన్నంత తీవ్రంగా ఆలోచిస్తాడు హనుమంతుడు. సీతాదేవిని అనుమానించడం చేచా అగ్ని లాంటి మనిషి ఎంత తప్పు, ఈవిడ కాదు ఖచ్చితంగా. అప్పుడు మళ్ళీ ఇంకో ఆలోచన, ఇంత గొప్ప స్త్రీని, ఇంత చక్కని స్త్రీని, ఇంత సాధ్వీని పక్కనట్టుకుని వీడి కొంప కాలిపోవా, వీడి ఇంకా వీడేవాళ్ళు ఎందుకు వీడికి, అప్పటికి నీకు పెళ్ళేవారు కదా, నాకు కనుక ఇలాంటి మనిషి ఒకళ్ళు ఉంటే హాయిగా ఉండేవాడి సుఖంగా అని వాడికి. ఎందుకంటే ఇంత మండోదరి మహాపతివ్రత ఆవిడ దగ్గర పుట్టుకుని ఏమిటి వీడికి ఈ యథోకాంక్ష అని ఆశ్చర్యపడి కర్మ రావకూడదు ఇంతే వీడికి నాశనం అయిపోయి యోగం ఉండి అని అమ్మవారి దగ్గరికి వెళ్తాడు. వెతుక్కుంటూ వెళ్ళి శింశుభా వృక్షం కింద అమ్మవారు కూర్చుని ఉంటే ఈయన చిన్న కోతి రూపంలో పైన ఉంటాడని ఇక వాల్మీకి కాదు, విశ్వనాథ వారు అద్భుతంగా వర్ణిస్తారు. కల్పవృక్షంలో సీతాదేవి ఇలా కూర్చుంది, ఇలా కాలు ఇలా ముడుచుకుని ఇలా కూర్చుంది, ఇలా ఒక కాలు ఇలా పెట్టి కూర్చుంటారు చూడండి, అలా కూర్చుంది దిగాలు. ఆ కూర్చున్న భంగిమను వర్ణిస్తారండి విశ్వనాథ మరో వాల్మీకి. ఆకృతి రామచంద్ర విరహాకృతి, ఆకృతి రామచంద్ర విరహాకృతి, కన్వమతీరు రామచాపాకృతి, కన్నులన్ ప్రభు కృపాకృతి, ఆకృతి రామచంద్ర విరహాకృతి, కన్వమతీరు రామచాపాకృతి, కన్నులన్ ప్రభు కృపాకృతి, కైశికమందు రామదేహాకృతి, కైశికమందు రామదేహాకృతి, సర్వదేహమునయందున రాఘవ వంశమౌళి ధర్మాకృతి, ఆకృతి రామచంద్ర విరహాకృతి, కన్వమతీరు స్వామి చాపాకృతి, కన్నులన్ ప్రభు కృపాకృతి,
కైశిక మందు రామదేహాకృతి సర్వదేహమునయందున రాఘవ వంశమౌళి ధర్మాకృతి కురుచున్న విధమంతయు కురుచున్న విధమంతయు స్వామి ప్రతిజ్ఞమూర్తియై.
ఇది విశ్వనాథ కవిత్వం. మరి జ్ఞానపీఠం వచ్చిందంటే రాదు. సీతను ఎంత నిండా రామస్వరూపంట, రాముడే తప్ప సీత కనపడలేదు విశ్వనాథకి. సీత ప్రత్యవయవంలో రాముడు కనపడ్డాడు. ఆకృతి రామచంద్ర విరహాకృతి, ఆవిడ ఆకారం మొత్తాన్ని ఒక చిత్రం తీస్తే రాముడి విరహం అనే దానికి బొమ్మ గీస్తే అది సీత. కనుబొమ్మ తీరు రామచాపాకృతి, కనుబొమ్మలు ఇలా ఉంటాయి వంకరగా విల్లు ఆకారంలో ఉంటాయి. ఎవరి విల్లో కాదుట, రాముడి విల్లు. రాముడి విల్లు ఎలా ఉంటుందో ఆవిడ కనుబొమ్మలు అలా ఉన్నాయట. కన్నులన్ ప్రభు కృపాకృతి, కొన్ని కళ్ళల్లో రాముడికి ఉండే దయంతా ఆవిడ కళ్ళల్లో కనిపిస్తుంది. రాక్షసుల మధ్యలో ఉంది ఆవిడ, అయినా దయపోల సహజ లక్షణం. ఆ కళ్ళల్లో కన్నీళ్లలో ప్రభువు యొక్క దయంతా కనిపిస్తుంది. కైశికముందు ఆవిడ జుట్టు ఎలా ఉందంటే రామ దేహాకృతి, ఆయన నీలమేఘశ్యాముడు నల్లగా ఉంటాడు, ఆయన ఆవిడ తెల్లగా ఉంటుంది, ఆవిడ ఎర్రగా ఉంటుంది, రాముడు నల్లగా ఉంటుంది. ఆవిడ జుట్టు అంటే రాముడిని ఎలా వెనకాల పెట్టేసింది, ఆవిడ ముడేసేసి. ఆవిడ జుట్టు సాక్షాత్తు రామచంద్రమూర్తి యొక్క విగ్రహం అంతే. ఇంకా సర్వ దేహమున ఎందున ఆవిడ శరీరంలో నఖ శిఖ పర్యంతం రాఘవ వంశ మౌళి ధర్మాకృతి. అటు మను సూర్యుడు మొదలు ఇటు రామచంద్రమూర్తి వరకు ఉన్న వంశంలో ఇక్ష్వాకుడు, మనువు, కకుస్థుడు, రఘువు, దిలీపుడు, దశరథుడు, అజమహారాజు మొదలైన మహారాజులందరూ చేసిన ధర్మకార్యాలన్నీ కలిపి ఒక చోట మూటగడితే ఎలా ఉంటాయో సీత అలా ఉంది. ధర్మాకృతి కూర్చున్న విధమంతయు, చివరి మాట వినండి, ఆవిడ కూర్చున్న విధంట మోష్టబర్ చిరంగా గట్టిగా, ఒరే వేధవా నువ్వు 100 మాటలు మాట్లాడినా నీకు నేను లొంగను అన్నట్టుగా కూర్చుంది ఆవిడ. విధమంతయు స్వామి ప్రతిజ్ఞమూర్తి అయి, రామచంద్రుడు ప్రతిజ్ఞ చేస్తే ఎంత స్థిరంగా నిలబడతాడో అంత స్థిరంగా కూర్చుంది ఆవిడ. ఎందుకంటే వీడు రోజు రావణాసురుడు రావడమే, పొద్దున్నే రావడమే, ఐ లవ్ యూ రికార్డ్ వేడినే క్యాసెట్ రోజు. ఇప్పటికి జరిగి 3 నెలలు అయింది బాబు ఈ హనుమంతుడు వెళ్ళే టైంకి. ఆవిడ అందంగా 2 సార్లు చూసింది, 3 సార్లు చూసింది, ఈ వెధవికి ఇది కాదని ఒక గడ్డిపరక అక్కడ అడ్డం పెట్టుకుని ఆ గడ్డిపరకే చూసి మాట్లాడు, వెధవ నువ్వు ఈ గడ్డిపరక సమానం, దీంతోనైనా మాట్లాడతారు కానీ నీతో మాట్లాడండి, ఇంతకంటే ఎవరైనా జవాబు చెప్తారండి. ఇది అహల్యకి సీతకి తేడా. అందుకని అహల్య రజోగుణం, సీత సత్వగుణం. సత్వగుణంలో మార్పు రాదు, ఇంకా ఉన్నతంగా ఎదుగుతారు కానీ వెనక్కి దిగరండి. ఆ నమ్మకం రాముడికి ఉంది కాబట్టి అంత యుద్ధం చేశాడు. సీత దక్కదు అనుకుంటే యుద్ధం ఎందుకండి పని లేక. ఎందుకంటే సీత దక్కాక మీరు గమనించండి, లంకను ఆయన ఏం తీసుకోవాలా, విభీషణుడికి ఇచ్చేశాడు. అంటే ఏమి పట్టుకెళ్ళా, సీత కోసమే చేశాడు, కేవలం సీత కోసం. తన కర్తవ్యం తాను చేశాడు, అది ఆవిడ యొక్క. అందుకే హనుమంతుడు రాగానే ఆయన కనపడ్డాక ఆవిడ అంటుంది, రామాయణంలో పిడకల వేట ఎందుకు వచ్చింది తెలుసాడు మాట, అది నిజానికి పీడకల వేట, పలకడం రాక పిడకల వేట అయింది చివరికి. సీతాదేవికి కోతిని చూస్తుంది, చిన్న కోతిని, కోతి కళ్ళలో ఆవిడకి నిజమో అబద్ధమో తెలియదు, రాక్షస లోకంలో కోతి ఏమిటి అని, నేను నిద్రపోతున్నానేమో నాకు కలుస్తుందేమో అని పాపం పాపం సెంటిమెంట్స్. కోతి కళ్ళలోకి వస్తే మంచిదేనా, ఏమో మా అమ్మమ్మ చెప్పేది మంచిదేట. సీత అమాయక స్త్రీలా ఆలోచిస్తుంది అక్కడ. ఈ పీడకల గురించిన వేటనే రామాయణంలో పీడకల వేట అని వాల్మీకి సీతాదేవి కోతి కనిపించడం ఆవిడకి పీడకల కనడం గురించి 30 శ్లోకాలు రాశాడు. అందుకని రామాయణంలో పీడకల వేట అంటే పలుకుబడిలో పీడకల వేట అయింది, అది దాని రహస్యం. అంతకంటే అక్కడి నుంచి ఆవిడ హనుమంతుడు వచ్చాక ఆయనతో మాట్లాడుతూ చెబుతుంది, అమ్మా ఎంత దివ్యమైన విగ్రహాన్ని ఇది, ఎలా ఉండగలుగుతున్నావమ్మా రాముణ్ణి విడిచి అంటే, నేను ఆ ఉండలేకే కదా ఎడిచి చేస్తున్నది ఇక్కడ, వీడిని మాట్లాడినా ఎందుకు బతుకున్నాను అంటే వీడిని చర్యలు చేస్తున్నా చంపేస్తానన్నాడు, రాముడిని చంపేసినట్టు డ్రాన్స్ ఆడాడు, దొంగ విగ్రహాలు పట్టుకొచ్చాడు, ఆవిడ ముందు నరికేశాడు, వాడు ఇంద్రజాల విద్యలన్నీ ప్రదర్శించాడు, దేనికి ఆవిడ లొంగలేదు. రాముడి మీద నాకున్న నమ్మకం, అందుకే నేను ఖచ్చితంగా నిలబడతాను అని చెప్పాడు. ఆయన నా మా ప్రేమ చాలా గొప్పది, మా ఇప్పటి ప్రేమ మా అప్పటి ప్రేమ కథ వ్యాయతి, ఆ నదులి రుంగు అద్రులి రుంగు నా ఇప్పటి దుఃఖ కథ వ్యాయతి, ఈ అంబుధి ఎరుగు ఆకాశమిరుంగు అంబుధి ఎరుగు పొరిన దుఃఖమిరుంగు రెండు భువనంబుల్ బట్టినావు అంటుంది హనుమంతుడు. నా దుఃఖం ఉంది, మా ప్రేమ ఉంది, రామచంద్రుడి ప్రేమ, సీతారాముల ప్రేమ, మేమెంత ప్రేమగా 13 ఏళ్లు గడిపామో అడవిలో నదులన్నిటికీ తెలుసు, కొండలన్నిటికీ తెలుసు, నేను ఇప్పుడు ఎంత దుఃఖం అనుభవిస్తున్నానో ఈ సముద్రానికి తెలుసు, ఆ ఆకాశానికి తెలుసు అని చెప్పి హనుమంతుడు ఏమంటుందంటే, నువ్వు నాకు పరమ ఉపకారం చేసేవయ్యా, ఎందుకంటే నా దుఃఖం గుర్తించేది సముద్రం ఆకాశం, హనుమంతుడు సముద్రాన్ని దాటాడు ఆకాశాన్ని ముట్టాడు, కాబట్టి నా దుఃఖం ఏమిటో నీకు కూడా తెలుసు. అందుకని వెంటనే రాముడిని రమ్మనమాను. అప్పటికే హనుమంతుడు అంటాడు, అమ్మా ఎందుకు వచ్చిన గొడవ, రాముడు అక్కడ ఆగలేకపోతున్నాడు, ఉండలేకపోతున్నాడు, చాలా బాధపడుతున్నాడు, నేల మీద పడి చిన్నపిల్లల్లో దొరుకుతున్నాడు మీకోసం. మీరు ఇక్కడ ఇంత బాధపడుతున్నారు, రండి నా భుజం మీద ఎక్కడ నేను తీసుకెళ్లిపోతాను, నేను మీ అబ్బాయి అంటే సీత మహాసాధ్యండి. ఏమంటుంది తెలుసా వెంటనే? లేదయ్యా, నాకు రెండు నియమాల వల్ల నేను రాను. ఒకటి, రాముడే వచ్చి నన్ను తీసుకెళ్ళాలి, నువ్వు తీసుకెడితే రాముడికి దక్కవలసిన కీర్తి దక్కదు, అంతే కదండి. హనుమంతుడు తీసుకెళ్ళి అపగం చేస్తే ఇంకా కథ ఏముంది? ఇంక రాముడు పరాక్రమం ఏమిటి? అందుకని నా భర్తకి దక్కవలసిన ఖ్యాతి దక్క, ఆయన రావాలి క్షత్రియ పరాక్రమం. అందుకని ఇంకో మూడు నెలలు ఉంటాను నేను కావాలంటే రాను. రెండవ కారణం ఏమనుకో, హనుమంత నేను ఇంతవరకు పరాయి మగవాడిని ముట్టుకోలేదు. అప్పుడు మళ్ళీ వెంటనే ఆవిడకి డౌట్ అండి, వాల్మీకి రామాయణం ముట్టుకోలేదు అంటే అడుగుతాడు కదా, రావణాసుడు ఎత్తుకొచ్చినప్పుడు ఏమైందని వెంటనే అంటుంది వాల్మీకి రామాయణంలో. నీకు అనుమానం రావచ్చు, కానీ నేనేం చేయనయ్యా అవ్వాలని, నేనేమి చెయ్యలేను, వాడు బలవంతంగా లాక్కొచ్చాడు నన్ను. నాకు శక్తి ఉండేవాడిని అక్కడికక్కడ చంపేనా? నా శక్తి ఏం లేదు, నాకు మామూలు స్త్రీని నేను, అందుకే నేను దుఃఖపడుతూ కూర్చున్నాను అని ఇంత సహించింది ఆవిడంతి. ఇది రామాయణంలో మనం మానవ మనస్తత్వంగా బలహీనతలను కూడా మనం అర్థం చేసుకోవాలి. ఇలాగే రాముడు తర్వాత వచ్చాడు, భయంకరమైనటువంటి యుద్ధం చేశాడు. ఆ యుద్ధంలో కూడా మీకు జరిగింది ఏమిటో తెలుసా? యుద్ధంలో అంగదుడు రాయిబారం పంపించి 71 రోజులు జరిగిందండి రామాయణ యుద్ధం. 71 డేస్, నాట్ జస్ట్ 18 డేస్ ఆర్ 19 డేస్. అందులో చివరి 11 రోజులు రామరావణుడికి ద్వంద్వ యుద్ధం జరిగింది. ఎంత భయంకరంగా జరిగిందంటే ఆ యుద్ధం, హనుమంతుడు దేకీలు మిగిలిన వాళ్ళందరూ యుద్ధం మానేసేలా చూస్తూ కూర్చున్నారు, ఫోటో తీసుకుంటుంది. అయ్యి బాబు ఇలాంటి యుద్ధం ఎప్పుడు చూడలేదు రా. అందుకే ఒక మాట అంటారు, రామరావణ యోర్ యుద్ధం రామ రావణ యోర్ ఇవ గగనం గగనాకారం సాగర సాగరూపమగ రామ రావణ యోర్ యుద్ధం రామ రావణ యోరివ. ఆకాశానికి పోలికేదయ్యా ఆకాశమేట? ఆకాశం ఎలా ఉంది? ఆకాశంలా ఉంది. సముద్రం ఎలా ఉంది? సముద్రంలా ఉంది. రామరావణ యుద్ధం ఎలా ఉంది? రామరావణ యుద్ధంలాగే ఉంది. దేర్ ఇస్ నో కంపారిజన్ ఎట్ ఆల్. అనన్వయాలంకారం అంటారు అని వాల్మీకి శ్లోకం రాస్తారు. అంత భయంకరమైన యుద్ధం జరిగితే 9 రోజు, ఆ చివరి రోజులో ఇంకా 2-3 రోజులు యుద్ధం అయిపోతున్నారుగా, మధ్యాహ్నం 3:30 రావణాసుడు రథం విరిగిపోయి, సారథి చచ్చిపోయి, గుర్రాలు చచ్చిపోయి, రాముడికి ఒంటరిగా దొరుకుతాడండి, నేల మీద పడిపోతాడు రావణాసుడు. 10 తల రావణుడు కూడా, రాముడు నేల నుంచి యుద్ధం చేస్తున్నాడు, రావణాసుడు రథం ఎక్కి యుద్ధం చేస్తున్నాడు. రాముడు రథం ఎక్కల, ఎందుకో తెలుసా? ఆయన వనవాసం, రథం ఎక్కకూడదు, రాజ్యంలో ప్రవేశించకూడదు. అందుకే వారికి వారిని చంపి సుగ్రీవుడికి పట్టాభిషేకం చేసినప్పుడు సుగ్రీవుడు అడుగుతాడు, మీ చేతులతో మీరు వచ్చి పట్టాభిషేకం చేయండి, ఇట్స్ నాట్ పాసిబుల్ అంటాడు రాము. రామో విగ్రహవాన్ ధర్మః, నేను వనవాసం అని ప్రమాణం చేసే ప్రతిజ్ఞ, గట్టి ప్రతిజ్ఞ. మళ్ళీ రాజకీయాలు ఉండవండి ఇందులో, మినహాయింపులు ఉండవు. వనవాసం వనవాసం, నేను రాజధానిలో అడుగు పెట్టను, నేను వనంలోనే ఉండాలి, నగరంలోకి నేను రాకూడదు, నా బదులు నా తమ్ముడు లక్ష్మణుడు వస్తాడు తీసుకెళ్ళి అని పంపిస్తాను. ఇక్కడ అంతే, నేల మీద నుంచి యుద్ధం చేస్తాడు. చివరికి రావణాసురుడు మళ్లీ తర్వాత పెద్ద రథం వేసుకుని చేస్తుంటే హనుమంతుడికే బాధ కలిగి, రామ నాకేం నచ్చలేదు, ఇది మీరు వచ్చి ఇక్కడ కూర్చోండి, తన భుజాలను కూర్చోబెట్టుకుని యుద్ధం, హనుమంత రథాన్ని ఆరోపణ చేస్తాడు. అంతే తప్ప రథం ఎక్కడ? ఆ స్థితిలో రావణాసురుడు దొరికితే ఒక దెబ్బ కొట్టి సంపస్తుంటే, పైగా భార్యను ఎత్తుకుపోయిన వాడు ఎంత కోపం ఉంటుందని దొరికితే వదిలిపెడతారు ఎవడన్నా? యుద్ధంలో దొరికాడు వెంటనే అలా అండు, గచ్చ గచ్చస్వ రణార్దితస్వం ప్రవిశ్య లంకాం రా దితిజాధినాథ. అయ్యా చాలా అలసిపోయావు రావణ, 3:30 టైం, ఇంకా 2:30 గంటల టైం ఉంది, రావణాసురుడిని వేసేయచ్చు. పైగా ధర్మ మార్గం మీరు నిన్న భారతం విన్నారు, కర్ణుళ్లాగా వాడేం రథచక్రం లాక్కోట్ల, అధర్మం ఏం లేదు, వాడు పోరాడి 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 చేతిలో బాణాలన్నీ అయిపోయినాయి, నిలబడున్నాడు, వేసేయచ్చు, పరమధర్మం. కానీ త్రేతాయుగం ఉండి ఆ ధర్మం అలాగే ఉంటుంది. కానీ రాముడు దాన్ని కాపాడుతామంటే, అంటే నేను క్షత్రియ కుమారున్నయ్యా, నిరాయుధులైన వాడిని నేను చంపను, ఎంత కోపం ఉన్నా సరే నిగ్రహించుకోవడం, అది యోగ వాసిష్ఠం చదివిన ప్రభావం. అంటే నా కర్తవ్యం నేను చేస్తాను తప్ప నా కోపం ఏమిటి? అందుకని నీకు ఛాన్స్ ఇస్తున్నా. ప్రవిశ్య లంకాం దితి జాతినాథ ఆశ్వాస్య నిర్యాహి రధీచ ధన్వి తదా బలం ద్రక్షిషి మే రథస్థక. నువ్వు ఇంటికెళ్ళి మీ ఆవిడ మండోదుల చేత కాస్త తల కొబ్బరిని రాయించుకుని, సేవకుల చేత సేవలు చేయించుకుని, కాస్త ఓదార్పుల వీపొంది, రేపు పొద్దున మళ్ళీ ఎక్సర్సైజ్ చేసిరా. రథీచ ధన్వి, కొత్త రథం కొత్త ధనుస్సు తీసుకుంటురా, అప్పుడు ఈ రాముడంటే ఏమిటో నేల మీద నిలబడి నీకు చూపిస్తా, రేపు రా దమ్ముంటే అని చెప్పాడు. అది రాముడి యొక్క పౌరుషం. ఎందుకంటే వాల్మీకి మొదట అడిగాడు, రామ సత్య పరాక్రమ, తన పరాక్రమం తీవ్రంగా సత్యంగా కలిగిన వాడు ఎవడయ్యా అంటే ఓన్లీ రామ అని చెప్పాడు రాముడు. అందుకని రాముడు ఒక్కడే, అప్పటికి ఎప్పటికీ కూడా దొరికిన శత్రువుడు ద్వేషం. వెళ్ళవయ్యా ఈ స్థితిలో నిన్ను తప్పడబెట్టి నా పరువు చేయడం, రేపు పొద్దున్న రా చూసుకుందాం. ఆశ్చర్యపోయారు హనుమంతుడు, జాంబవంతుడు, ఏమి రాముడండి, ఏమి రాముడండి. అప్పుడు జాంబవంతుడు మనస్సులో అనుకున్నట్ట, ఏమాత్రం వెధవ సంకల్పం మనస్సులో వచ్చినా మళ్ళీ జన్మెత్తు పాటు పడాలని గుర్తుపెట్టుకోండి. జాంబవంతుడికి అప్పుడు అనిపించింది ఏమిటో తెలుసా? రామరావణ యుద్ధం చూశాడు, వీడు ఎలా కోతిగాడు వీడికి బోల్డ్ వయస్సుంది, వీడికి 500 ఏళ్ళు వయస్సుంది, ఎర్రో చాపల్యం కాకపోతే వాడు మనసులో అనుకున్నట్ట ఎవ్వ చేస్తే రాముడితో చేయాలి రా యుద్ధం. వీడికి ఎందుకండి ఈ బుద్ధి? రాముడు దేవుడు అని అనిపిస్తోంది, దండం పెట్టుకోవచ్చు కదా, కొబ్బరికాయ కొట్టుకోవచ్చు కదా, బుద్ధి కోతి బుద్ధి అంటే ఇది. చేస్తే రాముడితో చేయాలి, తీట తీరాలంటే ఏమి యుద్ధం ఏమి బాణాలు. అందుకే వాడు కర్మగారి వాడు అలాగే బతికాడు. రాముడు కుష్ఠుడై పుట్టాడు, జాంబవంతుణ్ణి వెతుక్కుంటూ వెళ్ళాడు శమంతకమణి కోసం. అక్కడ జాంబవంతుడు ఉన్నాడు, 28 రోజులు కుష్ఠుడు జాంబవంతుడు యుద్ధం చేశారు. అప్పుడు దెబ్బకొట్టి ఓడించాడు. ఎవరయ్యా నువ్వు ఇలా దెబ్బ కొడుతున్నావు అనంటే, కోరేవు కదా, కొబ్బరి కోరినట్టు కోరేవు వరం, నీ దిక్కుమాల సంత కోసం నేను జన్మెత్తాల్సి వచ్చింది మరి. ఎంత కష్టపడ్డాడో విష్ణుమూర్తి ఒకసారి ఆలోచించండి. మునుల కోసమేమో గోపికల కోసం కృష్ణుడు కాపుడతాడా, వారికి చేసిన వ్యవహారం కోసం బోయవాడు చేతి దెబ్బలు తింటాడా, వీడెవడో జాంబవంతుడు కోతిగాడు కోరిన కోరిక కోసం మళ్ళీ కృష్ణావతారంలో వాడు గుహలోకి వెళ్ళి వాడితో యుద్ధం చేస్తాడా? ఇది లింక్ ఇదంతా. అందుకే మన జన్మల్లో కూడా ఇప్పుడు జరుగుతున్నవన్నీ జన్మాంతరమైన సుకృతాలు. విదేశాలకు వెళ్ళాం, విమానాలు ఎక్కాం, నేనప్పుడు 94 విమానాలు ఎక్కాను, ఒక రూపాయి నేను కట్టలేదు. ఇది అదృష్టమే, ఇది యోగమే. ఇతర కవులకి పట్టింది, నాకు ఎందుకు పట్టింది? ఈ జన్మలో నేను చేశాను లేదో జన్మాంతరంలో శివ పూజ చేసుకుంటాం, ఆయన ఐశ్వర్యం ఇస్తాడు, వైభవం ఇస్తాడు, గౌరవం ఇస్తాడు, అడగకుండా ఇస్తాడు. ఈ సంవత్సరం నిజానికి ఇంకో అవధానిగా రావాలి నేను కాదు, షెడ్యూల్ ఫర్ హిమ్, కడిమళ్ళ వరప్రసాద్ అని ఆయన రావాలి, ఆయనకు వీసా రావాలి. చివరి క్షణంలో 28వ తారీఖు నాకు ఫోన్ చేసి, 28 విమానం ఎక్కాలి, 26 ఫోన్ చేసి మీరు అర్జెంటుగా బయలుదేరాలంటే నేను 3 సార్లు వచ్చానయ్యా, నాకు విసుగే వాళ్ళకు విసుగే, ఎందుకు ఇంకోళ్ళని చూడండి అన్నా నేను సరదాకి, లేదండి మీరు రావాలి తప్పదు. దాన్ని యోగం అంటారు. ఇదంతా మనం మన ప్రతిభండి అని గొప్పలు చెప్పకూడదు, వెనకాల యోగాలు చాలా ఉంటాయి. ఈ యోగాల్లాగే రాముడికి కృష్ణుడికి ఉన్న యోగాలు మనకు ఉండవండి. ఎంతసేపు ఈ జన్మ ఒకటి లెక్కేసుకుని నిన్న నేనేం చేయలేదండి, ఈవేళ పాపం అనుభవించానండి, ఈవేళ మా కొలేరులో నీళ్లు రావట్లేదండి, నేను ఏ పాపం చేయలేదండి, లేదా మున్సిపాలిటీ వాడు పాపం నీ పాపమేమైంది, ఇది మన లెక్కలు ఎంతసేపు. ఈ లింకులు చూసుకోండి, మీరు రాముడు కృష్ణుడు ఉండే జీవితాల్లో ఈ కర్మలు ఎవరి కర్మల కోసం, వాడు అవతారం ఎత్తడం, ఇవన్నీ అనుభవించడం ఏమిటండి ఇదంతా? అందుకని లెక్కగా బతికాడేవంత. అలా వదిలేసిన వాడు చివరికి యుద్ధంలో జయించాక మళ్ళీ విభీషణుడు వస్తాడు, విభీషణుడు వచ్చి యుద్ధం జయించాడు, రావణాసురుడు చంపేశాడు, మనాడు వచ్చాక అయిపోయింది. వాడి శవాన్ని పట్టుకెళ్ళిపోవడానికి విభీషణుడు వచ్చి, అయ్యా రావణాసురుడిని చంపారు మీరు, బానే ఉంది, నేను మా అన్నగారి శవాన్ని మా రాక్షసాచారం ప్రకారం దహనం చేసుకుంటూ అనుమతించండి అంటే రాముడు ఆశ్చర్యపోతాడు, అదేమిటయ్యా మీ అన్నగారి శవం నువ్వు పట్టుకెళ్ళాను నన్ను అడుగుతావేమిటయ్యా అంటే, లేదండి చంపిన వాడికి హక్కు ఉంటుంది, వేటగాడికి మృగం మీద లాగే, ఆ శవాన్ని మీరు ఏమైనా చేసుకోవచ్చు, ఒకవేళ కాకులకి గద్దలకి కొట్టివేసే స్కీమ్ ఏదైనా ఉందేమో, సీతాదేవికి ఉందేమో ఆ స్కీమ్ పోని, మనం ఉంటాం కదా వాడి శవాన్ని కొట్టి కాకులకి గద్దలకి వేస్తాం, అటువంటి పథకం ఏమైనా ఉందేమో అంటే, లేదు బాబు. రాముడు చాలా ఉదాత్తంగా మాట్లాడతాడు, మీ అన్నగారి మీద నాకేం కోపం లేదు, పైగా మరణంతా అని వైరాణి, ఇది రామాయణంలో మాట, మరణంతా అని వైరాణి నివృత్తం ప్రయోజనం క్రియతామధ్య సంస్కారక మమాప్యేష యథాతవ ఒలిది ఇండియన్. ఇండియన్ మాత్రమే ఈ మాట మాట్లాడగలడు, రాముడు మాత్రమే ఈ మాట మాట్లాడగలడు, మళ్ళీ వాజ్పేయి మాట్లాడాడు ఇలాంటి మాట గార్గిలి యుద్ధ సమయంలో, ఎందుకని హీజ్ ఎన్ ఇండియన్ బీజేపీ. రాముడిని చదువుకున్నవాడు, రాముడిని ఆరాధించినవాడు, వాజ్పేయి అంటే మరొక భీష్ముడు, భీష్ముడు మళ్ళీ పుడితే అది వాజ్పేయి, నా దృష్టిలో నాకు ఆయన అంటే అంత గౌరవం. అందుకని కార్గిల్ యుద్ధం జరిగితే ఈ శ్లోకం అప్పగించాడు వాజ్పేయి, మీరు పేపర్లో వచ్చిన విషయం, మరణాంతాని వైరాణి విభీషణ చావుతోటి శత్రుత్వం అయిపోయిందా, మీ అన్నగారు నేను ఎందుకు చంపానంటే చివరి రోజు కూడా వాడు సీతనివ్వడానికి అంగీకరించరా, అందుకోసం చంపాను కానీ నాకేమిటయ్యా పని, వాడు పండితుడు మహా తేజస్విని ఎందుకు చంపుతాను వాడిని, నివృత్తం ప్రయోజనం అంటే అవర్ పర్పస్ ఇస్తాడు అయిపోయి మేము గెలిచాం. క్రీతా మధ్య సంస్కారం, మీ అన్నగారి శవం నువ్వు తీసుకెళ్ళి హాయిగా దహన సంస్కారము కరణ సంస్కారము నీ ఆచారం ప్రకారం నువ్వు చేసుకో అని చివరి ఒక మాట అంటున్నాడు చూడండి, అది ఇండియన్ సంస్కారం, భారతీయ సంస్కృతి. మమాప్యేష యథాతవ, ఈ రోజు నుంచి నీకే కాదు నాకు కూడా తన అన్నగారే నమస్కారం. భార్యను ఎత్తుకుపోయిన వాడికి ఎవడైనా ఇంత సంస్కారంతో నమస్కారం పెడతాడా? యోగ వాసిష్ఠం చదువుకున్నాడు కాబట్టి కర్తవ్య పూర్వకంగా తన పని తాను చేసి అంతకు మించి కించిత్ క్రోధం కూడా మనసులో పెట్టుకోలేదని వెంటనే వదిలేశాడు ఆ విషయం. అది లెక్క. ఇది రామాయణం మనకు అందిస్తున్నటువంటి అపూర్వమైన సందేశం. ఇంకా చివరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తా. అందుకే ఇది తెలిసినవాడు కాబట్టి కార్గిల్ యుద్ధం జరిగినప్పుడు పాకిస్తాన్ లో మన వాళ్ళు ముస్లిం సైనికులు మన సైనికులు వాళ్ళకి దొరికితే వాళ్ళ సైనికులు మనకు దొరుకుతారు యుద్ధంలో సహజంగా, కానీ వాళ్ళ సైనికులు మనకు దొరికితే వాజ్పేయి ఏం చేశాడంటే వాళ్ళు ముస్లిం సైనికులయ్యా వాళ్ళ బాడీలను వాళ్ళకి అప్పగించేసేయండి, వాళ్ళ పాపం తల్లును చూస్తూ ఉంటారు భార్యను చూస్తూ ఉంటారు, అంటే దుర్మార్గులండి వాళ్ళు, పనికొస్తే మనిషి కావాలి లేక అక్కడ ఆ పాకిస్తాన్ వాళ్ళకి, అందుకని ఏదో డెడ్ బాడీస్ మేమేం చేసుకుంటాం అసలు బాగానే మాకు మళ్ళీ ఖర్చు చూడండి అని చెప్పారు ఆ కమాండర్ ఇన్ చీఫ్. వాళ్ళకి అక్కర్లేదు వాళ్ళ బాడీసే, అప్పుడు వాజ్పేయి దగ్గర ఉండి మరణాంతాని వైరాణి క్రియతా మధ్య సంస్కార రామాయణం మనకి నేర్పింది. వాళ్ళకి ముస్లిం ఆచారం ప్రకారం ఖననం చేయండి. వాళ్ళు పాపం వాడు దేశం కోసం పోరాడారు. మన దేశమేనా పాకిస్తాన్ అయినా దేశం దేశమే. చక్రవర్తి చెప్పిన పని వాళ్ళు చేశారు. లోపం ఉంటే నాదో ముషారఫ్దో అవుతుంది తప్ప సైనికులది కాదు. అందుకని వాళ్ళకి వాళ్ళ ఆచారం ప్రకారం ఖననం చేయడం, దగ్గర ఉండి ముస్లిం ఆచారం ప్రకారం వాళ్ళని పాతి పెట్టించి వాజ్పేయి వెళ్ళాడు. రామాయణం చదువుకున్నాడు కాబట్టి అది జాతి జీవనాన్ని గ్రంథం చదివి అర్థం చేసుకుని ఆచరించడం అంటే అది. ఎప్పటికీ నమస్కారం పెడతాం ఆయనకు మహానుభావుడు. ఆచరించడం అంటే అది. అందుకని చివరికి ఇదంతా అయిపోయాక ఒక్క మాట చెప్పి మనం ముగించుకుందాం. జీవితానికి ఆదర్శమైన మాట అది రామాయణంలో ఉందని చాలా మందికి తెలియదు. లంక అయిపోయింది, యుద్ధం చేయించారు, అయిపోయింది, బయలుదేరుతున్నారు. బయలుదేరుతుంటే విభీషణుడు వచ్చి ఏం బయలుదేరతారండి, బోళ్ళు కష్టపడ్డారు, నాకు రాజ్యం ఇచ్చారు, లంకలో బోళ్ళు వైభవాలు ఉన్నాయి, గెస్ట్ హౌస్లు ఉన్నాయి, హాయిగా వెండి అరుగులు బంగారపు స్తంభాలు అన్నీ ఉన్నాయి, హాయిగా మీరు వచ్చి 10 రోజులు విశ్రాంతి తీసుకుని వెళ్ళండి అంటాడు. అడగవలసిన మాట అడిగాడు. వెంటనే సుగ్రీవుడు ముందు రెడీ, కోతికాడు కదా, అందుకని వాడు వెంటనే వచ్చి బాగుంది బాగుంది వెళ్ళిపోదాం ఓ 10 రోజులు. వీడి భ్రమ ఇది కాదండి, వెధవేషం, అక్కడ ఆడాళ్ళు ఖాళీగా ఉన్నారు, రాక్షసులు అనేక రకాల భ్రమలు ఉన్నాయి, వీడికి తక్కువ కూడా కాదు. అందుకని మనం వెళ్ళిపోదాం 10 రోజులు రామా, వెళ్ళిపోదాం సరదాగా 10 రోజులు ఉందాం, నువ్వు కూడా చాలా శ్రమ పడ్డా, యూ కెన్ టేక్ రెస్ట్. పేగా అసలు సుగ్రీవుడికి లక్ష్మణుడికి మీకు సమస్య ఉండడు, ఈ రాజ్యం వాడికి ఇవ్వడం ఇష్టం లేదు. గెలిచిన రాజ్యాన్ని విభీషణుడికి ఇవ్వడం ఏంటండి, మా అన్నగారు బొత్తికే మెతకాయన అయిపోయాడు బొత్తికే ఏమన్నాడో తెలియట్లేదు అని లక్ష్మణుడు కూడా ఇష్టం లేక ఊరుకున్నాడు, అన్నగారిని ఎదిరించే ధైర్యం లేక. రాముడు అలా కాదు, విభీషణుడికి రాజ్యం ఇస్తానని చెప్పాడు, ఇచ్చేశాడు. అప్పుడు కూడా లక్ష్మణుడు అడ్డంపడి ఓ మాట అంటాడు, అన్నయ్య అలా ఇచ్చేస్తున్నావు, కొంచెం ఆలోచించు, రేపు పొద్దున్న రావణాసురుడు ఇంకా యుద్ధం జరగాలి, అప్పటికి రావణాసురుడు వచ్చి వాడు తప్పు వాడు ఒప్పుకుని కాళ్ళు పెట్టుకుని సీతను నీకు ఇచ్చేస్తే అప్పుడు మనం ఏం చేస్తామంటే, చాలా పౌరుషంగా అంటాడు రాముడు, రై అంత మార్పు వాళ్ళు వస్తే ఈ రాజ్యం విభీషణుడికి ఇచ్చేద్దాం, అయోధ్య రాజ్యం వాడికి ఇచ్చేద్దాం, నువ్వు నేను తాకాడుకుంటూ కూర్చున్నాడు. అది రాముడు మనస్తత్వం అంటే మాట తేడా ఉండదండి. అందుకే విశ్వనాథ్ వారు సీత ఎలా కూర్చుంది అంటే, స్వామి ప్రతిజ్ఞమూర్తి అయి రాముడు ప్రతిజ్ఞ చేస్తే ఎంత ఖచ్చితంగా నిలబడతాడో అంత ఖచ్చితంగా అమ్మవారు కూర్చుంది, కాలి గోరు కూడా కదపకుండా. నన్ను నువ్వు కదల్చలేవు, నా శరీరాన్నే కదల్చలేవు, నా మనస్సునే కదిలిస్తావు నువ్వు అని వాడు జవాబిచ్చింది. ఆవిడ ప్రతిజ్ఞ అంటే ఆయన ప్రతిజ్ఞ అంటే అటువంటిది. ఇప్పుడు వీళ్ళు మళ్ళీ చేపల జంతో ఇంకో పథకం వేశారు. సుగ్రీవుడు జాంబవంతుడు ఈ గ్యాంగ్ ఉంటారే, 10 రోజులు విశ్రాంతి తీసుకుందాం అంటే వీళ్ళు ఎవరి చేత అడిగించారు, వీళ్ళు అడిగితే గోమే కొడతాడు రాముడు. లక్ష్మణుడు చేత అడిగించారు. పాప మహానుభావుడు నిజంగా లక్ష్మణుడు 14 ఏళ్ల పాటు అనహారాలు మానేసి వాళ్ళకి సేవలు చేశాడు కదండి. ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి, పెళ్ళం కూడా దగ్గర లేదు. ఆవిడ ఏకంగా మొత్తం 14 ఏళ్ల సేపటి ఒకటే పెళ్ళేసుకుంది, ఆవిడ స్లీపింగ్ ట్యాబ్లెట్ ఓ పెద్ద పైప్ ఏదో మింగేసి ఉంటుంది నాకు అనుమా. మరి వీళ్ళు ఆ భార్యను చూసుకోవాలి. ఇటువంటి స్థితిలో మనం లక్ష్మణుడి మీద ఎవరికైనా జాలి ఉంది. అప్పుడు వెళ్ళిన రాముడి దగ్గరికి, అన్నయ్య ఏమనుకోవద్దు, పోని ఉందాం 10 రోజులే కదా అంటాడు. అంటే చెప్తే వింటాడు కదా. రాముడు నిజంగా ఏమిటిదని కోప్పడచ్చు, కోప్పళ్ళ చాలా అందమైన మాట అంటాడు. అపి స్వర్ణమయీ లంక నమే లక్ష్మణ రోచతి జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసీ. ఈ మాట రామాయణంలో రాముడు అన్నమాట. లక్ష్మణ ఏమనుకోకు, అపి స్వర్ణమయీ లంక, లంక ఎంత గొప్పదైనా కానీ వెండి అరుగులు బంగారపు స్తంభాలు ఏవైనా ఉండని, నమే లక్ష్మణ రోచతే సంభవ్, ఐ డోంట్ లైక్ ఇట్. దాని అర్థం ఉండదు దానికి, నాకెందుకు అది నచ్చడం లేదయ్యా. ఎందుకంటే జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి, ఉన్న ఊరు కన్న తల్లి అన్నారు మనల్ని, కన్న తల్లి కౌశల్య సుమిత్ర కైకేయి, వాళ్ళకంటే ఇది గొప్పదా, ఉన్న ఊరు అయోధ్య, అక్కడ అందరూ మన కోసం చూస్తున్నారయ్యా, వాళ్ళకంటే ఇది గొప్పదా, వెళ్ళిపోదాం పద, వస్తే కావాలన్న తర్వాత పిక్నిక్ పెట్టుకుని మళ్ళీ వద్దాం, సాఫ్ట్ వేర్ పిక్నిక్ మైక్రోసాఫ్ట్ పిక్నిక్ అని వద్దాం. ఎందుకంటే ఇప్పటికి వీడు, ఎందుకు రాముడు కేవలం తల్లి మీద ప్రేమతోనే అన్నాడు అనుకోండి, సెంటిమెంట్ పెట్టి కొట్టాడు లక్ష్మణుని. ఎందుకంటే జాంబవంతుడు అడుగుంటే గోమే కొట్టేవాడే, వాళ్ళు ప్లాన్ చేసి లక్ష్మణుడి చేత అడిగించారు. మా ఇంట్లో మా నాన్నగారికి చాలా కోపం, విశ్వామిత్రుడు మొదట ఆయన, తర్వాత మా గోత్రమే విశ్వామిత్ర గోత్రం, కౌశికస గోత్రం. మా ఇంట్లో మా అన్నదమ్ములందరూ ఏది అడగాలని నన్ను పంపేవారు ముందు, ఎందుకని నన్ను అయితే కొట్టడం, మా అమ్మ నాకు రక్షణ సంపత్తున వాడు కొట్టారంటే మిగిలిన వాళ్ళు కొట్టుకోమలేదు. అందుకని నన్ను అయితే కొట్టరన్న గ్యారంటీ ఉంటుంది, మినిమం గ్యారంటీ. అందుకని ఏం కావాలన్నా నేను వెళ్ళి అడగడం, గుంట వేధవ నేను పంపించారు వాడు వాడు రమ్మని అడుగు, వాడు వస్తే అయిపోయినట్టు. అలాగా లక్ష్మణుని రాముడు ఏమండ కదా అని లక్ష్మణుని పంపారు. దానికి ప్రతిగా రాముడు వేసిన ప్లాన్ ఏమిటంటే, లక్ష్మణుడు ఇలా పిలిచి, దువ్వి లక్ష్మణ నువ్వు చెప్పింది చాలా నిజమే, బాగుంటుంది కానీ ఏమనుకోకే సంభవం, ఐ డోంట్ లైక్ ఇట్. ఇప్పుడు కాదయ్యా, ప్రస్తుతంగా తర్వాత వద్దాం చూద్దాం, ఎక్కడికి పోతుంది లంక, మన విభీషణుడే, మనతో కూడా వస్తాడు, ఎందుకో తెలిసాడు ఆయన ప్లాన్, వీళ్ళు 10 రోజుల కోసం అక్కడికి వెడితే వీళ్ళు ఆ భోగాలు మరిగి అక్కడ స్త్రీలకు అనవసరంగా చేపయ్యాలన్నీ కరిగించి వెటవేషాలన్నీ వేసేసి ఈ 10 రోజుల వ్యవహారాన్ని 3 నెలలకు పెంచుతారు. రాజశేఖర రెడ్డి గారు చాలా తెలివిగా టీఆర్ఎస్ తో ఒప్పందం పెట్టుకుని ఎన్నికల్లో నెగ్గాడు. తర్వాత నెగ్గాడు తెలంగాణ అంటే 100 కోట్ల మంది ఒప్పుకుంటే నాకు ఇష్టమే, ఇదే రాజకీయం అంటే. ముందే ఆ మాట చెప్పాడు అనుకో, టీఆర్ఎస్ తో ఒప్పందం కుదరదు, సంఘనాకి పోయేవాడు మళ్ళీ చంద్రబాబు నాయుడు నెగ్గేవాడు. ఒప్పందం పెట్టుకుని నెగ్గాక 100 కోట్ల మంది ఒప్పుకోవాలట. మంచి చెడ్డ గురించి కాదు నేను చెప్పాను, తెలంగాణ విడిపోవడం నాకేం ఇష్టం కాదు, నేను ఎందుకు ఒప్పుకుంటాను, ఆంధ్రదేశం అంతా కలిసి ఉండాలి. కానీ రాజకీయవాదుల మాటలు ఎలా ఉంటాయి, వాడు అంతకంటే అక్కడ సెకండ్ ఎస్ఆర్సీ ఒప్పుకుని సంతకం పెట్టాడు, ఆ టమోటా ముక్కాడు ఆ టీఆర్ వాడు, వాడు ముక్కు టమోటాలో ఉంటాడు, చంద్రశేఖర్ టమోటా ముక్కు, వాడు సంతకం పెట్టేసి ఇవాళ తెలంగాణ రాకపోతే కుదరదు, కేసీఆర్ చచ్చుడు తెలంగాణ వచ్చుడు వదలదే కాదు. ఇద్దరు రాజకీయవాదులే, ఇద్దరు ఒకరినొకరు మోసం చేసుకుంటున్నారు, ఇద్దరు కలిసి జనాన్ని మోసం చేస్తున్నారు. ఇటువంటి మోసం రాజు రాముడి దగ్గర ఉండదు, ఎందుకంటే వీళ్ళు ఇలా మాట్లాడతారని తెలుసు ఆయనకి. అక్కడికి వెడితే ఆ భోగాలు మరిగిన తర్వాత వాళ్ళు ఏమంటారంటే, మళ్ళీ సుగ్రీవుడు లక్ష్మణుడు వచ్చి రాముడు నెమ్మదిగా గోకి ఏమిటండి మతి లేకుండా మీరు మనం గెలిచిన రాజ్యం వాడికి ఇవ్వడం ఏంటండి నొక్కేద్దామండి అని రాముడు మనసు మారిపోతుంది. తన మాట తప్పిన వాడు అవుతాడు, చరిత్రలో తన కళంకితులు ఎట్టి పరిస్థితుల్లో నింద జన నింద అనేది రాముడు భరించడు. లోకాపవాదానికి భయపడినట్టుగా ఆయన ఏ అస్త్రానికి భయపడట్టు రామాయణంలోనే చెబుతున్నాడు. లోకాపవాదానికి భయపడినట్టుగా నేను అగ్నేయాస్త్రానికి కూడా భయపడను అంటాడు. లోకానింద రాకూడదు నాకు, లోకం నిందించకూడదు. అందుకని దాని ముందులోనే ఖండించిన మళ్ళీ లక్ష్మణుడి గురించి బుద్ధి ఉందా లేదా చెప్తుండే ఎక్కు అనొచ్చు, తమ్ముడే కదా ఎక్కుతాడు. కానీ అలా అంటే ఆయన ఫీల్ అయ్యి అంటాడు, తమ్ముడు కదా మరి అప్పుడు వస్తుంది ఫీల్ అయ్యి, నాకు కార్యకర్తల గుర్తింపు లేదు పార్టీలో, మనం వేరే పార్టీ పెట్టాలి. ఈయన కోసం నేను పెళ్ళాను వదిలేసి ఇక్కడ కూర్చొని చేస్తే చిన్న కోరిక కూరం ఏమడిగా ఏమడిగామండి, ఉండొచ్చుగా 10 రోజులు ఊరికే ఆయన అత్తచేపు చేతంటాడు అయోధ్య అంటాడు అని ఇలా అనిపిస్తుంది లక్ష్మణుడికి. అందుకని వాడికి కర్ర విరక్కకుండా పాము సావకుండా చాలా లౌక్యంగా మర్యాద పురుషోత్తమ అంటారు రాముడి. మర్యాద అంటే లిమిట్, హద్దు తెలిసిన వాడు కాబట్టి లక్ష్మణుడిని పిలిచి ఏమనుకోకు నీ ఆలోచన కరెక్టే, చాలా కష్టపడ్డావమ్మా, నాకు కూడా రెస్ట్ తీసుకోవాలనుంది, కానీ అమ్మను తలుచుకో ఒకసారి, సుమిత్ర నిన్ను వదిలిపెట్టింది 14 ఏళ్ళైంది, ఏమండి ఏమైనా న్యాయంగా ఉందా, ఒకసారి పెడదాం. పైగా భరతుడు పాప మన కోసం చూస్తున్నాడు, వాడు ఒక పెద్ద భీషణం, 14 ఏళ్ళు అయ్యాక మన్నాడు పొద్దున్న పాడ్యం నాడు ఉద్దున్న సూర్యోదయం లోగా నువ్వు రాకపోతే 5 నిమిషాలు నేను అగ్ని ప్రవేశం. వాడు భారతంలో అర్జునుడు ఎంత మూర్ఖుడు, వీడంత మూర్ఖుడు, సైంద్రముని చంపకపోతే సాయంత్రం అగ్ని ప్రవేశం అని వాడంటాడు, మన్నాడు పొద్దున రాకపోతే అగ్ని ప్రవేశం అని వీడంటాడు. అక్కడ కృష్ణ పరమాత్మ వాణ్ణి కాపాడాడు, ఇక్కడ రామ పరమాత్మ వీడిని కాపాడాడు. ఈ భగవంతుడు లేకపోతే ఈ మనుషులు ఏమైపోతారండి, అది అవతార రహస్యం. ఎక్కడికెక్కడ మనుషులు ఆవేశాలు రకరకాల మాట్లాడుతూ ఉంటే వాళ్ళు నమ్మిన భగవంతుడు ఉంటాడే అక్కడ రామరూపంలోనో కృష్ణ రూపంలోనో ఉండి వాళ్ళని కాపాడతారు. అందుకని వెంటనే విభీషణుడిని పిలిచి ఇగో వీళ్ళు ఎలాగే అంటారు కానీ వద్దు మేము ముందు అక్కడికి వెళ్ళాలంటే, అప్పుడు విభీషణుడు నేను కూడా వస్తానండి అయోధ్యకి, అందరూ వస్తారు, ఇంతమందిని తీసుకెళ్ళడానికి టికెట్ ఎవడుకుంటాడు, ఐటనరీ పంపిద్దాం ఈమెయిల్లో అంటే కుదరదు, రాముడి దగ్గర జేబులో ఠికానా లేదు, ఇక్కడ రాజ్యం లేదు, కొన్ని తర్వాత ఇద్దామంటే అప్పుడు ఇస్తాడు. అందుకని విభీషణుడిని పిలిచి ఏమయ్యా మరి మేము వెళ్ళాలి ఏర్పాటు ఏమిటంటే, ఒక్క మాట అండి చివరిలో అద్భుతమైన మాట, ఆయన పుష్పక విమానం ఒకటి ఉందండి రావణాసురుడు, అద్భుతంగా ఉంటుంది, మీకు ఎందుకు గొడవ నేను చేస్తాను కదా, 7 అంతస్తుల విమానం అండి, అద్భుతంగా ఉంటుంది, అన్ని ఏర్పాట్లు ఉన్నాయి, అందులో మీరు వెళ్ళొచ్చు అంటే సీతాదేవి అండి, మళ్ళీ స్త్రీ చాపల్యం, ఎక్కడికి పోరా ఇవిడికి, ఇదివరకు మాయలేడు కోరిక, ఇప్పుడు ఈ సరదా, ఎందుకంటే మళ్ళీ సుఖపడింది కదా ఇవిడ, రాముడు పక్క వచ్చింది, అందుకని 7 అంతస్తుల విమానమా అయ్య బాబాయ్, అటువంటి దాన్ని చూసినా పుణ్యమే అంటుంది ఆవిడ. ఎంత ఆశ్చర్యం, విభీషణుడికి ఏడవాలో నవ్వాలో తెలియదు, అటువంటి దాన్ని చూసినా పుణ్యమే, ఒకసారి చూపించమ్మా చూద్దాం, 7 అంతస్తులా ఎప్పుడు మా ఊళ్ళో లేనే లేదు అంటే విభీషణుడు వాడు ఏడిచి ఏడిచి అమ్మగారు కాళ్ళ మీద పడి అమ్మా శపించనంటే నేను అంటాను ఒక మాట, మా కర్మ అమ్మా రావణాసురుడు నిన్ను తీసుకొచ్చింది ఆ దిక్కుమాలిన విమానంలోనే అని, అది సీతకి రాముడు అంటే ఉండే ప్రేమ, అది మనం అర్థం చేసుకో. ఆవిడకి ఎంత ప్రేమ ఎంత రామ ధ్యాస అంటే తన ఎదురుగా 7 అంతస్తుల విమానం ఉండి అందులో అమృతాది అమృతం సహా అన్ని రకాల ఏర్పాట్లు ఉండి దివ్యమైన ఏర్పాట్లు ఉంటే అవి ఏవి ఆవిడ దృష్టిలో లేవు రాముడు తప్ప, చూడలే ఆవిడ కనీసం అది ఉంటే నన్ను అందరూ తీసుకొచ్చాడా చూడలేనా లేదు అంది ఆవిడ, అంత దృష్టి రాముడు అంటే ఆవిడ. ఇప్పుడు మళ్ళీ రాముడు దొరికాడు కాబట్టి ఆవిడకి మళ్ళీ మైలేజీ కావాలి, విమానం కావాలి, సరదా కావాలి, ఆవకే కూడా కావాలి. ఇది మానవ మనస్తత్వం, సీతలో ఉండే మహాయోగం. ఆవిడ యోగ వాసిష్టం చదువుకోవక్కల్లా, ఆవిడ యోనిజే భూమిలోంచి పుట్టిందాడు. పైగా ఎవరికి దొరికింది ఆవిడ? జనక మహర్షికి దొరికింది. యోగ వాసిష్ఠంలో జనకుడు ప్రధాన పాత్ర. శుకుడికి ఉపదేశం చేయగలిగిన స్థాయి జనక మహర్షి అంటే ఆయన కుమార్తె. ఆవిడకి ముందే పట్టింది ఈ యోగం అంతా. అందుకనే ఆ దుఃఖం ఆ వ్యవహారం వేరు అయిపోయింది. మళ్ళీ చలాకి 16 ఏళ్ళ అమ్మాయి అంతే అని సరదాగా మళ్ళీ గిలుతూ ఉంటుంది రాముడు. అది రామాయణం నుంచి మనం నేర్చుకోవచ్చు. ఇన్ని రకాల దుఃఖాలు పడ్డారు మనుషులు, ఇన్ని రకాల సుఖాలు పడ్డారు. సుఖం వచ్చినప్పుడు ఆనందంగా హాయిగా ఉన్నారు, దుఃఖం వస్తే నిర్మమకారంగా అంటే ఒక రకమైన ధైర్యంతో దాన్ని భరించారు, భగవత్స్మరణ చేసుకుని ఉన్నారు. మానవులుగానే కార్యాన్ని సాధించారు తప్ప రాముడు ఎక్కడ దేవుడుగా ఒక్క మహిమ రామాయణంలో చూపించడు. సముద్రం దాటాలంటే ఆయన వారధి కట్టాడు తప్ప సముద్రాన్ని చీల్చే ప్రయత్నం చేయాలి. పాపం వచ్చేదో అన్నాడు, బాణం వేస్తా అది ఇది అన్నాడు. సముద్రుడు కనపడి కట్టుకోబోయాలని కట్టుకున్నాడు. మీకు ఆశ్చర్యం లేదు, మొన్న మొన్న అమెరికా పరిశోధనలో బయటపడింది 5-6 నెలల క్రితం రామాయణ వారధి లంకకి మనకి మధ్యలో కింద ఉంది. పైగా 12 లక్షల 7 ఏందని స్పష్టంగా చెప్పారు. డేటింగ్ సిస్టమ్ లో వచ్చింది, డేట్ వేసేటువంటి సిస్టమ్. 12 లక్షల 7 అంటే సరిగ్గా మీకు త్రేతాయుగంలో జరిగింది. ఇప్పుడు ద్వాపర కలియుగం ఉంది, 4,32,000. దీన్ని వదిలేయండి. ద్వాపర యుగం 8,64,000. త్రేతాయుగం 12,96,000. ద్వాపరయుగం 8 లక్షలు కలపండి. త్రేతాయుగం మధ్యలో రామాయణం జరిగింది అంటే 8లో సగం 4 కలపండి అంటే 8, 4, 12 లక్షలు. వీడు చెప్పింది 12 లక్షలు. క్యాలిక్యులేషన్ ఈజ్ కరెక్ట్. అంటే ఇప్పుడు వీళ్ళు వచ్చి గాడిద కొడుకులు ఇది కనిపెట్టే వరకు మనం రామాయణం నమ్మొద్దా? దట్స్ మై క్వశ్చన్. మన జాతి మీద మనకి విశ్వాసం లేక, మన మహర్షుల మీద మనకి విశ్వాసం లేక, ఎవడో ఈ గొట్టాలగాడందరూ గొట్టాలెట్టుకుని ఫోటోలు ఎట్టుకుని విషయాలు చెప్పే వరకు మనం కూర్చుని వీడు ఒకటి బయట పెట్టాక ఇది నిజమే అది నిజమే అంటే మనం ఉండం ఈ నిజాలని బయటపడేసరికి. అందుకని మారు మాట లేకుండా వాల్మీకి చెప్పిన మాటని, వ్యాసుడు చెప్పిన మాటని మనం నమ్మాల్సింది. వేదంలో ఏముందో అది నమ్మాల్సింది. రామాయణంలో ఏముందో, భారతంలో ఏముందో, భాగవతంలో ఏముందో గుడ్డిగా నమ్మాల్సిందే. అది క్వశ్చన్, సమస్యలే. అది జరిగిందంతే, అది సాక్షాత్ చరిత్రం. వీళ్ళు ఈ పరిశోధన చేసేవాళ్ళంతా ఉన్నారే, వీళ్ళకి దేవుడి మీద నమ్మకం లేదు కాబట్టి ఇవన్నీ జరుగుతాయని వాళ్ళకి తెలియదు కాబట్టి శరీరం అంటే కాలకృత్యాలకి కామకృత్యాలకి మాత్రమే ఉపయోగిస్తుంది అని వాళ్ళ సిద్ధాంతం కాబట్టి వాళ్ళు తెలుసుకుందుకు కొన్ని యుగాలు పట్టచ్చు. శరీరం అంటే అంతర్ముఖ సమారాచ్ఛ బహిర్ముఖ సుదుర్లభ అని మనం లలితా సహస్రంలో చదువుకున్నాం. బహిర్ముఖంగా ఉంటే నువ్వు దొరకవమ్మ, అంతర్ముఖంగా ఉంటే నువ్వు దొరుకుతావు. ఈ వెన్నుపూసలో మన జీవితం అంతా ఉంది అని మనకు తెలుసు. అందులో షట్చక్రాలు ఉన్నాయని తెలుసు. ఇది ఆజ్ఞాచక్రం, ఇది సహస్రారం, అంతవరకు వెళ్లాలని మనకు తెలుసు. పుట్టినప్పుడే శిశువుని మన దేశంలో ఉయ్యాలో పడుకోబడి జో అచ్యుతానంద జో జో ముకుంద రా పరమానంద రామ గోవింద అన్నారు తప్ప జో వెంకట్రావు జో పుల్లారావు ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ అని ఎవడో పాడలేదు. నువ్వు అచ్యుతుడివి, ఆనందానివి, నువ్వే రాముడివి, నువ్వే గోవిందుడివి, నువ్వే ముకుందుడివి అని ప్రతి తల్లి శిశువుకు చెబుతోందండి. అంటే అర్థమేంటి? ఇప్పటి నుంచే దేవుణ్ణి తెలుసుకో, ఇప్పటి నుంచే దేవుణ్ణి తెలుసుకో, నిన్ను నువ్వు తెలుసుకో, నిన్ను నువ్వు తెలుసుకో. ఒకటే పాట ఎవడు పాడినా, రామాయణం పాడినా, భారతం పాడినా, భాగవతం పాడినా, అది గుర్తుపెట్టుకో. రామాయణం మొత్తం అందుకోసమే పుట్టింది, తనను తాను తెలుసుకుందుకు పుట్టింది. యోగ వాసిష్ఠం నేర్చుకుని రాముడు తనను తాను తెలుసుకుని తానేమిటో మనకు తెలిసేలా చేశాడు. ఎక్కడా ఏ మహత్యం చూపించకుండా. కృష్ణావతారంలో అలా కాదు. అప్పటి జనాన్ని బట్టి, వాళ్ళ మనస్తత్వాన్ని బట్టి కొన్ని గారడీలు ప్రదర్శించకపోతే వాడు ఎవడు గ్రహించడు కాబట్టి చిన్నప్పటి నుంచి అన్ని పర్వతం ఎత్తి కాలెత్తి వేలెత్తి నానా గొడవ చేసి అవన్నీ ప్రదర్శించి నేను దేవుణ్ణిరా వెదవల్లారా నమ్మండి అని. ఇప్పుడు దేవుడు మన ఎదురుగా ఉండి మనం చెప్పినా మనం నమ్మం, మనం చూడం, ఏదో అంటాం. వాడు చచ్చిపోయాక మాత్రం బాబా పోయావా బీబా పోయావా అని పాట పాడు. అంచేత మహాయోగులు మన కళ్ళ ముందు ఉన్నప్పుడు వాళ్ళలో ఉండే మహాత్యాన్ని గుర్తించాలి. ఎంతవరకు గుర్తించాలో అంతవరకే వాళ్ళకేం ఊరికి సాష్టాంగం పడిపోయి సేవలు చేయగల ఈ మహాయోగం మనకి సాధ్యమే అమ్మవారిని నమ్ముకుంటాం అని ఇందాక మీకు అనగానగా రాజు ఏడు చేపల కథని మళ్లీ ఒకసారి గుర్తు చేసుకుంటే అజ్ఞానం అనే గడ్డిమేట్ని ఎంత పోగొట్టుకుంటే అంత మంచిది. ఈవేళ ఆ గడ్డిమేట్లో బహుశా మనలో మీతో సహా నాకు కూడా 4 పరకలు పోగొట్టుకోగలిగినా నా ఈ ఉపన్యాసం సార్థకమైనట్టు. అలా జరిగితే నేను ధన్యుణ్ణి. నాకు ఈ 4 మాటలు నేర్పిన మా అమ్మ ధన్యురాలు. స్వస్తి.